அவித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தௌஷ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. வந்தே குரு பதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யோ த்ரைபுரம் மகா. நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாஸம் ததோ ஜயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நுமஹ.
மகாபாரதம் நிச்ச சச்ச கிரந்தமனி தர்ம கிரந்தமனி மனம் பதே பதே చెప్పుకుంటున్నాం. సాధారణమైన జనులకి ధర్మమూర్తులకి ఉన్న తేడా ఈ కౌరవ పాండవుల యొక్క పాత్రల ద్వారా మనకి తెలుస్తుంది. ధర్మరాజు ఎవరైనా అభివృద్ధి చెందితే, ఎవరైనా సన్మార్గంలో నడుచుకుంటే, ఎవరికైనా కీర్తి వస్తే అది తన కీర్తిగా, తన సన్మానంగా, తన ధనంగా భావిస్తాడు. అదే దుర్యోధనుడు ఇతరులకి ఏం వస్తుందో లెక్కేసి, ఆ వచ్చింది ఎలా వచ్చిందో లెక్కబెట్టి, ఆ డబ్బుకి తన దగ్గర ఉన్నటువంటి ధనానికి బేరీజు వేసుకుని, నాకు ఇంత సంపద ఎందుకు రావటం లేదని కుళ్ళిపోయే లక్షణం కలిగిన వాడు. అందుకే వాడు మయసభలోకి అడుగు పెట్టినప్పటి నుంచి అక్కడున్న వైభవాన్ని చూచి కుళ్ళిపోయాడు. దానికి తోడు ధర్మరాజు గారు రాజసూయ యాగానికి వచ్చినటువంటి వాళ్ళిచ్చే కానుకలన్నీ లెక్క పెట్టేటటువంటి బాధ్యత వీడికి ఇవ్వడం వల్ల ఎవరు ఎవరు ఎంత ఇచ్చారో లెక్క పెట్టుకుని, అమ్మ బాబో ఇన్ని రకాల చదివింపులు వచ్చాయా, నాకు రాలేదు నేర్చేట. ఇది పరమ నీచమైన లక్షణం. ఇప్పుడు తిరుపతి వెళ్ళాం, స్వామివారి హుండీలో డబ్బులు వేస్తున్నాం. ఆ హుండీలోంచి డబ్బులు లెక్కెట్టేవాడు ఆనందించాలి, ఇది స్వామివారి సొమ్ము, తద్వారా ప్రజలకు అందుతుందని. అయ్యి బాబో స్వామివారికి ఉంగరాలు వేసేశారు, బంగారాలు వేసేశారు, ఆయనకి ఇంత డబ్బు వచ్చింది నాకు రాలేదని ఏడిస్తే లెక్క పెట్టేటప్పుడు వీడికి ఏం రూపాయి రాస్తారు కదా, ఉన్నది పోతుంది. పిచ్చి పని చేస్తే గవర్నమెంట్కి దొరుకుతాడు, తీసుకెళ్లి జరసాల్లో పారేస్తారు. అందువల్ల అనుక్షణం దుర్యోధనుడిలాగా ఉండకూడదు, ధర్మరాజులాగా ఉండాలి అని ఒక సందేశాన్ని వ్యాసుడిచ్చాడు. దుర్యోధనుడు మయసభలో భంగపాటు పొంది పాండవులు ఏదో పడిపోవడం వల్ల, నవ్వడం వల్ల, దాంతోపాటు భీముడు స్వయంగా కట్టుకోవడానికి బట్టలు ఇవ్వడం వల్ల కుళ్ళి ఇంటికొచ్చి ఓ తలుపు దగ్గరకు వేసుకుని వాడు అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. లోపల తలుపు పెట్టుకున్నాడు, బయటికి రావడం మానేసి ఏడవడం మొదలెట్టాడు. ఒక వారం రోజుల పాటు తన అంతఃపురంలోనే ఉండి ఎవ్వరికీ దర్శనమివ్వకుండా తిండి తినకుండా అయిపోయాడు, చిక్కిపోయాడు, తెగ కుళ్ళిపోయాడు. తెగులు లేని రోగం అంటారు దీన్ని. ఇతరుల అభివృద్ధి చూచి ఓర్వలేనటువంటి నరుడు తెగులు లేని రోగం పొందుతాడు. ఇప్పుడు ఆ రోగం ఎటువంటిది? ఏదో రొంపో జ్వరమో వస్తే వైద్యుని దగ్గరికి వెళ్ళి ఆయన ఇచ్చిన మందు తింటే ఈ రోగం తగ్గుతుంది, లేక రొంప తగ్గుతుంది. కానీ ఇది లోపల ఇతరుల యొక్క అభివృద్ధిని చూచి ఓర్వలేని ఈర్ష్య అనే రోగం ఇది, కుళ్ళు రోగం ఇది. ఈ రోగానికి మందే ఉంటుంది, అందువల్ల వాడు పాడైపోతాడట. అందుకే తెవులు లేని అసహ్య వేదన అంటాడు కాశీఖండంలో శ్రీనాథుడు. వీడు అలా ఏడుస్తూ ఏదో అప్పుడప్పుడు శకునికి, కర్ణుడికి, దుశ్శాసనుడికి, సైంధవుడికి, వీరికి మాత్రమే దర్శనమిచ్చేవాడు. వాళ్ళు కూడా ఆయన్ని చూచి, ఇదేమిటి దుర్యోధన, సరిగ్గా అన్నం తినలేకపోతున్నావు, మంచినీళ్ళు తాగలేకపోతున్నావు, అంతకంతకీ చిక్కిపోతున్నావు, ఏమిటి రోగం అని చెయ్యి పట్టుకు చూసి శరీరంలో రోగం కనబడదు కానీ ముఖంలో కళాకాంతులు లేవు అని వాళ్లకు వాళ్లే బాధపడ్డారు. నీ బాధ ఏమిటంటే చెప్పడు. కందుగల్ల పసిడిగాచిన కంది వివర్ణమయ్యినట్లు కౌరవు కాయం బొందగా. కుళ్ళు బంగారం అని ఒకటి ఉంటుంది, దొంగ బంగారం అంటే అందులో బంగారం ఉండదు, అంతా కల్తీ, పైకి మాత్రం రంగు వేస్తాడు, కోటింగ్ అంటారు సరే, బంగారము పైన పూత పుయ్యబడి లోపల మాత్రం బంగారం లేకుండా ఉండేటటువంటి కొన్ని నగలు వస్తాయి, గిల్టు నగలు అంటామే. అటువంటి గిల్టు నగని కొలిమిలో కాల్చారనుకుందాం, ఇది బంగారం అవునా కాదా తెలుసుకోమని ఒక ఆవిడ తన మెడలో ఉన్నటువంటి ఒక కంఠాభరణం ఓ విశ్వకర్మకి ఇచ్చిందిట. ఆయన దాన్ని మూసపాత్రలో పోసి కరిగించాడు. తీరా కరిగిస్తే అది బంగారం కాదు కదా, లోపలంతా కల్తీ, అందుకని ఈ శాల్తీయే కల్తీ అవడం వల్ల బంగారం పోయి ఆ నలుపే బయటపడిందిట. మలినము కలిగినటువంటి బంగారమును బాగా కొలిమిలో కాలిస్తే అందులో బంగారం బదులుగా చెత్త మాత్రమే ఎలా బయటపడుతుందో అలాగ ఇప్పుడు ప్రస్తుతం దుర్యోధనుడి ముఖం బంగారం పోయింది, అంటే కాస్తో కోస్తో ఉన్న మంచిదనం పోయింది, మిగతా అంత గిల్టే వాడి దగ్గర. దుర్యోధనుడిని ఏం పోల్చారండి, పై పైన కొంచెం బంగారపు పూత పుయ్యబడినటువంటి నకిలీ నగటవాడు, అంటే లోపలంతా నకిలీ, ఆ కాస్తో కోస్తో మంచితనం కనబడుతున్నట్టు ఉందే అది కాస్త ఏదో మెరుగుపోతన్నమాట. ఇప్పుడు ధర్మరాజు గారి సంపద చూశాడు, ఆ సంపద అగ్నిలా మారింది, ఆ అగ్ని వీడిలో మిగిలిన బంగారాన్ని కరగజేసింది, ఇంకా మిగిలింది కేవలం దరిద్రపు శాల్తీ అన్నమాట, చెత్త పదార్థం, కుళ్ళిపోయిన పదార్థం, రంగు మాసిపోయినటువంటి ఎందుకు పరికరాని తుప్పు పదార్థం మిగిలింది. అలాగ అయిపోయేటవాడు వివర్ణమైపోయింది, మహామనస్తాపం పొందాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే వాడు అన్నం తినాలనుకుంటే ధర్మరాజు ఆయన సంపద గుర్తుకొచ్చాయి, మంచినీళ్ళు తాగుదామంటే మంచినీళ్ళల్లో కూడా మళ్ళీ ధర్మరాజు గారు ఆయన వయసభ ఆయన సంపదే కనబడుతున్నాయి, మంచం మీద పడుకుంటే మళ్ళీ ధర్మరాజే కనపడుతున్నాడు సంపదే కనపడుతుంది. దాంతో వాడు కుళ్ళి కురిసించి నశించిపోవడం మొదలెట్టాడు. తిండి లేదు, సుఖం లేదు, శాంతి లేదు, నిద్ర లేదు, కంటికి నిద్ర రాదు, రతిక్రీడలు లేవు, ఏ వంటకాలు రుచించవు. అవనీ రాజ్య వ్యాపార విహీనుడై సుహృద్విరంజనుడై కౌరవ పాంసనుడు పాప వ్యవసాయమునందు బుద్ధి వదలక నిలిపి. పరిపాలన మానేశాడు. ఇదివరకు తండ్రి గారు సింహాసనం మీద కూర్చున్న యువరాజు వీడైనా సంపూర్ణ రాజ్య పరిపాలన అంతా వీడి చేతిలోనే ఉండేది, ఊరికే పెత్తనం మటుక్కి ధృతరాష్ట్రుడి చేతిలో, కానీ నిర్వహించేదంతా దుర్యోధనుడే. ఇప్పుడు కుళ్ళొచ్చి శరీరం అంతా పాడైపోయి మనస్సంతా కుట్రలకు లోనైపోయి దుఃఖం పెరిగిపోయి దానివల్ల లేనిపోని రోగం వచ్చి రాజ్య పరిపాలనకి వెళ్ళడం మానేశాడు, యువరాజ పదవి మీద కూర్చోవడం మానేశాడు, స్నేహితులతోటి కలవడం మానేశాడు, అన్నీ విడిచిపెట్టి పాపం వ్యవసాయం, ఈరోజు నుంచి ఏ పాపం చేసైనా వాళ్ల సొమ్ము అపహరించాలి అనే కోరికతో దుఃఖం పాలైపోయాడు. అంటే వాడికి ఒకటే ఆలోచన, ఇప్పుడు ఆ సంపదని నేను లాగాలి, ఎలా లాగాలి, ఏ పాపం చేస్తే, ఏ విధమైన కుట్ర పన్నితే ధర్మరాజు గారి రాజ్యం నాకు వస్తుంది అని ఎంత ఆలోచించినా వాడికి ఆలోచన తట్టలేదు. తట్టలేదు గనక వీడి శరీరం ఇంకా చెత్తబొట్టయిపోయింది, అందువల్ల రోజు రోజుకి కుళ్ళిపోవడం మొదలెట్టాడు. ఒక్కొక్కప్పుడు శరీరం అంతా గగుర్పాటుకి గురయ్యేది, ఒక్కొక్కసారి చలివేసేది, చలివేసిందని దొప్పటి కట్టు కప్పుకుంటే మళ్ళీ ఉక్కపోసేది, ఈ విధంగా అయిపోతూ ఉంటే చివరకు ఒక రోజున కర్ణుడు దుశ్శాసనుడు శకునికి, ఏమిటి మా అన్నగారు ఇలా అయిపోయాడు, ఆ మహాత్ముడు దుర్యోధనుడు మన రాజు ఈ మధ్యకాలంలో అనారోగ్యం పాలయ్యాడు, ఆ అనారోగ్యం ఏమిటో తెలుసుకో, నువ్వైతేనే చక్కగా మాట్లాడి లోపలున్న బాధ ఏమిటో రావట్టగలుగుతావు. ఒక వ్యక్తికి లోపలేముందో ఎవడికి పడితే వాడికి చెప్పడం, అడిగే విధంగా అడగాలి, రాబట్టే విధంగా రాబట్టాలి. మనం ఏమైనా సరే దుర్యోధనుడి మనస్సులో ఉన్న ఆలోచన ఏమిటో బయటికి తీయాలి అనగానే శకుని గారు వచ్చాడు. అల్లుడు అని పక్కనే మంచం మీద కూర్చున్నాడు. ఏం అల్లుడు, వాడి పరిస్థితి ఎలా ఉందంటే గిల్లుళ్ళు అయిపోయింది. అందుకని అలా మంచం మీద పడుకుని మావయ్య అన్నట్టుగా ఉన్నట్ట. ఎటువంటి పరాక్రమవంతుడివయ్యా నువ్వు, మంచి అద్భుతమైనటువంటి గదాదండాన్ని ధరించి ఏనుగుల కుంభస్థలాలు పగలగొట్టగలిసినటువంటి వీరుడివి. చెట్లు పుట్టలతో కూడిన భూమండలాన్నంతా నీ గదతో నుగ్గు నుగ్గు చేసే పరాక్రమవంతుడివి. ఇంతటి కౌరవ సామ్రాజ్యానికి ప్రస్తుతం రాజువి, భావి రారాజువి అటువంటి నువ్వు ఇలా కుళ్ళిపోతున్నావేమిటి? ఎందుకొచ్చింది ఈ రోగం? శరీరమునకు ఏదో జాడ్యం పట్టుకున్నట్టున్నది. నీ మాయదారి రోగం ఏమిటి? నాకు కూడా చెప్పకూడదా అంటే, నీకు చెప్పకపోతే ఎవరికి చెబుతాను? నీకంటే, ఈ దుశ్శాసనుడి కంటే, ఈ కర్ణుడి కంటే, ఈ సైంధవుడి కంటే నాకు ఆప్తులెవరు? కానీ బయటికి చెప్పుకోలేక లోపల లోపల దాచుకున్నాను. ఇక్కడ ఎవరూ లేరు గనక, మీరు మాత్రమే ఉన్నారు గనక ఇప్పుడు నా మనస్సులో ఉన్న చెబుతున్నాను. నా బాధల్లా ధర్మరాజు గారి అభివృద్ధియే, ధర్మరాజు అభివృద్ధి, నాకు దుర్బుద్ధి. ఈ దుర్బుద్ధిని వదల్లేక, ఆ అభివృద్ధిని నాశనం చేయలేక ఏడుస్తున్నాను. నీవు నుదూచి తట్టి సభనే ని వినంబడదే యుగంబునన్ భూవలయంబులో అది అపూర్వము ఇష్టమనోజ్ఞమిష్ట భోగావకమేక్రియం బడశనయ్య మహాత్ముడు దాననేమి సంభావిత భాగ్యుడయ్యను ప్రభాకరతేజుడు ధర్మజుండెలన్. మామా నీవు చూశావు, ఏం చూశావు? మయసభని. ధర్మరాజు గారికి మయుడనేటటువంటి దానవ శిల్పి నిర్మించి ఇచ్చిన అపూర్వమైన రచనా చమత్కృతితో కూడిన మయసభని నీవు చూచావు. అటువంటి సభ ఇంత పూర్వం భూలోకంలో ఉన్నట్టుగా ఎవరైనా విన్నారా, ఎవరైనా కళ్ళారా, చూశారా? లేదు లేదు, అది అపూర్వం. అంటే పూర్వం లేదు, ఇప్పుడు మాత్రమే ఉన్నది, భవిష్యత్తులో కూడా ఉండదు. అంత గొప్ప సభని చూచి నా మనస్సు ఉడికిపోతోంది. అందులో ఎన్ని భోగాలున్నాయి, ఎన్ని సంపదలున్నాయి, ఎన్ని విచిత్ర దృశ్యాలున్నాయి. శిల్ప రచన చమత్కృతి నా మనస్సును ఆకట్టుకుంది, దాంతోపాటు నాకు దుఃఖాన్ని తెచ్చిపెట్టింది. ఏమి డబ్బు, ఏమి భోగం, ఏమి కీర్తి, ఏమి వైభవం! ఆ ధర్మరాజు గారి జాతకమే జాతకం. వాడి నక్షత్రం ఏమిటో, ఆ లగ్నం ఏమిటో, ఆ లగ్నంలో అయినా పుట్టాను కాదు, నా బ్రతుకు భగ్నమైపోయింది. పోని వాడి డబ్బు పక్కన పెడదాం, భోగం పక్కన పెడదాం, రాజసూయ యాగం ఎంత అపూర్వంగా చేశాడు. ఆ రాజసూయ యాగంలో ధర్మరాజు గారికి చెడ్డ పేరు తెప్పించాలనే ఉద్దేశ్యంతో నేను ఎన్నో కుట్రలు పన్నాను, నా కుట్రలకు నేనే బలయ్యాను. పోని శిశుపాలుడు లేచాడు, కృష్ణుణ్ణి తిట్టాడు కదా, ఈ దెబ్బతో వాళ్లలో వాళ్ళకి తగాద వస్తుందనుకుంటే, యాదవు చేతి చక్రము భయంకరమై శిశుపాల మస్తక ఛేదముసేయునాడు. యాదవుని చేతి చక్రం భయంకరమయ్యింది. అందరూ చూస్తూ ఉండగా శిశుపాలుడి యొక్క తలని నరికి అవసలు పారేసింది. అప్పుడు ఎంతమంది రాజులున్నారు, ఒక్కడైనా అడ్డం వెళ్ళాడా? హడిని పారిపోయారు. ఇంత శక్తి కలిగిన మహారాజాధిరాజులంతా ఆడవాళ్లలాగా గాజులు వేసుకెళ్ళిపోయారు. నాకు మాట్లాడదామంటే మొహమాటం అడ్డం వచ్చింది. భీష్మద్రోణాదులు మొదటి నుంచి పాండవ పక్షపాతులే. కృష్ణుడు మహాపరాక్రమవంతుడు, జగద్గురువుగా ప్రసిద్ధికెక్కినవాడు, ఎప్పుడూ అర్జునుడితోటే తిరుగుతాడు. కాస్తో కోస్తో మనవైపు ఉండేవాళ్లంతా ఈ దెబ్బతో భయంతో అటు తిరిగిపోయారు. ప్రజలు ఆ ధర్మరాజు గారి ధర్మబుద్ధిని నిరంతరం పొగుడుతున్నారు. ఇది నా మనస్సుకి మహావేదన కలిగించింది, దుర్భరమైనటువంటి రోగం నాకు ఇచ్చింది. అతుల పరాక్రమార్జితములైన ధనంబుల పేర్మి చేసి ఉన్నతులగుచున్న పాండు నరనాథ తనూజుల లక్ష్మి నాక సంమతమయ్యి సూవెలింగే విను మాతుల మాన ధనాఢ్యుడైన భూపతి సహియంపనోపునే సపత్నుల వృద్ధియు ఆత్మహానియు. పాండవులకి పుట్టుకతో సహజమైన బలం ఉన్నది, అంతకంతకీ బలం పెరుగుతోంది. సాటిలేని తమ పరాక్రమంతో భూమండలాన్ని జయించి సంపదలు సంపాదించి వృద్ధి పొందుతున్నారు పాండవులు. ఆ పాండవులు వృద్ధి, సంపద, కీర్తి ఇవి నాకు అసమ్మతం. అంటే నేను తట్టుకోలేకపోతున్నాను, చూడలేకపోతున్నాను. అందుకే అంతకంతకి అసూయ వెలిగిపోతుంది నాలో, అది నన్నెంత బాధ పెడుతున్నది. నీకు తెలియందేముంది, అభిమానధనుడైన రారాజు శత్రువులు అంతకంతకి అభివృద్ధి చెందడం, తాను నాశనమవ్వడం తట్టుకోగలడా? ఏ రాజైనా శత్రువులు అభివృద్ధి చెందుతూ ఉంటే చూసి చూసి ఆనందించలేడు. నాకు వాళ్ళు శత్రువులు, సపత్నులు, సవతి సోదరులు, అటువంటి ఆ దుర్మార్గులు అభివృద్ధి పొందుతూ ఉంటే నేను అన్నం ఏం తింటాను, అందుకే నాకు ఈ రోగం వచ్చింది, వాళ్ళు ఎలా నాశనమైపోతారా అనగానే, ఓ మేనలుడా, ఈ చిన్న విషయానికి ఇంత కుళ్ళిపోతున్నావా, నాకు ఈ విషయం చెప్పుంటే వాళ్ళని ఎలా నాశనం చెయ్యాలో నేను మంచి కుట్రలలో ఆరితేరిన వాడిని, గనక నీకు మంచి కుట్ర అందించేవాడిని. అమాయకుడు నువ్వు, పాండవ నాశనం చెయ్యడం నాకైతే పెద్ద కష్టం కాదు, కానీ ధృతరాష్ట్రుడి అనుమతి కావాలి. నువ్వు వెళ్ళి మీ నాన్నగారిని ఒప్పించు, అప్పుడు నేను మాట్లాడవలసినవి మాట్లాడతాను, నీకు ఎలాంటి లాభం కావాలో అలాంటి లాభం చేకూరుస్తాను అనగానే, ఈ కర్ణుడు ఎందుకు వచ్చిందంటే కుట్రలో కుతంత్రలో మనం వెళ్ళి యుద్ధానికి వెళ్ళిపోదాం వాళ్ళ మీదకి ధనుసు పుచ్చుకుని అంటే, శకుని నవ్వి, కర్ణ యుద్ధం అంటే నువ్వు అనుకున్నంత తేలిక అనుకోకు, ఇక్కడ దుర్యోధనుడి దగ్గర నువ్వు ఎన్ని రకాలైన డప్పాలైనా కొట్టచ్చు, ప్రతిజ్ఞలైనా చెయ్యొచ్చు, కానీ రంగంలోకి దిగితేనే అసలు విషయం తేలుతుంది. ద్రౌపదీ స్వయంవరంలో అర్జునుడు చితక్కొట్టాడా లేదా నిన్ను? శల్యుడంతటి వాణ్ణి భీముడు ఎత్తి విసిరేశాడా లేదా? కాబట్టి యుద్ధం జరిగాక జయాపజయాలు, దైవాధీనాలు, ఎవరు నెగ్గుతారో, ఎవరు ఓడిపోతారో ఈ సృష్టిలో ఎవరూ చెప్పలేరు. అందువల్ల అనవసరమైన యుద్ధానికి వెళ్లకుండా తెలివితేటలతో మన పాచిక పారేలా చెయ్యాలి. మీకెందుకు నేను చూస్తాను, ముందు ధృతరాష్ట్రుడితో సమావేశం ఏర్పాటు చేయండి అన్నాడు. వెంటనే దుర్యోధనుడు ఎవరూ లేని సమయం చూసి, విదురుడు దగ్గర లేనప్పుడు చూసి, ఒక ఏకాంత మందిరంలోకి ధృతరాష్ట్రుడిని తీసుకొచ్చి, తాను, శకుని, కర్ణుడు, దుశ్శాసనుడు, సైంధవుడు ఇంతమంది మాత్రమే ఉండేలా చేశాడు. చేయగానే శకుని, ఓ బావగారు, ధృతరాష్ట్ర మహారాజు గారు, మీ అబ్బాయి ఈ మధ్యన ఘోరమైన రోగం పొందాడు, చిక్కిపోతున్నాడు, తిండి తినడం లేదు, అసలు మీ అబ్బాయి ఎలా ఉన్నాడో మీకు తెలుసానగానే, దుర్యోధనుడి యొక్క విషయం విని వాడు అనారోగ్యంతో ఉన్నాడని విని అదిరిపడ్డాట. నన్నయ్య గారు అన్నాడు, ధృతరాష్ట్రుండ అదరిపడి అని ఒక గద్యంలో రాశాడు. అంటే వాడు ఎంత వణికిపోయాడో, ఏమిటేమిటి, నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నా ప్రియపుత్రుడు, ఈ గాంధారి పుత్రుడు, వీడు అనారోగ్యంతో బాధపడుతున్నాడా, ఏది ఏది ఇలా రా నాయన, దుర్యోధనాన్ని దగ్గరికి పిలిచి శరీరం తడివి, నిజమేరా ఎంత చిక్కిపోయావో, సర్కస్సులో ఉన్నటువంటి బోనులో ఉన్నటువంటి ఏనుగులు అయిపోయావు పీనుగులాగా, అరే అరే ఏమైంది నాయన, కళ తప్పిందేం అని చేత్తో తడమడం ద్వారా వాడు అనారోగ్యం కనిపెట్టాట. ఆయన గుడ్డాడు చాలా తెలివైన వాడు, ముట్టుకుంటే అర్థమైపోతుంది ఎవరు ఎలాంటి వాళ్ళు. అందుకని కనిపెట్టి, ఏమిటి నాయన ఈ రోగం, నీ మీద ప్రాణం పెట్టుకు బతుకుతున్నాను, మనస్సులో ఇష్టం లేకపోయినా ఏదో పాండవులతో స్నేహం నటిస్తున్నది ఎందుకు అనుకున్నావు, నీకోసం. నీ మనస్సులో బాధ ఏమిటి అంటే, అదిగో అదే నా బాధ, నువ్వు పాండవుల పేరు ఎత్తావుగా, ఆ పాండవులే నా బాధ. నాన్న, ఎప్పుడు చూసినా ఆ దుర్మార్గుడు విదురుడు నీ కూడా ఉంటాడు, వాడు ఉండడం వల్ల మేము నీతో మాట్లాడలేకపోతున్నాం, నువ్వు చూస్తే ఎప్పుడు వాడిని పక్కన పెట్టు కూర్చుంటావు. ఈ మధ్యకాలంలో నువ్వంటే కళ్ళు లేవు గనక చూడలేకపోయావు, కానీ మేము రెండు కళ్ళు పెట్టుకు చూసి అప్పటి నుంచి కుళ్ళిపోతున్నాం. ఏం చూసామో తెలుసా, పాండవుల అఖండమైన లక్ష్మిని చూశాం, గౌరవం చూశాం, కీర్తి చూశాం, అభ్యున్నతి చూశాం, పరాక్రమం చూశాం, వాళ్ళ బంధువుల్ని చూశాం, మిత్రుల్ని చూశాం, దాంతో మా శరీరం, మా గాత్రం అంతా పాడైపోతుంది. అన్నిటికీ మించి అసలు నిజంగా ధర్మరాజు గారికి ఎన్ని కానుకలు వచ్చాయి బాబాయ్, ద్రుపద రాజు గారు 5000 ఏనుగులు ఇచ్చాడు, శ్రీకృష్ణుడు 5000 గుర్రాలు ఇచ్చాడు, గంధర్వరాజు చిత్రరథుడనేవాడు వచ్చాడు, వాడు ఏకంగా 1000 గంధర్వలోకంలో ఉన్న గుర్రాలు ఇచ్చాడు, ఇంకా భగదత్తుడు, శల్యుడు మొదలైనటువంటి రాజులంతా, కాంభోజ, బాహ్లిక, బర్బర, కుకురు, శక, దాశారహ, అంధత, సాత్వతి, భోజ పతులంతా వచ్చి మతిపోయేటట్లుగా రత్నాలు, కానుకలు, బంగారు నగలు ఇవి కాకుండా ఏలకలు, లవంగాలు మొదలైన సుగంధ ద్రవ్యాలు, భోజన వస్తువులు ఈ ప్రపంచంలో ఎక్కడా ఎవరికీ దొరకని అన్ని రకాలైన వస్తువులు, అపూర్వ వస్తువులు పట్టుకొచ్చి అంటగట్టారు. అవన్నీ లెక్క వెయ్యమని, ఎవరేమిచ్చారో ఒక చిట్టా తయారు చేయమని నన్ను అక్కడ పెట్టాడు ధర్మరాజు గారు. ఆ చిట్టా అంతా నా మైండ్లో పెట్టుకున్నాను, నాకు కాగితం అక్కర్లా, ఎవరెవరేమిచ్చారో గుర్తుండిపోయింది అనమాట. పుల్లమ్మ గారు $10,000 ఇచ్చేశారు. ఈ విధంగా అన్నీ రాసేసుకున్నట్టు వీడు. ఇవన్నీ చూసి నా మనస్సంతా చెదిరిపోతోంది. ఇవన్నీ ఓ పక్కన పెట్టు, ఇంటికి వచ్చినప్పటి నుంచి మా ఆడవాళ్ళు తెగ తిడుతున్నారు, ఇది పెద్ద గొడవ. ఈ దుర్యోధనుడికి, దుశ్శాసనుడికి, వీళ్ళందరికీ అసలు బాధ ఏమిటో తెలుసా, యజ్ఞం అయ్యి వచ్చినప్పటి నుంచి వాళ్ళ ఇళ్లల్లో భార్యలు ఈ భర్తలను తిట్టడం మొదలెట్టారట. ఏమని తిడుతున్నారు, ఏమండి ఆ ద్రౌపదికి ఎంత పేరు వచ్చిందండి, ఆవిడకి ఎంత అహంకారం అండి. ఆవిడ ఎప్పుడు లేస్తుందో తెలియదుట, ఎప్పుడు చూచినా కళకళలాడుతూ ఉంటుంది. అప్పుడే స్నానము చేసి అలంకరించుకున్నట్టు కనపడేదట ద్రౌపది. వీళ్ళేమో కాసేపు తిరిగితే యజ్ఞంలో ఈ దుర్యోధనుడి భార్య భానుమతి కానీ దుశ్శాసనుడి భార్య కానీ వీళ్ళంతా కాసేపు యజ్ఞంలో అటు ఇటు తిరిగి అమ్మా నొప్పి అని అలసిపోయి మూలపడుకునేవారట. పైగా 4 సార్లు తిరిగితే చెమట పట్టేది. కానీ అదేం ద్రౌపదో మరి, ఏమి ఆరోగ్యమో తెలియదు. తెల్లవారుజామున 3 ఇంటికి చూస్తే అప్పుడు తిరుగుతోంది యజ్ఞం దగ్గర. మధ్యాహ్నం 10 ఇంటికి తిరుగుతుంది. ఓ పక్కన ధర్మరాజు గారి పక్కన కూర్చుని యజ్ఞంలో పూర్ణాహుతి సామగ్రి వేస్తుంది, మరో పక్కన అంతలే ఓ చిన్న బానిస దగ్గర నుంచి, అంటే ఏదో గుర్రం తుడిచేవాడో లేకపోతే బట్టలు ఉతికేవాడో అందరి దగ్గరికి వెళ్ళి, నాయన అన్నం తిన్నావా, మంచినీళ్లు తాగావా అని పేరు పేరున పనివాళ్లని పలకరిస్తోంది, దాసదాసీ జనాన్ని పలకరిస్తోంది, మిత్రుల్ని పలకరిస్తుంది, మమ్మల్ని పలకరించింది, మా అందరికీ చీరలిచ్చింది, మాకెంత అమూల్యమైన చీరలిచ్చిందో సామాన్యులకి ఎటువంటివే ఇచ్చింది. మళ్ళీ అంతలోనే చక్కగా అలంకరించుకుని ధర్మరాజు పక్కన కూర్చుంటోంది. ఈ విధంగా ద్రౌపదీదేవి సంవత్సర కాలం పాటు రాజసూయాగం జరుగుతున్నంత కాలము కూడా మతి పోగొట్టేటట్టుగా ఆరోగ్యంగా అందరినీ పలకరిస్తూ అలంకరించుకుని అప్పుడే పాలసముద్రం నుంచి పుట్టిన లక్ష్మిలా కళకళలాడిపోయింది. అదేం ఓపిక, అదేమి శక్తి, అందరూ ఆవిడ్ని ఈవిడ దేవత. సామాన్య స్త్రీలకి ఈ శక్తి ఉండదు. ఎంత ప్రేమ ఆవిడికి, కరుణాస్వరూపిణి. మనందరి యొక్క కడుపు అడిగి భోజనం పెట్టింది, మనకి బట్టలు ఇచ్చింది, నగలిచ్చిందని పొగిడేస్తున్నారు. మమ్మల్ని ఏమో ఈ కౌరవుల పెళ్లాలు ఉన్నారు, 5 నిమిషాలు తిరిగితే అలిసిపోయి ఉన్నాడు నిప్పని పడుకుంటున్నారు, ఇటువంటి వాళ్ల పరిపాలనలో మనమే సుఖంగా ఉంటామని తెప్పుతున్నారు. మాకు వాళ్ళని చూసి కోపం వచ్చేస్తోంది, మీరేం చేస్తారో, ద్రౌపదికి అవమానం కలిగించండి అని చెప్పారట భార్యలు. అందుకని వాడు ద్రౌపదికి పేరు వచ్చిందని కుళ్ళిపోయాడు. అంటే దీన్ని బట్టి అన్నిటికీ మూల కారణం కూడా మళ్ళీ ద్రౌపది చివరికి. ఆవిడకి ఓపిక ఇచ్చాడండి భగవంతుడు. అందరూ అలా ఉంటారా? కొంతమందికి భగవంతుడు ఏంటంటే మరి ఏంటో తెలియదు, కానీ ఎవర్ గ్రీన్ హీరోయిన్స్ లా ఉంటారు వాళ్ళు. ద్రౌపది చచ్చిపోయే సమయానికి కూడా, శరీరం విడిచిపెట్టే సమయానికి, అప్పుడే యజ్ఞగుండంలోంచి పుట్టినప్పుడు 25 ఏళ్ల సుందరి ఎలా ఉందో అలాగే ఉంది మరి. కానీ ధర్మరాజు గారు వాళ్లలో కొంచెం మార్పు వచ్చింది, అర్జునుడికి కూడా మార్పు వచ్చింది, ఆవిడికి రాలేదు. ఏం చేస్తాం, భగవంతుడు ఒక్కొక్కరికి ఒక శక్తి ఇస్తాడు. ఒక్కొక్కరు చూస్తే ఎప్పుడు చూసినా అలా 25 ఏళ్ల కుర్రాళ్లలో ఉంటారు, కొంతమంది ముసరాళ్లలో ఉంటారు, ఎవరి అదృష్టం వాళ్ళది. అందుకని ఈ ద్రౌపది యొక్క ఆరోగ్యం, ద్రౌపది యొక్క ఓపిక, ఈ ద్రౌపది సౌందర్యం, ఆవిడకు వచ్చిన కీర్తి మా ఆడవాళ్లకి మరీ అసూయ కలిగిస్తోంది. దాంతో ఆడవాళ్ళేమో పదే పదే గిజగిజలాడి మా దగ్గర చెబుతున్నారు, నువ్వేమో పట్టించుకో అనగానే ధృతరాష్ట్రుడు, దుర్యోధన ఇక్కడ మనం తప్ప ఎవరూ లేరు కదా అన్నాడు. లేరు నాన్న, అయితే చెబుతున్నా విను, ఆ యజ్ఞం ఇలా జరిగిందని విదురుడి ద్వారా సంజయుడి ద్వారా విని మీకంటే నేనే ఎక్కువ ఏడ్చాను. నువ్వేమో బయటికి తేలతావు, నేను తేలలేను. నేను కొంచెం లోపల కుళ్ళిపోతున్నాను, నాకు తిండి సహించట్లేదు, నా కొడుకు బాగుండాలని నేను మాత్రం కోరుకోనానైనా. అయినా ఏం చేస్తాం, పాండవులు బలవంతులు, బలవంతులతో స్నేహం చేసుకుని నీ రాజ్యం నువ్వు వెలుకో. నా అనుమానం ప్రకారం పాండవులు మొగమాటం లేకుండా నీ జోలికి రారు, అనవసరంగా నీ జోలికి రారు, నిన్నేమీ చెయ్యరు. పాండవులు ధర్మబుద్ధులు, అందులో ఈ భీష్ముడు ద్రోణుడు మొదలైన వాళ్ళు వాళ్ళని ఎప్పటికప్పుడు అదుపులో ఉంచుతారు. కాబట్టి వాళ్ళకిగా వాళ్ళు మన మీదకి యుద్ధానికి రారు. యుద్ధానికి వాళ్ళు రారు కనుక మనకి శత్రు భయం లేదు. ఎవడి అదృష్టం వాడిది, ఎవరికి వచ్చిన కీర్తితో వాళ్ళని బతుకుదాం, మీ సంపదలతో మీరు సంతృప్తి పొందకూడదా అన్నాడు ఆయన. అదే తెలివి తక్కువతనం అంటే. శత్రువులు అంతకంతకీ అభివృద్ధి పొందుతూ ఉంటే ప్రయత్నించి వాళ్ళ సంపదలు మనం లాక్కోవాలి, అలా లాక్కోకపోతే మనం కూడా భ్రష్టులమవుతాం అని శకుని లేచి, నా దగ్గర కొన్ని పాచికలున్నాయి, అవి మాయ కలిగినవి, ఆ మాయతో కూడిన కపట ద్యోతానికి పనికొచ్చేటటువంటి పాచికలని నేను ఉపయోగించానంటే ఈ ప్రపంచంలో ఎవడైనా బొట్లో పడవలసిందే. నా దగ్గర ఉన్నటువంటి ఈ మాయ పాచికలతో నా పాచిక పారేలా చేసి ధర్మరాజుని ఓడించి సమస్త సామ్రాజ్యం దుర్యోధనుడికి ఇస్తాను, కపట ద్యోతంలో నన్ను మించిన వాళ్ళు లేరు. నా పాచికలకి అఘోర సంప్రదాయం ఉన్నది, అఘోరులు అని పేరు కలిగిన కొంతమంది ఉన్నారులేండి, అటువంటి వాళ్ళని ఉపాసన చేశాడు శకుని. చాలా మంది అనుకున్నట్టుగా వాళ్ళ నాన్నగారి ఎముకలు ఏం కాస్తుమా, అది ఉట్టి అబద్ధం, దానికి ఎక్కడా భారతాధారం ఉండదు. శకుని మొదటి నుంచి క్షుద్రోపాసకుడు, చిన్న చిన్న మాయలు కలిగిన వాడు. అలాంటి మాయతో కొన్ని రకాల అఘోర సంప్రదాయాలని పరిపాలించి ఉపాసన చేసి ఈ పాచికలు పొందాడు. ఆ పాచిక వాడు ఎలా చెబితే అలా వింటుంది, అందుకే వాడి పాచిక పారింది అనేవారు అన్నమాట. ఆ పాచికలతో ధర్మరాజును ఓడించి ఈ సామ్రాజ్యం అంతా దుర్యోధనుడికి ఇస్తానడగానే, నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ ఇలాంటప్పుడు మనం విదురుడితో ఆలోచించాలి. విదురుడు కొంచెం ముందు చూపు కలిగిన వాడు, పైగా విదురుడు మధ్యవర్తిగా ఉండకపోతే మనం ఏం చేసినా ప్రపంచం మనల్ని తిడుతుంది. కాబట్టి కొంచెం ఆలోచిద్దామంటే నువ్వు విదురుడితో ఆలోచించి ఈ జోదం జరగకుండా చూసావంటే నేను రేపే పెద్ద అగ్నిగుండాన్ని సభామధ్యంలో ప్రేల్చి అందులో కాలి బూడిదైపోతాను. పైగా అక్కడెక్కడ కదట, రేపు నువ్వు సభాభవనంలో కడతావు, సభ తీరుస్తావు, నువ్వు కొలువు తిరగానే ఆ కొలువు కూటంలోనే ఓ పెద్ద అగ్నిగుండాన్ని నేను బాగా ప్రజ్వరల చేస్తాను, నీకు దండం పెట్టి అందులో దూకుతాను, కాలి బూడిదైపోతాను. నీకు తలకి కొరివి పెట్టే యోగం నాకుండదు, నాకే నువ్వు కొరివి పెట్టచ్చు, నాకు నేనే కొరివి పెట్టుకుంటాను, నేను కాలు బూడిదే చచ్చిపోతాను అన్న అన్నాడు. ఇంత దారుణమైన మాట తండ్రి దగ్గర అంటే తండ్రి ఏమైపోతాడు మరి? నాయన వద్దురా, ప్రపంచమంతా నిన్ను చిన్నప్పుడే వదిలియమంది, అయినా నేను నీ మీద ప్రేమతో ఇంత పెంచుకున్నాను, మిగతా కొడుకులంతా ఒకెత్తు, నాకు నువ్వు ఒక్కడివి ఒకెత్తు, నువ్వు లేకపోతే నేను ఉండలేను, ఇదిగో నీ కోసం ఏదైనా చేస్తాను, నువ్వు మాత్రం అగ్నిలో దూకకే విషం తాక్కే అన్నట్ట. దుర్యోధనుడు పక్క వాళ్ళకే సైగ చేసి, మా నాన్నను పడగొట్టాను చూసారా, మా నాన్నను పడగొట్టడానికి ఇదే ఉపాయం, నేను చస్తానంటే ఆయన చచ్చినట్టు దిగి వస్తాడు అని సైగ చేసి, మళ్ళీ ఇది ఆయనకి తెలుస్తుంది, ఆ ముసలాయనకి పెద్ద గొడవ ఏమిటంటే కళ్ళు లేకపోయినా కొంచెం గట్టిగా సైగ చేస్తే అర్థమవుతుంది, అందుకని నువ్వు కనుక రేపు సరైన ఉపాయం ఆలోచించకపోతే పాండవులను జోదానికి ఆహ్వానించకపోతే రేపు మాత్రం అన్నమాట నిలబెట్టుకుంటాను సుమా అన్నట్ట. వద్దును ఆయన వద్దు, నువ్వు లేకుండా నేను ఎక్కడ ఉంటాను అన్నాడు ఆయన. వెంటనే విదురుణ్ణి పిలిపించాడు. తెల్లవారగానే స్నానం చేసి చేయడంతో అలంకారం చేసుకోవడంతో విదురుణ్ణి పిలిచాడు. నాయన, పాండవులతో సరదాగా జోదం ఆడాలని మన పిల్లలు నా దగ్గరకు వచ్చి ఒక ప్రస్తావన తెచ్చారు. హాస్యం కోసం, వినోదం కోసం రాజులన్నవాళ్ళు జోదం ఆడచ్చు, పిలవకూడదా అంటే, మహారాజా ఇప్పుడు వినోదంగానే ఉంటుంది, ఈ వినోదం రేపు ఖేదం అవుతుంది, ప్రస్తుతం ప్రమోదం, రేపు మహాఖేదం. నా మాట విను, నీ కొడుకులు ఏదో నీకు రాత్రి నూరిపోసినట్టుగా నాకు అర్థమవుతోంది, వద్దంటే భలేవాడివి, భీష్ముడు లేడా, ద్రోణుడు లేడా, అన్నిటికీ మించి ధర్మమూర్తి నువ్వు లేవా, ధర్మద్యోతంలో జయాపజయాలు పొందడం ఉందే అది ధర్మయుద్ధంలో జయాపజయాలతో సమానం, అది మంచిదే, మించితే మనం ఉన్నాం కదా అన్నట్ట. సరే నీ బుద్ధి అలా ఉంది, నీ మాట కాదనలేను అని విదురుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి జోదానికి రమ్మని ఆహ్వానించాడు. కొంతమంది తెలివి తక్కువ ప్రశ్నలు ఏమనేస్తారంటే ధర్మరాజు గారికి జోదం అంటే వ్యసనం కాబట్టి పిలిస్తే వచ్చాడని. ఆ రోజుల్లో మనుస్మృతిలో ఒక శ్లోకం ఉంది, ఏమిటో తెలుసా? సాటి రాజులు ఎవరైనా అందులో బంధువులు యుద్ధమునకు కానీ లేక జోదానికి కానీ పిలిస్తే వెళ్ళి తీరాలి, సరిసమానులు, మళ్ళీ పనికి మాలిన వాళ్ళు కాదు. ఇప్పుడు ధర్మరాజు గారిని బొత్తిగా ఎందుకు పనికిరానటువంటి చిన్న సామంతరాజు పిలిస్తే వెళ్ళకూడదు. ఇప్పుడు కౌరవులది అర్ధరాజ్యం, పాండవులది సగం రాజ్యం, ఇంద్రప్రస్థం అయ్యింది, హస్తినాపురం వీడిది, అంటే దుర్యోధనుడు సాటిరాజు కింద లెక్క. తనతో సమానమైన వైభవము, భోగము, ఆసనము కలిగిన రాజు గనక రా జోదానికి అంటే వెళ్ళాలి, లేకపోతే రాజ్యం వదిలి సన్యసించాలి, అలాగే యుద్ధానికి పిలిస్తే వెళ్ళాలి లేదా సన్యసించాలి, ఇది ధర్మశాస్త్రంలో ఉంది అన్నాడు. క్షత్రియులు కదా నియమం, అటువంటి నియమాన్ని పాటించాడు ఆయన. అప్పటికి అన్నట్ట జ్యోతం చాలా ప్రమాదం, ఎంతో మంది జ్యోతం వల్ల నశించారు. అయినా ఇప్పుడు విదుర నువ్వు పిలుస్తున్నావు, అందులో పెదనాన్న పిలిచాడు, దుర్యోధనుడి తరపున జ్యోతం ఆడడానికి తండ్రి దగ్గర నుంచి ఆహ్వానం వస్తే వెళ్ళకపోతే నేను సన్యాసం పుచ్చుకోవాలి, పరాక్రమం కలిగి శక్తి కలిగి సన్యసించడం అదో దోషం కాబట్టి వస్తున్నాను అన్నట్ట. దాన్ని బట్టి ధర్మరాజు గారు ఎంత ధర్మాత్ముడు ఆలోచించండి. అందుకే భీష్ముడు ఏమన్నాడో తెలుసా, ధర్మరాజే కనుక వ్యసనమునకు లోనై అధర్మము చేసి ఉంటే ఈ భూమి పక్కకి ఒరిగిపోతుంది అంటాడు ఆయన. అటువంటి మహాత్ముడు ఆయన, తొందరపడి మన ఇష్టం వచ్చినట్టుగా మన లక్షణాలు ఆయనకి అంటగట్టకూడదు. అందుకే వ్యాఖ్యాతలకు కూడా చివరి రోజుల్లో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ధర్మరాజు వ్యసనపరుడు కావాలని ధర్మశాస్త్రం అనే వంక పెట్టి జోదానికి వచ్చాడు అని భారతానికి కొంతమంది తెలుగులో వ్యాఖ్యానం రాశారు. ఆ వ్యాఖ్యానం రాసిన వాళ్ళంతా చివరి రోజుల్లో పెరాలసిస్ వచ్చి చచ్చిపోయారు, నేను చూశాను, పక్షవాతం వచ్చింది వాళ్ళకి. అందువల్ల ఎప్పుడూ కూడా మహాత్ముల్ని ధర్మాత్ముల్ని వాళ్ళ ధర్మంలో మనం వేలెట్టి అధర్మపరులుగా నిరూపించడానికి ప్రయత్నించద్దు. ఎందుకంటే భారతంలో భీష్ముడి కంటే కృష్ణుడి కంటే గొప్పవాళ్ళు ఎవరు? వాళ్లే ఆయన ధర్మాత్ముడు అన్నారు. విదురుడు ఆయన్ని ధర్మాత్ముడు అన్నాడు. చివరికి యమధర్మరాజు గారు ధర్మాత్ముడు అని శరీరంతో స్వర్గానికి తీసుకెళ్లాడు. అంత గొప్పవాడైన ధర్మరాజులో లోపం ఉంది అండం మహాపాపం. ఆయన ఆనాటి స్మృతి, చట్టం, శాసనం, క్షాత్రధర్మాన్ని అనుసరించి జోదానికి వచ్చాడు. అప్పుడు దుర్యోధనుడు అందరినీ పిలిపించి ఒక సభావేదికను అప్పటికే ధృతరాష్ట్రుడు ఏర్పాటు చేశాడు. ఆ సభావేదికలో తాను చోట కూర్చుని ధర్మరాజు గారికి ఆసనమిచ్చి తండ్రి గారిని కూర్చోబెట్టాడు. భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, విదురుణ్ణి అందరినీ కూడా ఆసనాలు ఇచ్చి కూర్చోబెట్టాడు. ధర్మరాజా, నీతో జోదమాడాలి, కానీ జోదం నేను ఆడలేను, నా బదులుగా మా మేనమామ శకుని ఆడతాడు. పందెం నేను ఇస్తాను, పందెం డబ్బు, ఆట మాత్రం శకుని ఆడతాడు. ఎందుకంటే శకుని జోదంలో ఆరితేరినవాడు, నువ్వు జ్యోత విద్య నైపుణ్యం కలిగిన వాడివి, అక్షక్రీడలలో అంటే పాచిక వేయడంలో నువ్వు చాలా ఆరితేరిన వాడివి. అహం దాతాస్మి రత్నానాం ధనానాం చ విశాంపతే మదర్థా మదర్థే దేవితాచేయం శకునిహి మాతులో మమ. నా మాతులుడు, నా మేనమామ నా బదులు ఆట ఆడతాడు, పాచికలు ఆయన వేస్తాడు. ఓడిపోతే ఆ ఓడిపోయిన డబ్బు నేను కడతాను, నెగ్గితే ఆ డబ్బు నేను తీసుకుంటాను. నేను, ఓ ధర్మరాజా, పందెమునకు కావలసిన ముల్లె మాత్రం ఇస్తాను, డబ్బు నాది, పాచికలు ఆయనవి. ఇష్టమేనా అంటే ఇంక ఇక్కడ దాకా పిలిచాక ఆహ్వానించాక కాదని వెనక్కి తిరగకూడదు, ధర్మశాస్త్ర ప్రకారం అలాగే చేస్తున్నానన్నట. ఇంకిక్కడి నుంచి మొదలైంది. పాండవులు ముందు చిన్న చిన్న పందేలు మొదలెట్టారు. ఈ చిన్న చితకా పందేలు ఏమిటన్నాడు శకుని, రెచ్చగొట్టాడు, లక్ష పందెం అన్నాడు, టక్కన ఓడిపోయారు. ఈ విధంగా సకల సామ్రాజ్యం ఇంద్రప్రస్థంతో సైతంగా కోల్పోతూ ఉంటే విదురుడు కంగారుపడి, ఈ పాచికల్లో మోసం ఉన్నది, ఆ పాచికల్ని వాడు ఒక రకమైన అఘోర మంత్రాలతో మంత్రించి వేయడం నేను చూస్తున్నాను. ధృతరాష్ట్ర, నీ చెవిలో చెబుతున్నాను, పైకి అనలేక, ఇప్పటికైనా మించిపోయింది లేదు, జోదం ఆపమని నీ కొడుక్కి నీ బావకి చెప్పు. ద్యోతము మూలం కలహస్యాభ్యుపైతి మిథోభేదం మహతే దారుణాయ. ఇంతవరకు ప్రపంచంలో జోదమాడి బాగుపడినవాడు ఒక్కడు లేడు. ఎంతోమంది మహారాజులు, పండితులు జోదమాడి కలహం తెచ్చుకున్నారు, మిత్రభేదం తెచ్చుకున్నారు, చివరికి ఒకళ్ళొకళ్ళు పొడుచుకుని చచ్చిపోయారు. చావు తప్ప జోదం వల్ల మిగిలేదు లేదు. జోదం వల్ల బాగుపడేవాళ్ళు కొద్దిమంది ఉంటారు అరుదుగా. ఎక్కడో పక్కన పెడితే ఎవడో పేకాటవాడు బాగుపడ్డాడండి అంటే అది అబద్ధం, ఎవడో అదృష్టమో చెప్పలేము. కానీ 330 మంది ఈ లోకంలో దానివల్ల పతనమే పొందారు, లేదా దుర్మరణం పాలయ్యారు, తగాదాలు తెచ్చుకున్నారు, ఎందుకు పనికి రాకుండా పోయారు. కాబట్టి నా మాట విని, నీ కొడుకును అదుపులో పెట్టు. నీ కొడుకు నా మాట వినడు, నీ మాట వింటాడు, నువ్వు తలుచుకుంటే ఏమైనా చేస్తావు, ఈ రాజ్యమంతా నీదంటే. వెంటనే అతను అన్నాడు, ఏం విదురా, పిల్లల మీద కూడా ఇలా లేనిపోయిన అభాండాలు వేస్తావు, మన పిల్లలేదో ముచ్చటపెట్టి ఆడుకుంటున్నారు, ఆడుకొని, అంతగా అవసరమైతే నేను లేను అన్నట్ట. ఏమంటావు నువ్వు, రేపు నీ కొడుకు తెచ్చిపోతే నేను ఎవడ కాపాడతాడన్నట్ట, అదిగో మాట్లాడితే నా కొడుకు వాడు చావు అంటావు, అసలు నిన్ను పక్కన పెట్టుకోవడం నా తప్పు, నువ్వు నోరు మూసుకో, అత్యవసరమైతే అప్పుడు చూద్దాం. ధర్మయుద్ధం ఎటువంటిదో, ధర్మద్యోతం కూడా అటువంటిదే. ధర్మపూర్వకంగా యుద్ధం చేయటంలో పాండవులు ఆరితేరిన వాళ్ళు, ధర్మంగా జోదమాడటంలో మా శకుని అటువంటి వాడే, లేకపోతే ఈ గాంగేయుడు ద్రోణుడు ఊరుకుంటాడా అన్నట్ట. ఈలోపు దుర్యోధనుడు లేచి విదురుణ్ణి తిట్టిని తిట్టి తిట్టకుండా, ఒరి దాసీ పుత్రుడా, నిన్ను నెత్తిమీద పెట్టుకుని మేము లేనిపోయిన తగాదా తెచ్చుకుంటున్నావు, నువ్వు మా నాన్న చెవులు అన్నమాట నాకు వినబడింది, అంటే మేము ఆడితేనేమో అది తప్పుడాట, అదే ధర్మరాజు గారు నెగ్గితే అది ఉత్తమమైన ఆట, ఇంకోసారి మాట్లాడావంటే ఈ సభలోంచి మెడపట్టి బయటికి గంటుతాను, నీకు అవమానం జరుగుతుంది, నోరు మూసుకోనగానే పాపం విదురుడు ఖిన్నుడైపోయి ఊరుకున్నాడు. ఇప్పుడు క్రమంగా మొత్తం పోయింది కదా, ఆస్తి అంతా పోయింది, ఇక అంతా ఓడిపోయానంటే ధర్మరాజు, ఓడిపోతేనేవయ్యా, నీ సోదరుణ్ణి ఎవడన్నా పందెంగా ఒడ్డు, సహదేవుణ్ణి పందెంగా ఒడ్డు, నెగ్గావా ఈ రాజ్యం అంతా వచ్చేస్తుంది, నువ్వు కోల్పోయిన రాజ్యమంతా మా పణం, నీ తమ్ముడు ఒకెత్తు, నీ ఇష్టం ఆడతావా అనగానే ధర్మరాజు గారికి వెనక ముందు చూడకుండా, పోయిన రాజ్యమంతా వచ్చేస్తుంది, నా తమ్ముడు జాతకుడు, మహాయోగ జాతకుడు, వీడు నెగ్గుతాడేమో అనుకుని, నీవు నా రాజ్యాన్ని పణంగా పెట్టావు, నేను నా తమ్ముడిని పణంగా పెట్టాను అన్నట్ట. ఈసారి శకునే నెగ్గాడు, దాంతో సహదేవుడు ఓడిపోయాడు, సహదేవుడు అటు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నకులుడు, జోదంలో ఉన్న పెద్ద లక్షణం ఇదే. మా చిన్నప్పుడు మారేమ్మ తీర్థం జరిగేది మా పల్లెటూళ్ళలో గణపురంలో. ఆ మారేమ్మ తీర్థంలోకి వెళ్ళి నా కళ్ళ ముందు 200 రూపాయలు పాప ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి అందరికీ తీర్పులు చెప్పాను. ఆ రోజుల్లో 200 నా నేను బుల్లెప్పుడు అనమాట. 200 అంటే ఏమిటో తెలుసా, మేము 10 పైసలు పెడితే ఇన్ని మిఠాయి కొమ్ములు వచ్చాయి, 10 పైసలు నోటు ఉండేదిలేండి. అది కూడా కళ్ళారో చూశాను నా చిన్నప్పుడు. అటువంటి రోజుల్లో 200 రూపాయలు తన నెల జీతం ఆయనకి పాపం మొత్తం పోయి ఇంటికి పోయి పిచ్చెక్కి చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు కాలంలో దూకి. జోదం అంత ప్రమాదం. దాన్ని గుండెట అనేవారు. అది గిర్రం తిప్పేవాడు ఏంటంటే దరిద్రపు నాలిక పద్దోటి పెట్టి దాని మీద వీళ్ళు డబ్బులు వేయడం ఎప్పుడు పోవడమే. అలా డబ్బులు కోల్పోయి ఎంతో మంది అలమటించిపోయారు. అందుకని పూర్వకాలంలో ఈ జోదం ముప్పు అనేవారు. ఒక్క అమెరికాలో తప్ప ఈ మిగతా చాలా చోట్ల కొన్ని కొన్ని దేశాల్లో ఈ జోదాన్ని అందుకే నిషేధించారు. ఒక అమెరికాలో లాస్ వేగాస్ అని ఉంది, అక్కడ ప్రపంచ జోదగృహం అనమాట. ఇక అక్కడికి వెడితే ఓ బాబోయ్ ఎక్కడ చూసినా గ్యాంబ్లింగే. అందుకే నేను అన్నాను దీని పేరు లాస్ వేగాస్ కాదు, వేగంగా లాస్ అయిపోయే ఊరు అది, లాస్ వేగంగా, అందుకని లాస్ వేగాస్ అన్నారని. అక్కడికి వెళ్ళి ఎంతమంది కోల్పోయారండి. ప్రసిద్ధికెక్కినటువంటి ఒక గొప్ప వర్తకుడు మా ఏలూరులో నేను ఎరిగిన నాకు శిష్యుడు ఒక్క పూటలో 100,000 రూపాయలు పోగొట్టుకున్నాడు. కాబట్టి ద్యోతం అంత నీచమైనది లేదు. కొన్ని వ్యసనాలు మనుషుల్ని సర్వనాశనం చేస్తాయి. సోదరుడు పోయాడు కదా, 2 సోదరుణ్ణి పెట్టి ఆ సోదరుణ్ణి లాక్కోవచ్చు అనుకున్నట్ట నకులుడిని కోల్పోయాడు. ఆ తర్వాత అర్జునుణ్ణి పణంగా ఒడ్డాడు, అర్జునుడు ఓడిపోయాడు. ఈ విధంగా భీముణ్ణి కోల్పోయాడు, చిట్ట చివరికి తనను తానే ఒడ్డాడు. ఇప్పుడు ధర్మరాజు కూడా పణంలో కోల్పోయాడు తనను తానే. ఇంకేముంది, దుర్యోధనుడు వికట అట్టహాసం చేసి పాండవులంతా ఓడిపోయారు, వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళు నాకు బానిసలు అయిపోయారు ఓడిపోవడం వల్ల సంపద వచ్చిందంటే శకుని అల్లుడు నీకు అంత తెలివితేటలు తక్కువయ్యా, ధర్మరాజును అంత తక్కువగా తీయకూడదు సుమా, ధర్మరాజు గారి దగ్గర ఇంకా చాలా ఆస్తి ఉందన్నట్ట. ఏముంది మామా నాకు తెలియని ఆస్తి అన్నాడు వీడు. ధర్మరాజు కూడా ఇంకేముంది నా దగ్గర అన్ని కోల్పోయారు కదా అంటే, ధర్మరాజా మీ అసలైన ఆస్తి అంతఃపురంలో ఉంది, మీ 5 మీ సామ్రాజ్యాన్ని నీకు తెప్పించగలిగే ఆస్తి మీ భార్య ద్రౌపది. ద్రౌపదిని ఒడ్డీసారి ఆవిడ జాతకురాలు, ఆవిడ వల్ల మీకు పెళ్ళయ్యాక సంపదలు వచ్చాయిగా, అలాగే ఇప్పుడు ఆవిడ పణంగా ఒడ్డామనుకో మీ 5 బానిసత్వం నుంచి విముక్తి వస్తుంది, ఇటు మీ సామ్రాజ్యం వస్తుంది. మీ సామ్రాజ్యం మీ 5 ఒక పందెం, ఆవిడొక్కత్తి ఒకెత్తు, ఆవిడ ఒడ్డుతావా అన్నట్ట. ధర్మరాజు వెనక ముందు చూసుకోకుండా ఊ అనేశాడు. ఇంకేముంది, ద్రౌపదిని కూడా కోల్పోయారు. ఇక చూడండి, కౌరవులు వికటాట్టహాసం చేశారు, లేచారు, పై పుట్టాలు ఎగరేశారు. వెంటనే దుర్యోధనుడు మేసం మెలివేసి, ఓ విదురా వెళ్ళు, ద్రౌపది అంతఃపురంలో ఉంది లాక్కురా అంటే విదురుడు మూర్ఖుడా అన్నట్ట. నహిదాసీత్వమాపన్న కృష్ణ భవితుమర్హతి అనీసే నహి రాజశ పణే న్యస్తేతి మే మతిహి. ఓరి మూర్ఖుడా దుర్యోధన, నీ ఝంకారాలకి వికట అట్టహాసాలకి నేను లొంగను. ఆ కృష్ణ ద్రౌపది దాసీగా ఓడిపోవడానికి అర్హురాలు కాదు, ఒడ్డడానికి ధర్మరాజుకి ఇక్కడ అర్హత లేదు. ఆవిడ ఒకవేళ ఓడిపోయినా ధర్మం ప్రకారం ఆవిడని ధర్మరాజు కోల్పోయినా ఆవిడ దాసీగా పనికిరాదు, ఆవిడ జోలికి వెళ్ళే అధికారం లేదు, ఇది నా బుద్ధి అన్నట్ట. అనగానే దుర్యోధనుడు పక్కపక్కనవి, నీలాంటి మూర్ఖులు అలాగే మాట్లాడతారు, వీడు వీడుట ఏకవచన ప్రయోగంలో కూడా నీచ ప్రయోగం చేసి ప్రాతికామి అనేటటువంటి తన ఒక దూతని పిలిచి, ఓ ప్రాతికామి ఈ విదురుడు పాండవ పక్షపాతి, ద్రౌపది అంటే భయం, అందుకే ద్రౌపదిని ఇక్కడికి ఈడ్చుకు తెమ్మంటే తాను వెళ్లకుండా కాలయాపన చేస్తున్నాడు, పైగా ఇది అధర్మం అంటున్నాడు, నువ్వు వెళ్ళిరా నే రమ్మన్నానని చెప్పి ద్రౌపది ఇక్కడికి లాక్కురా అనగానే ప్రాతికామి దుర్యోధనుడి మాట కాదనలేక అంతఃపురంలోకి వెళ్ళాడు. సరిగ్గా ఆ రోజు ఆవిడ బయట ఉన్నది కర్మయోగం, రజస్వల, అందుకని ముట్టు అయిన కారణం చేత ఉన్నది. ఆ కాలంలో ముట్టు అయిన వాటి వాళ్ళు పై చీర తప్ప లోపల లంగా అంటే ఉపవస్త్రాలు లేకుండా ఉండేవారు, అందుకని ఏకవస్త్రం అన్నారు. చాలా మందికి ఏకవస్త్రం అంటే ఏమిటని అనుమానం అనమాట. సాధారణంగా లోపలున్న పరిధానాలు ఉండాలి, ఆ లంగాయో ఇవేమీ లేకుండా కేవలం చీర మాత్రమే ఉన్నది ఆవిడకి. ఆ కాలంలో కొన్ని నియమాలు అలా ఉండేవి, అందుకని పాప గదిలో కూర్చుని ఉన్నది. అటువంటి ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మా నమస్కారం, మహాత్ముడు ధర్మరాజు గారు ధర్మద్యోతంలో అన్నీ కోల్పోయాడు, తాను ఓడిపోయిన తర్వాత నిన్ను కూడా జోదంలో పణంగా ఒడ్డాడు, నువ్వు కూడా ఇప్పుడు ప్రస్తుతం దుర్యోధనాదులకి దాసివైపోయావు. నిన్ను సభలోకి రమ్మని, తీసుకురమ్మని దుర్యోధన చక్రవర్తి పంపాడనగానే ఆవిడ తెల్లబోయి, నేను రావడానికి అభ్యంతరం లేదు కానీ నాకు ఒక అనుమానం ఉన్నది. ముందు కాసేపు తెల్లబోయింది, భయపడింది, బాధపడింది, నిశ్చేష్టురాలయ్యింది. ఎందుకంటే ఇటువంటిది ఎప్పుడు వినలేదు ఆవిడ. భార్యని జోదంలో ఓడిపోవడం అనేటటువంటి సంఘటన ఎంతో పూర్వం ఏ మహారాజు దగ్గర జరగలేదు కదా. అందుకని తెల్లబోయి మున్ను తన్నోటువడి మరి నన్ను నోటువడి ఎనో నన్ను మున్నోటువడి విభుడు క్రన్న తన్నోటువడి ఎనో అన్న నాకు నెరుగ చెప్పుము దీని నీ వెరుగుదేని. నాకు ఒక అనుమానం, వన్నా ప్రతికామి ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి అందరూ వింటూ ఉండగా ఈ ప్రశ్న అడుగు. ముందుగా ధర్మరాజు తనను తాను ఓడిపోయిన తర్వాత నన్ను పందెల్లో పెట్టి ఓడిపోయాడా, లేక ముందు నన్ను పందెల్లో పెట్టి ఓడిపోయాక తనను ఓడిపోయాడా? ఇప్పుడు ధర్మరాజు గారు ఓడిపోయాక ఆయన బానిస, అప్పుడు ఆయనకి మళ్ళీ భార్యను ఓడిపోయే అధికారం లేదు. అదే ముందు నన్ను ఓడిపోయాడు అనుకో, అది ఒక అర్థం ఉంది. ఒకసారి తాను ఇతరులకు బానిస అయ్యాక ఇంకా వాడికి పెళ్ళం మీద అధికారం ఎక్కడుంటుంది? అందువల్ల నేను ధర్మముగా ఓడిపోయానా అధర్మంగా ఓడిపోయానా, అది ధర్మ విజితన అధర్మ విజితన అనగానే ప్రాతికామి బుర్రగొక్కుని ఇప్పుడే అడుగు వస్తానమ్మా అని దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు. రారాజా, ద్రౌపది అడిగిన ప్రశ్న ఇది అనగానే వాడు పకపక నవ్వి, సందిగ్ధమైన అర్థము ఎందర సన్నిధిన అడిగితి ఎందరెరుంగల్ సుందరి పాంచాలేంద్ర సుతం దోడ్కొని రమ్ము పొమ్ము తడయకయనిన. ఇది సందిగ్ధమైన ప్రశ్న. దీనికి సమాధానం నేనెలా చెబుతాను? పైగా అడిగేది ఒక సామాన్యురాలు, ఇప్పుడు మాకు ఓడిపోయింది కాబట్టి ఆవిడ ఇక్కడికి తీసుకురా, ఇక్కడే ఇందరు ముందు అడగమను, ఆ పాంచాల సుందరి ఇక్కడ అడిగితే ఏం జరుగుతో చూద్దాం, వెళ్ళు అనగానే వీడు మళ్ళీ వెళ్ళాడు. నా ప్రశ్నకి సమాధానం తెలియకుండా నేరానంద ఆవిడ. మళ్ళీ వాడు వెనక్కి వచ్చాడు, రారాజా ఆవిడ నేరానంటున్నారు, ఆవిడ ప్రశ్నకి సమాధానము చెప్పకపోతే సభలోకి రాదట అనగానే, నువ్వు మూర్ఖుడివిరా, ఆమె రాను అన్నదనుకో ఏం చెయ్యాలి, జుట్టు బుచ్చుకుని ఈడ్చుకురావాలి. ఆ మాత్రం తెలియదా, ఇంట్లో ఎప్పుడు భార్యను జుట్టు పట్టుకు ఏడవలేదా అంటే ఆ అనుభవం నాకు లేదండి అన్నాడు వాడు. వెంటనే దుశ్శాసన వెళ్ళు ఆమెను ఈడ్చుకుని రా అన్నట్ట. దుశ్శాసనుడు లోపలికి వచ్చాడు. అప్పుడు ఆవిడంది, దుశ్శాసన మరిదివి నువ్వు అంటే నాకు కొడుకుతో సమానం, మరిది ఎప్పుడూ కూడా వదిలి గారికి కొడుకుతో సమానం, నేనిప్పుడు రజస్వలని, స్నానం ఇవ్వకుండా సభలోకి రావడం మర్యాద కాదు, పైపెచ్చు ఒక్కే బట్ట కట్టుకుని ఉన్నాను. ఇటువంటిప్పుడు కుల స్త్రీలు పెద్దవాళ్ల ముఖం చూడకూడదు. పూర్వకాలంలో అసలు బయటన్న స్త్రీలు మాట వరసకు కూడా పెద్దవాళ్ల ముఖం చూసేవారు కాదు, ఒకే గదిలో ఉండేవారు. అంటే పూర్వం అటువంటి అనేక ధర్మాలు ఉండేవి. అందుకని ఆవిడ, నేను సభలోకి రాకూడదంటే నువ్వు ఏకవస్త్రమైతేనేమి వివస్త్రమైతేనేమి రా అని జుట్టిలా పుచ్చుకుని ఎడంచెత్తోటి పైకి, అది కూడా కుడి చెత్త కూడా కాదు ఎడంచెత్త పుచ్చుకొచ్చాడు. అసలు నన్నయ్య గారు రాశారు ఇక్కడ గొప్ప పద్యం, ఆ వన్నజానన్ ఆ వన్నజానన్ కురు కులాపశదుండు కడంగి రాజసూయావృతం బునందు వసుధామరమంత్ర పవిత్ర వారి ధారావళి చేసి పవనములైన శిరోజముల తెమల్చి పాపావహుడీడ్చి తెచ్చే సభ కందరు సంభ్రమ మంది చూడగల. ఆవిడ పద్మం లాంటి ముఖం కలిగినది, వనజ ఆనన అంటే ఆవిడ ముఖం తామర పువ్వు. ప్రస్తుతం రాజసూయాగం అయ్యాక అవభృతస్నానం చేసింది. అవభృతస్నానం చేసిన నెలలాళ్లలోపు స్త్రీ శిరస్సులు చాలా పవిత్రంగా ఆ జలాల వల్ల సువాసనతో ఉంటాయి. రాజసూయ అవభృత స్నానం చేసినటువంటి తల వెంట్రుకలు, పైగా అవభృత స్నానం కూడా ఏదో ఉట్టుట్టినే వెళ్ళి నదిలో మునగల మహానుభావులైన విప్రులు హేమాహేమీలు మంత్రాలు చదివారు. ఆ మంత్రములతో నెత్తిమీద చిల్లు తల్లెడితో నీళ్లు పోస్తారనమాట. ఓ చిల్లు తల్లెడు నెత్తిమీద పెట్టి మంత్రపూర్వకంగా నీళ్లు పోశాక అప్పుడు నదిలో స్నానం చేసింది ఆవిడ. పవిత్రమైన మంత్రములతో కూడిన జలములతో స్నానము చేసినటువంటి కేశములవి. అటువంటి కేశములు బయట ఉండడం వల్ల ముడేసుకోలేదు. బయట ఉన్నప్పుడు ఎప్పుడు స్త్రీలు జుట్టు ఎరబోసుకోవాలి, అయితే భర్త పోయినప్పుడు కానీ లేదా బయట ఉన్నప్పుడు కానీ లేదా ఏదైనా తగ్గిన కార్యక్రమాల్లో కానీ ఇలాంటప్పుడు మాత్రమే ఆడవాళ్ళు జుట్టు విరబోసుకోవాలి, తక్కిన వేళ్లలో విడబూసుకోకూడదని ఒక పెద్ద నియమం ఉందన్నమాట. ఇప్పుడు కలియుగంలో ఆ మాట అంటే కష్టం, కానీ పూర్వకాలంలో ఈ నియమములు పాటించి జుట్టు విరబోసుకునేవారు. అలా ప్రస్తుతం జుట్టు విరబోసుకుని ఉన్నది. అవి పావనములు అంటే పవిత్రమైనవి. అటువంటి శిరోజములను తెమల్చి ఈడ్చి పుచ్చుకున్నాడనమాట ఎడం చేత్తో. ఆ పాపాత్ముడు సభలోకి తీసుకొచ్చాడు. ఆ దృశ్యం ఎలా ఉందనమాట, ఒక్కసారి ఇప్పుడు ఆలోచించండి. నీళ్లలో ఓ తామర పువ్వు ఉంది, ఆ తామర పువ్వుని పీకండి, పీకితే కిందే ఉంటుంది కాడ దుంప ఉంటాయి. ఆ దుంపలు చూడడానికి ఎలా ఉంటాయి, తల వెంట్రుకల్లో ఉంటాయి, అందులోంచి నీళ్లు కిందకు కారుతున్నట్టుగా ఉంటాయి. రాజసూయంలో అవబృతం చేసిన కన్నీళ్లతో కూడిన ఆవిడ ముఖం తామర పువ్వులో ఉంది. ఆ జుట్టుపుచ్చు గిడుచుకొస్తుంటే ఆ దుంపలాగా ఉందనమాట. వీళ్ళందరినీ దుంపనాశనం చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఆ విధంగా ఆవిడ జుట్టు పుచ్చుకుని ఈడ్చుకొస్తూ ఉంటే భీముడు ఆగ్రహంతో పళ్ళు పటపట కొరికి, ఇంతమందిని చూస్తూ ఉండగా ఈ దుర్మార్గుడు జుట్టు పుచ్చుకుని మన భార్యను ఈడ్చుకొస్తున్నాడు, అయో నిజ యజ్ఞగుండం నుంచి పుట్టిన పుణ్యాత్మురాలు ఆవిడికి ఈ దుస్థితి, ఈ దౌర్భాగ్యుడు ధర్మరాజు వల్ల వచ్చింది. సహదేవ ఎండిపోయినటువంటి ఒక చెట్టు బయట ఉన్నది, ఆ చెట్టు కొమ్మ విరగొట్టి దాన్ని కాల్చి ఆ కొరవి ఇక్కడే పట్టుకురా, అంటే మండుతున్న కట్టి పట్టుకురా. బహూతే సంప్రధక్ష్యామి సహదేవ అగ్నిమానయ. సహదేవ అగ్ని తీసుకురా, ఈ ధర్మరాజు చేతులు కాల్చేస్తాను. మమ్మల్ని సోదరులం కనుక ఏం చేసుకున్నా మేము కాదనాం. జోదంలో సోదరుల్ని ఓడిపోయే అధికారం ఉన్నది, ఎందుకంటే మేము అతనికి భక్తులం కనుక, మేము అతనికి సేవకులం కనుక, అతడంటే మాకు ప్రాణం కనుక అతడు మమ్మల్ని ఏమైనా చెయ్యొచ్చు, చంపొచ్చు, అమ్ముకోవచ్చు, కొట్టొచ్చు, తిట్టొచ్చు, ఇలా జోదంలో ఓడిపోవచ్చు. కానీ ఈ పుణ్యాత్మురాల్ని ఓడిపోయే అధికారం ఇతనికి ఎక్కడున్నది? ఈ పాపపు జోదం వాడిన వీడి చేతులు తగలబెట్టాలని కానీ అర్జునుడు వెంటనే భీముడి చేతులు గట్టిగా పుచ్చుకుని, ఎంత మాట అన్నావు, ఇంతకాలమైంది, ఎప్పుడన్నా మాట వరుసకైనా అన్నగారి మీద ఎదురు తిరిగావా? ధర్మరాజు ఎంత గొప్పవాడో నీకు తెలుసు, నాకు తెలుసు, ఈ ప్రపంచానికి తెలుసు. భ్రాతరం ధార్మికం జ్యేష్ఠం కహ అతివర్తితుమర్హతి, ఆహూతో హి పరై రాజా క్షాత్రం వ్రతమనుస్మరన్, దివ్యతే పరకామేన తన్నః కీర్తికరం మహత్. ఈ సోదరుడు, ఈ అన్న జ్యేష్ఠుడు పరమ ధర్మమూర్తి, ఈతడిని ఇంత మాట అనడం మహాపాపం. ఈతడు ధర్మం తప్పాడు అంటేనే వాడు ధర్మం తప్పినట్టు లెక్క. క్షాత్ర ధర్మమును అనుసరించి జోదమునకు ఆహ్వానిస్తే ఆయన వచ్చాడు. ఆహ్వానించడం అది వాళ్ళ ధర్మం, రావడం మన ధర్మం. ఇలా కపట ద్యోతం జరుగుతుందని, ఇందులో వంచనకి గురవుతామని, ఓడిపోతామని మనం ఏమన్నా కలలు కన్నామా? ఆ మహానుభావుడిని ఏదైనా అంటే మన కీర్తి పోతుంది, ఆయనకి ఇప్పుడు పోతున్నది ప్రస్తుతం కీర్తి కాదు, ఆయన కీర్తిని మాయ చేసిన ఈ పాపాత్ముల కీర్తి తొలగిపోతుంది తప్ప ఆయనకేం నష్టం లేదు. ఇంకొక ముక్క చెబుతున్నాను విను, ఈ ధర్మరాజే కనుక ధర్మం తప్పితే లోకం తల్లక్రిందులు అవుతుంది. ఆనాడు లోకాన్ని ఎవరూ కాపాడరు, కాబట్టి తొందరపడి చేతులు కాల్చాలి అనకనగానే భీము టక్కన చల్లారిపోయాడు. అంటే ద్రౌపదిని జుట్టుపుచ్చు గిడుచుకొస్తుంటే వచ్చిన కోపం తప్ప అన్న మీద కాదుగా కోపం. ఇంతలో దుర్యోధనుడి తమ్ముళ్లలో ఒకడున్నాడు, వాడి పేరు వికర్ణుడు. ఈ వికర్ణుడు అనగానే చాలా మందికి కర్ణుడు కొడుకేమో అనిపిస్తుంది, కాస్తమా వీడు దుర్యోధనుడి తమ్ముడు, ఈ నూరుగురిలో ఒకడు, వాడు మాత్రం కొంచెం ధర్మాత్ముడు. అందుకని లేచి, చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు మీరు, అసలు ఈ జోదంలో ద్రౌపదిని ఓడిపోయే అధికారం ఈ ధర్మరాజుకి ఎవరిచ్చారు? ధర్మరాజు ముందు తనను తాను పందెములో ఒడ్డుకుని ఓడిపోయాడు, తాను ఓడిపోయాడు. జితేన పూర్వం చానేన పాండవేన కృతఃపణ యంచ కీర్తిత కృష్ణ సౌబలేన పణార్థిన. ఈ ధర్మరాజుకి ద్రౌపదిని ఓడిపోయే అధికారం లేదు, ఎందుకంటే ముందు తాను ఓడిపోయాడు. కాబట్టి ఏ రకంగా చూసినా ఈ దుర్మార్గుడు శకుని మన మేనమ ఉన్నాడే, వీడు అన్యాయంగా ద్రౌపదిని పందెంలోకి లేగాడు, రెచ్చగొట్టాడు. నిజానికి ద్రౌపదిని ఓడిపోయే అధికారం లేదు. అనగాని కర్ణుడు లేచి, ఇంతమంది మేముండగా మీ అన్నగారిని తప్పు పడతావా వికర్ణ? ఏమిటేమిటి, ధర్మం ప్రకారం ఓడిపోయినా తాను ఓడిపోయి భార్యను పోయి పందెల్లో ఒడ్డే అధికారం ధర్మరాజుకి లేదంటావా? ఎందుకు లేదు? భర్త జోదమాడినా, వేదం చదివినా, పదవిలో ఉన్నా, పదవి ఊడినా, చెరసాల పాలైనా, దొంగ అయినా లేక పండితుడైనా, ఒకసారి పెళ్ళయ్యాక భార్యకి యావజ్జీవితం వాడు భర్తే. కాబట్టి ఓడిపోయినంత మాత్రం చేత ద్రౌపది అతనికి భార్య కాకుండా పోతుందా? భార్యని ఒడ్డే అధికారం ధర్మరాజుకుంది. ఆయనకి తెలియని ధర్మం నీకు తెలుసా? ఇంకా ఏకవస్త్ర కాబట్టి ఆవిడ సభలోకి తీసుకురాకూడదు అంటున్నావు. ఐదుగురు మొగుళ్ళు కలిగిన దానికి వస్త్రాలుంటేనే, లేకపోతేనే దుర్యోధన ఈవిడికి వస్త్రాలు ఉండాలంటావా అని దుర్యోధనుడి రెచ్చగొట్టాడు ఈ మూర్ఖుడు. అంటే నిజం చెప్పాలంటే దుర్యోధనుడికి వస్త్రాపహరణం అనే ఊహ కలిగించిన పాపాత్ముడు కర్ణుడు అన్నాడు. అందుకే ఇక్కడ ఈ విధంగా అనగానే అప్పటిదాకా ఊహరాని దుర్యోధనుడికి నిజమే కర్ణ భలే గుర్తు చేశావు. ఐదుగురు భర్తలు కలిగిన స్త్రీని బంధకి అంటారు. బంధకి అంటే బహుభర్తలు కలిగినది. అటువంటి బంధకికి అసలు బట్టలు ఎందుకు? ఏయ్ బానిసలారా, ముందు మీ పై బట్టలు తీసేయండి అన్నట్ట. అనగానే పాండవులు ఐదుగురు పై ఉన్న ఉత్తరి అని తీశారు. బానిసలుగా ఓడిపోయిన వాళ్ళకి పైన ఇలాంటి కండువ ఉండకూడదు. రాజులుగా ఉన్నప్పుడు ఉత్తరీయాలున్నాయి, ఓడిపోయారుగా, ముందు మీ ఉత్తరీయములు తీయండి. మీరు తీశాక ద్రౌపది కూడా ఉత్తరీయం తీస్తుంది అనగానే పాండవులు తీశారు. ఇప్పుడు కృష్ణ నీవు కూడా పైన ఉన్న ఉత్తరీయం తీయి అంటే, నాకు ఉత్తరీయం ఎక్కడుంది నాయన? ఉత్త చీర తప్ప ఇంక ఏ వస్త్రం లేదు. నిజంగా యజ్ఞం చేసేటప్పుడైతే స్త్రీలు కూడా పైన మరో చీర వేసుకునేవారట, అది తీయడం ధర్మం. ఏకవస్త్రని అంచేత ఉత్తరీయం తీయమని అనకూడదు అనగానే దుశ్శాసనుడికే తిరిగి ఉత్తరీయమైతేనే పైనున్న చీర అయితేనే పీకవతల భార్య అన్నట్ట. అనగానే ఆ మూర్ఖుడి మీదకు వచ్చాడు. తట్టుకోలేక పాండవుల ఐదుగురు కళ్ళు మూసుకున్నారు. భీష్ముడు వణికిపోయాడు. ద్రోణుడు ఏం మాట్లాడలేకపోయాడు. ఎంతమంది ఉండి కిక్కును మండం లేదట ఆ సభలో. అప్పుడు ద్రౌపది, గోవింద ద్వారకావాసి కృష్ణ గోపీ జనప్రియ కౌరవై పరిభూతాం మాం కిం నజానాసి కేశవ. ఓ గోవింద ద్వారకావాసి కృష్ణ గోపీ జనప్రియ, నిజంగా కొన్ని కొన్ని పాటలు రాసే మహానుభావులకు దండం పెట్టాలి. ఇందులో ఈ సంస్కృతంలో వ్యాసుడు రాసిన ఇవే సంబోధనలతో పాండవ వనవాసంలో పాట రాశారు. గోవింద గోపీ జనప్రియ పాహి మాం పాహి అని రాస్తే ఎంత అద్భుతంగా రాశాడు అనుకున్నాను. వ్యాసుడి శ్లోకం అండి అది. ఆయన గోవింద ద్వారకావాసిన్ కృష్ణ గోపీ జనప్రియ, ఈ కౌరవ సభలో వీళ్ళందరి చేత నేను ఇప్పుడు అవమానం పాలైపోతున్నాను, రక్షించు. ఒకనొకప్పుడు మొసలి భయంకరమైనటువంటి కొలనులో పరాక్రమం కలిగిన గజేంద్రుణ్ణి పట్టుకుంటే చక్రంతో మొసలిని నరికి గజేంద్రుణ్ణి రక్షించావు. ప్రహ్లాదుణ్ణి స్తంభంలోంచి నృసింహుడి వయొత్తి రక్షించావు. ఇప్పుడు ఈ అవలని రక్షించవా అని వేదవ్యాసుల వారు ఇక్కడ ద్రౌపది ద్వారా పూర్వమైన స్తోత్రం చేయించారు. ఆరు శ్లోకాలు అద్భుతమైన శ్లోకాలు. ఆవిడ దీనావస్థకి ఆవిడ భక్తికి అవి అర్థం పడతాయన్నమాట. మకరిపాలై శరణము వేడిన గజరాజు కాపాడినావే, హిరణ్యకశిపు బాధల నలగిన ప్రహ్లాదు కాపాడినావే. అనగానే భగవంతుడు కరక్కుండా ఉంటాడా? ఇక్కడ ఒక తమాషా అండి. అరణ్యవాసంలో ద్రౌపది అంటుంది కృష్ణుణ్ణి, కృష్ణ పిలవగానే ఎందుకు వెంటరాలేదు అని అడిగింది. నేను పిలవగానే వెంటనే రక్షించకుండా కాసేపు నాకు వచ్చేవేంటి అంటే, నువ్వు ముందేమన్నావు? గోవింద అన్నావు. తక్కన నేను రాబోతుంటే ద్వారకావాసిని అన్నావు, మళ్ళీ ద్వారక వెళ్ళి రావాల్సి వచ్చింది. అలా అనకుండా హృదయ నివాసి అంటే బాగుండేది. వెంటనే వెళ్ళిన తర్వాత కృష్ణ గోపీ జనప్రియ అనగానే, గో అంటే ఇంద్రియములు, ఇంద్రియములు అంటే ఇష్టం అనగానే తక్కునే వచ్చాను. అందుకే పిలిచేటప్పుడు కూడా ఒక్కోసారి మనం తీవ్రమైన కష్టంలో ఉన్నప్పుడు మాత్రం ద్వారకానేలే అనకూడదట, అప్పుడు మాత్రం అంతర్యామి అనాలి. అందుకే అన్నమాచార్యుడు అంతర్యామి అన్నాడు. అనగానే లోపలున్నాయని బయటకు వస్తాడు. కృష్ణుడు కొంటివాడు, అందుకు కూడా కాదు, తన ప్రయత్నము తాను చేసుకున్నంత వరకు రక్షించకూడదట. నువ్వు నీ చెంగుని గట్టిగా పట్టుకున్నావు, నిన్ను నువ్వు రక్షించుకోవడానికి ప్రయత్నించావు. మానవ ప్రయత్నం ఉన్నంత వరకు భగవంతుడు సాయం చేయడు. ఆ ప్రయత్నం విఫలమైతే అప్పుడు నేను వస్తాను. అందుకే నీ కొంగు నువ్వు విడిచిపెట్టాక వివసురాలు అయ్యాక నేను వచ్చానంటాడు ఆయన. ఆయన అనేకమైన లీలలు. ఇంతకీ ఆవిడ, కృష్ణ ఈ కౌరవుల వల్ల కష్టాలు పాలైపోతున్నాను, గోపీ జనప్రియ పాహిమాం పాహి కృష్ణ అంటూ ఉండగా, ఇది చేయక దన్ని మది విచారింపక సద్గర్హితుండు దుశ్శాసనుండు నెట్టన్న ద్రౌపది కట్టిన పుట్టంబు సభలో నవిడ్చిన ఆశంకలేక ఉడుగక ఒలువంగబడియు మున్నపనీతమైన తద్వస్త్రంబునట్టి ఒలువ లలితాంగి జఘన మండలమున పాయక ఒప్పుచునున్న అయ్యు విదజూచి సభ్యులెల్ల ఉదిత సమ్మదులయిరి దుశ్శాసనుండు వస్త్ర చయము పర్వతోపమానమైన ఒలువంగనోపక ఉడిగెలజ్జబుంది ఉకుదక్కి. ఇది చెయ్యొచ్చు ఇది చెయ్యకూడదు అనే ఆలోచన లేకుండా అసలు ఎప్పుడూ ఏ స్త్రీకి అవమానం చేయకూడదు, అందులో పరమ పతివ్రతల జోలికి అసలు వెళ్ళకూడదు, పరసతిని ముట్టుకోవడం అంటే అగ్నిశిఖలతో ఆడుకోవడం అనే ఒక ఉద్దేశ్యం లేక ధర్మ మార్గం ఎరగని అతినీచుడు బాలిసుడు దుశ్శాసనుడు సద్గర్హితుడు అమాంతంగా వచ్చి ద్రౌపది యొక్క కొంగు ఆవిడ చేత్తో పుచ్చుకుని లాగుతున్నప్పటికీ ఆ పౌటి కొంగు పుచ్చుకు లాగేశాడు. ఆవిడ ఎంత గింజుకున్నా విడిపించుకోకుండా తన్ని కింద పారవేశాడు లాగాడు. అందరూ చూస్తూ ఉన్న సభలో దానిని వలవడం మొదలుపెట్టాడు. అప్పుడు జరిగిందో తమాషా, వాడు పూర్తిగా కష్టపడి ఆ చీర ఒలిచి కింద పారేశాను అనుకున్నట్ట. నిజానికి ఆవిడకు లోపల కనీసం లంగా కూడా లేదని చెప్పింది పాపం ఏకవస్త్ర. అయినా వాడు ఆ చీర లాగ్గానే మళ్ళీ అదే చీర యథాతథంగా వచ్చేసింది. ఉడువగా ఉడుగక ఒలువంగబడియు మున్ను అపనీతమైన తద్వస్త్రంబు నట్టి వలువ. వాడు ఏ విధమైన చీర లాగాడో అదే చీర అదే రంగనమాట యథాతథంగా వచ్చేసింది. వాడికి మతిపోయింది, నేను చీర లాగానా లేదా అని చూస్తే కింద పారేసిన చీర అలాగే ఉంది, మళ్ళీ అదే చీర ఈ ఒంటి మీద ఉంది, మళ్ళీ ఇది లాగాడు. అలా లాగగా ఎన్ని చీరలు అతడు ఒలిచినప్పటికీ మళ్ళీ ఇంకో చీర వస్తూనే ఉంది. చివరకట ఆ చీరలు పర్వతోపమానమయ్యాయి, ఒక కొండగుట్టలా తయారయ్యాయట. వాడి చీర పీకడం పక్కనయ్యడం అదొక గుట్ట అయిపోయింది. లాగి లాగి వీడికి చేతులు లాగాయి, నీరసం వచ్చింది, నాలుక పిడచగట్టుకుపోయింది, ఢామ్మన ఆ చీరల గుట్ల మీద పడిపోయాడు. ఈ విధంగా సిగ్గుబడి కింద పడిపోయాట. వాడు ఎంత గింజుకున్నా పరమేశ్వరుడు జగద్గురుడు ద్రౌపదికి అండగా ఉన్నాడు. అండగా ఉండేవాడిని రక్షిస్తూ ఉంటే చీరలు వాటంతట అవే రావడం వల్ల వాడు ఏమీ చేయలేక విఫల మనోరథుడైపోయాడు. దీనికి ఒక కారణం ఉన్నది, ఎంతోమందికి ఈ అనుమానం ఉన్నది, ఏం ద్రౌపది ప్రార్థిస్తే వచ్చిన ఈయన ఇంతో పూర్వం కొంతమందికి కూడా ఇలాంటి వస్త్రాపహరణాలు కొన్ని చోట్ల జరిగాయి అప్పుడు ఎందుకు రాలేదు అంటే దానికి ఒక కారణం ఏమిటంటే ద్రౌపది ఆయనకి అంత భక్తితో ఒకప్పుడు వస్త్రం ఇచ్చింది. శ్రీకృష్ణుడికి ఒకసారి ఆవిడ ఫలహారం పెట్టింది, ఆ పక్కన రుక్మిణి మరో పక్కన సత్యభామ మరో పక్కన జాంబవతి అష్టమహిషులు ఉన్నారు. ఎంతమంది ఉండగా ఆయనకి పళ్ళు పెడితే ఆయన చాకోటి తీసి ఆ పండుకు వస్తూ ఉంటే పండుతో వేలు కోసుకుందిట. ఆయన పండు కోయడానికి కత్తిలా అన్నాడు, ఆ కత్తి వేలు గుచ్చుకుంది, వేలు కసుక్కుని చిరిగిపోయింది, అందులోంచి నెత్తులు వచ్చింది. పరమాత్ముడికి ఈ చాకు దెబ్బలు లెక్క, యుద్ధరంగంలో బాణాలు దెబ్బలు తిన్న పరమాత్ముడు ఆయన. అయినా అమ్మో నెప్పి నెప్పి అనగానే రుక్మిణి సత్యభామ జాంబవతి ఎవరక్కడ గొడ్డ పట్టుకురండి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పట్టుకురండి అన్నారట. ద్రౌపది బాబోయ మహాత్మా కృష్ణ అని వెంటనే తన చీర పట్టు చీర రాజసూయయాగంలో అవబృత స్నానం కోసం కట్టుకుందనమాట, ఆ చీర పర్రును చింపేసి చేతికి చుట్టేసింది. అది భక్తి అంటే స్వామివారికి వేలు తెగి నెత్తురు వస్తూ ఉంటే ఎక్కడో గుడ్డదండి లేకపోతే నీళ్లు తెండి అంటారా. ద్రౌపదికి ఆయన మీద ఎంత భక్తో ఆలోచించండి, కట్టుకున్న భార్యలు కూడా చూపించలేని ప్రేమని ఆ తల్లి చూపించింది. వెంటనే తన పట్టు వస్త్రం చింపింది, ఆ పట్టు వస్త్రం యొక్క ముక్కతో ఆయన వేలుకి కట్టు కట్టింది. చిన్న ముక్క ఆయనకి ఇస్తే ఇన్ని వస్త్రాలు ఇచ్చాడు ఆయన. మనం కూడా భక్తితో ఒక్క పుష్పం ఇస్తే పత్రం పుష్పం ఫలంతోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః అన్నాడు ఆయన. నాకు ఒక పువ్వు ఆకో నీరో ఏదైనా ఒక పండో ప్రేమతో ఇవ్వండి భక్తితో ఇవ్వండి, దానిని నేను కొండంత కింద భావిస్తాను, ప్రేమతో ఇచ్చిన దాన్ని భుజిస్తాను, దానికి కొన్ని రెట్లు ఇస్తానన్నాడు ఆయన. అందుకే ఆవిడిచ్చిన ఒక్క ముక్క ఇవాళ ఇంత గొట్ట చీరలై రక్షించింది ఆవిడ. అందువల్ల ఎప్పుడూ కూడా పరమాత్మకి మనం ఏదైనా అంత ప్రేమగా సమర్పిస్తే మళ్ళీ ఈ చేరిస్తే మాకు వెనక్కిస్తారా అండి అని అడిగి ఎప్పుడు అమ్మవారికి ఇవ్వకండి. అమ్మవారికి చేరిస్తోంది ఒక ఆవిడ, నేను చూస్తున్నాను పక్కనే, ఏమండి చేరిద్దాం అనుకుంటున్నానండి, ఈ చీర అలా చూపించబడి నాకు ఇచ్చేస్తామంటే ఇస్తామండి, లేదా ఈ చీర నేనే కొనుక్కోవడానికి అమ్ముతానంటే అప్పుడు నేను ఇస్తానండి అంటే ఎంత స్వార్థం అండి. ఇది భగవంతుడికి సమర్పించాం, దానిలో మళ్ళీ వ్యాపారమా నీకు, ఇస్తే ఇయ్యి లేదా మాట్లాడు కొరకు. ప్రేమతో భక్తితో ఆ పరమేశ్వరికి లేక పరమాత్మునికి మనం సమర్పించిన ప్రతి వస్తువు ఏదో ఒక సమయంలో మనల్ని రక్షిస్తుంది. అలా రక్షిస్తుందని కూడా కాదు, మనం ఇవ్వాలంతే. ఇప్పుడు ఆ తల్లి యొక్క చీరలను వాడు వలవలేక కింద పడిపోగానే భీముడు పళ్ళు పటపట కొరికి ఇంతవరకు సహించాడు అందరి యొక్క అదృష్టం ఆవిడికి చీరలు వచ్చాయి, వాళ్ళకి ధైర్యం వచ్చింది. కృష్ణుడికి భక్తితో నమస్కరించారు. అప్పుడు మాత్రం భీముడు తక్క లేచి నిలబడ్డాడు. ఇదిగో ఇప్పుడు నేను ఒక దారుణ ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఈ ప్రతిజ్ఞ చెల్లించి తీరుతానన్నాడు. అంతే, ఏం ప్రతిజ్ఞ అండది?
కురు వృద్ధుల్ గురు వృద్ధ బాంధవులనేకుల్ సూచుచుండం మదోద్ధురుడై ద్రౌపది నిట్లు చేసిన కలు దుశ్శాసను లోక భీకర లీలం వధిగిల్చి తద్విపుల వక్షశైల రక్తౌగ నిర్జర ముర్వీపతి చూచుచుండ అని ఆస్వాదిల్తు నగ్రాకృతి.
ఈ కురు వృద్ధులు ఇంతమంది చూస్తూ ఉండగా ఓ పక్కన భీష్ముడు, మరో పక్కన బాహ్లికుడు, ఈ ధృతరాష్ట్రుడు ఇంతమంది ఉండగా గురువైన ద్రోణాచార్యుడు, ఈ కృపాచార్యుడు వీళ్ళందరూ చూస్తూ ఉండగా, బంధువులు చూస్తూ ఉండగా, పరమ పతివ్రత అయిన ఈ ద్రౌపదిని నిండు సభలోకి తీసుకొచ్చి వస్త్రాపహరణం చేసి ఏడిపించిన ఈ దుశ్శాసను అంత తేలిగ్గా విడిచిపెట్టను, భయంకర యుద్ధరంగంలో కింద పడగొట్టి మంచి విశాలమైన వాడి వక్షస్థలాన్ని చీల్చి అందులోంచి పైకి పొంగుతున్న రక్తంట అది నిర్జరం అన్నాడు. ఒక నదిలో పొంగుతోంది, అలా పొంగే ఆ రక్తాన్ని రెండు చేతులతో తాగుతాను, ఉత్తిన తాగుతానల్లా ఆస్వాదిస్తాను, అంటే రుచిగా పాయసం తగినట్టు తాగుతాను, కూల్ డ్రింక్ తగినట్టు, థమ్సప్ తగినట్టు తాగేస్తానంతే. ఇది నా ప్రతిజ్ఞ. పైకి ఇంకో మాట అన్నాడు ఇక్కడ, ఈ ప్రతిజ్ఞ నేను చెల్లించకపోతే నా పితృదేవతలకి ద్రోహం చేసిన పాపం నాకు చుట్టుకొని నరకం పాలైపోతాను, అంటే పితృపితామహుల గతికి తప్పుతాను అని అక్కడ వచనంలో రాశారు నన్నయ్య గారు. ఎంత ఘోర ప్రతిజ్ఞ చేస్తున్నానగానే ఒక క్షణకాలం వణికిపోయాడు ధృతరాష్ట్రుడు. అప్పుడూ మాట్లాడేవాడు, వాడికి కళ్ళంటే లేవు కానీ చెవులున్నాయి కదా, పాము చెవులే కదా, అయినా మాట్లాడటంలా. అప్పుడు విదురుడు, ఇప్పటికైనా మీరు ఆ తల్లి కాళ్ళ మీద పడితే బాగుపడతారు, ఇక్కడ నాకింకా సందేహం అలాగే ఉండిపోయింది, ద్రౌపది ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఆమె ధర్మ విజేతయా అధర్మ విజేతయా? పూర్వం ప్రహ్లాదుడి కొడుకు విరోచనుడు అనేవాడు చాలా అందగాడు, వాడు ఒక సుందరీమణిని ప్రేమించాడు. ఆ సుందరీమణిని మరొక సుధన్వుడు అని పేరు కలిగినటువంటి ఒక విప్రుడు ప్రేమించాడు. అప్పుడు అమ్మాయి దగ్గరికి ఇద్దరు వెళ్లారు, నేనేమో ప్రహ్లాదుడు కొడుకుని, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నట్ట విరోచనుడు. సుధన్వుడు అనేవాడు, నేను పేద బ్రాహ్మడు కొడుకుని, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు ఆమె అంది, మీ ఇద్దరులో ఎవరు ఎక్కువ పండితులో, ఎవరు ఎక్కువ అన్ని రంగాలలోనూ కూడా ఆరితేరిన ధర్మమూర్తులో, ఎవరు గుణములలో గొప్పవాళ్ళో, వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటాను, తీర్పు మాత్రం ప్రహ్లాదుడే ఇవ్వాలి అన్నదట. వెంటనే వీళ్ళిద్దరూ సభలోకి వచ్చారు. ఓ పక్కనేమో ప్రహ్లాదుడి కొడుకు విరోచనుడు, మరో పక్కన ఒక పేద బ్రాహ్మడు కొడుకు సుధన్వుడు, ఇద్దరు వచ్చి ఆ అమ్మాయి మమ్మల్ని పెళ్లి చేసుకోవాలి, చేసుకోవాలంటే మాలో ఎవరికి ఎక్కువ గుణాలున్నాయో చెప్పు అనగానే ప్రహ్లాదుడు వెనక ముందు చూడకుండా, ఇక్కడ నాకు పక్షపాతం లేదు, నా కొడుకు ఎంత గొప్పవాడో సందేహం లేదు, కానీ అన్ని విషయాలలో నువ్వు అతనికంటే గొప్పవాడివి అమ్మాయి, ఈ సుధన్వుడే నా కుమారుడి కంటే ధర్మంలో పాండిత్యంలో సద్గుణాలలో ఒక రవ్వ ఎక్కువైన వాడు, ఇతనే పెళ్లి చేసుకుని తీర్పిచ్చాడు. అప్పుడు ఆకాశం నుంచి పుష్పవర్షం కురిపించాయి పంచభూతాలు. ఆనాడు విరోచనుడు తండ్రికి వినయంతో నమస్కరించి, నీ తీర్పు నాకు కూడా ఇష్టమే అన్నాడు. అలా ఉండాలి తీర్పు అంటే, ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఓ దుర్యోధన, మీరందరూ ప్రహ్లాదుడిలాగా నీతిమంతులై ధర్మం చెప్పగలిగితే అప్పుడు మనకు కూడా ఆకాశవాణి యొక్క ప్రశంసలు వస్తాయి, మీరు పది కాలాలు చల్లగా ఉంటారు, అలా ధర్మం చెప్పనటువంటి సభలో ఉన్న పాపాత్ములందరూ నరకానికి పోతారు, ఇక్కడున్న భీష్ముడు మొదలైన వాడు ధర్మం చెప్పకపోతే వీళ్ళు కూడా దీనికి తగిన శిక్ష అనుభవించాలి, నేను అనుభవించాలి, కాబట్టి మా మాట వినండి, ద్రౌపది ప్రశ్నకి తగిన సమాధానం చెప్పండి అనగానే ద్రౌపదీదేవి దుఃఖిస్తూ ఇప్పటికీ నాకు సమాధానం రావడంలా చెప్పండి అన్నది. అప్పుడు భీష్ముడు లేచి, ఏం చెప్పమంటావు తల్లి, ఈ ప్రపంచంలో ధర్మము ధర్మరాజు రూపంలో పుట్టింది, నువ్వు ధర్మ విజితవో అధర్మ విజితవో నేను తేల్చలేను, నేను ఎందుకు పనికిరాని వాడి అయిపోయాను, నా బుద్ధి నా ఇంద్రియాలు ఉడిగిపోయాయి, ధర్మరాజే సమాధానం చెప్పాలన్నాడు. అప్పుడు కర్ణుడు లేచి వెకిలి మాటలు ఇలా మాట్లాడాడు, వెకిలి మాటలు అన్నారు, ఈశాస్తు సర్వే తవ రాజపుత్రి భవంతి వై ధార్తరాష్ట్రాః నపార్థాః అన్యం వృణీష్వ పతిమాసు భావిని యస్మాత్ దాస్యం నలభసి దేవనేన. ద్రౌపది, నీకెవడు చెప్పగలడు ధర్మం? ఈ పిచ్చి వాళ్ళని పెళ్లి చేసుకుని నువ్వు కూడా ఇంకా పిచ్చిదానిలాగా ఇది ధర్మమా అధర్మమా అంటున్నావు. నీవిప్పుడు ఓడిపోయినటువంటి వాళ్ళ యొక్క పత్నివి, అంటే నువ్వు కూడా దాసివి. నీకు ఇప్పుడు ఈశ్వరులు అంటే అధిపతులు, భర్తలు, పార్థులు కాదు అంటే పాండవులు కాదు, ధార్తరాష్ట్రాహ, ఈ ధృతరాష్ట్రుడి యొక్క కొడుకులే, ఈ కౌరవులే ప్రస్తుతం నీకు అధిపతులు. అధిపతి అనే శబ్దానికి యజమాని ఒక అర్థం, భర్త అని కూడా అర్థం. అందుకే వాడు అంత వ్యంగ్యంగా అన్నాడు, ఇప్పుడు వీళ్ళు నీకు భర్తలు. పిచ్చిదానా, వీళ్లలో ఒక్కళ్ళని పెళ్లి చేసుకున్నావు అనుకో, ఒక పరాక్రమవంతుణ్ణి, నీకు ఎంత లాభమో తెలుసా? వీళ్ళు నిన్ను జోదంలో పందెంగా వడ్డరు, ఒడ్డినా ఓడిపోరు. అలా జోదంలో నిన్ను ఓడిపోకుండా నిన్ను తొడ మీద కూర్చోబెట్టుకుని పోషించగలిగే అలాంటి వీరుల్ని వరించన్నట్ట. ఇంత నీచమైన మాటలు మాట్లాడేది కర్ణుడు. తన రాజుగారి మెప్పు కోసం తెగవాగాడు. ఆ వాగుడు వల్లే వాడంటే అర్జునుడికి అంత తీవ్రమైన కోపం రావడం. నిజం చెప్పాలంటే దుర్యోధనుడు ఈ వస్త్రాపహరణం చేయడానికి కానీ, ఇలా తొడల మీద కూర్చోమని సైగ చేయడానికి కానీ ఈ కర్ణుడు మూలకారకుడు. కర్ణుడు లేకపోతే ఈ భారతమే లేదు. ఇలా అనగానే దుర్యోధనుడు, భలే భలే కర్ణ, నువ్వు చెప్పింది నిజమే దా అని ఇలా తొడ చూపించి కుడి తొడ కూర్చో అన్నాడు. వెంటనే భీముడు పళ్ళు పటపట కొరికి, ధారుణి రాజ్య సంపద మదంబున కోమల్లి కృష్ణ చూచి రంభోరు నిజోరు దేశమున నుండగ పిలిచిన ఇద్దురాత్ము దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు తరోరు చేయుదు సుయోధను నుగ్రరణాంతరంబున అన్నాడే. ఇది నన్నయ్య గారి యొక్క ఒక అద్భుతమైన కవిత్వ ధార. ఇందాకనేమో కురువృద్ధులను మత్తేహం, ఇక్కడ ఏక ఉత్పలమాలు లాగాడు. లాగడంలో కూడా ఏక సమాసం చాలా అద్భుతంగా చూపించాడు. ఈ జోదంలో కపట ద్యోతంలో మా రాజ్యం అంతా లాక్కున్నాడు. ఆ రాజ్యం ఆ సంపద తనకి రాబట్టి మదం ఎక్కింది వాడికి. ఆ మదంతో అంధుడైపోయాడు. తన భయంకరమైన తొడలు చూపించి, అరటి బోధిల్లాంటి తొడలు కలిగినటువంటి ఈ దుర్మార్గుడు అలాంటి రంభోరైనటువంటి ద్రౌపదిని పిలిచి తన విశాలమైన తొడ మీద కూర్చోమని సైగ చేశాడు. ఆ సైగ నేను చూశాను. ఓరి దుర్యోధన, నీ తొడ మీద కూర్చోమని సైగ చేసావే ద్రౌపదిని, ఆవిడ కాదు కూర్చునేది. భయంకరమైన నా ఉద్దండ గదాదండంతో ఆ తొడ విరగొడతాను. నువ్వు ఎక్కడ ద్రౌపదిని కూర్చోమన్నావో అక్కడ నా గదని కూర్చోబెడతాను. ఆ గదాఘాతంతో నీ తొడలు పిండి పిండయి, నుగ్గు నూచెయి, తుక్కయి, చివరికి నువ్వు కిక్కును మనకుండా నెత్తురు కక్కుని చస్తావు. ఇలా నీ తొడలు రెండు విరగొట్టకపోతే నేను భీముణ్ణి కాదు అనగానే వాడు పకపకానవి, ఇంకా వీళ్ళు ఇలా వాగుతూనే ఉన్నారే, విచిత్రంగా ఉన్నది అన్నట్ట. ఇంతలో భీష్ముడు ద్రోణుడు వీడు లేచిపోయి ఇప్పుడే కొట్టేస్తాడేమో అనుకుని భీముణ్ణి శాంతింపజేసి, దానికి ఇంకా సమయం ఉంది, అంటే వాళ్ళు కూడా ఉద్దండంలా, దానికి ఇంకా సమయం ఉంది, కానీ ప్రస్తుతం మీరు మాట్లాడే అధికారం కోల్పోయారు, కాబట్టి నాయన భీమ శాంతి అని భీష్ముడు, ద్రోణుడు, విదురుడు ముగ్గురు వచ్చి కూర్చోబెట్టారు. ఆ పెద్దలంటే ఉన్న గౌరవంతో భీముడు అంత ఉగ్రత్వాన్ని మళ్ళీ తగ్గించుకున్నాడు. కానీ లోపల మాత్రం అంతకంతకి గుండెలు కొట్టుకుంటున్నాయి, శరీరం గగుర్పాటు గురవుతోంది. నిజంగా ఆ క్షణంలో కనుక భీముడిని వదిలేసుంటే భూమి ఆకాశాలు దద్దరిల్లిపోయేవి, కౌరవులందరినీ ఇలా చంక కింద పెట్టి నొక్కేసేవాట. నుగ్గునూచి చేయగలిగేవాడు. మల్ల యుద్ధంలో ఆయనకి ఎవరు సాటిదారు. ఆ సమయంలో ఈతడు ఇలా ప్రతిజ్ఞ చేశాడో లేదో, కౌరవుల గృహాలలో ఉన్న నిప్పు చల్లారిపోయింది, యజ్ఞంలో ఉండేటటువంటి గుండంలో ఉండే అగ్నిహోత్రుడు చల్లారిపోయాడు, నిత్యాగ్నిహోత్రాలన్నీ చల్లారిపోయాయి, యజ్ఞగుండంలో పురుగులు పుట్టాయి, మొత్తం దుర్యోధనాదుల అంతఃపురాలన్నీ కంపించిపోయాయి, గొట్లగోబలు అరిచాయి, భయంకరమైన శివానాదాలు వచ్చాయి, అంటే నక్కల అరుపులు వచ్చాయి, రకరకాల ఓడలు మొదలయ్యాయి, కుక్కలు కన్నీళ్లు పెట్టుకుని ఏడవడం మొదలుపెట్టాయి. ఈ అపశకునాలకు తోడు గాంధారి యొక్క స్తనాలలో నుంచి నెత్తురు వచ్చింది. సాధారణంగా ముసలాళ్ళైపోయినటువంటి స్త్రీల యొక్క స్థానాల్లోంచి పాలు కూడా రావు, అటువంటిది ఇక్కడ రక్తం వచ్చిందిట. దాంతో ఆవిడ ఉలిక్కిపడి ఎవరక్కడ విదురుణ్ణి పిలవండింది. విదురుడు పరుగు పరుగున గాంధారిని దగ్గరకు వచ్చాడు. నాయనా విదుర, జరిగింది ఇప్పటికే నాకు తెలిసింది, భీముడి ప్రతిజ్ఞ విన్నాను, హడిలిపోతున్నాను, నన్ను వెంటనే తీసుకుని ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళనగానే ఆయన ఓదిని గారిని తీసుకుని ధృతరాష్ట్రుడి దగ్గరకు వచ్చాడు. ధృతరాష్ట్రుడి దగ్గరకు వచ్చి, మహారాజా, ఈ పాండురాజు గారి యొక్క కోడలు, పాండవుల పత్ని, యజ్ఞగుండంలోంచి పుట్టిన లక్ష్మీస్వరూపిణి అయోనిజ, అటువంటి ఆవిడకి మన పిల్లలు చాలా అపచారం చేశారు, మీరేమో కళ్ళు లేనివాళ్ళు అయ్యుండి ఇప్పుడు ప్రస్తుతం చెవులు కూడా లేనట్టు అయిపోయారు, ఈమెకి కనుక ఇలాంటి అపరాధం జరిగిందనే విషయం దేవతలకి తెలిస్తే ముందు దేవతలు మనల్ని నాశనం చేస్తారు, ఇప్పటికే అపశకునాలు పెరిగాయి, ఇంకా ఏం దొరుకుతుందో తెలియదు. మీ కోడళ్లంతా విధవలు కాకుండా ఈ కోడల్ని రక్షించండి అంది. వెంటనే ధృతరాష్ట్రుడు కూడా, నేను చెబితే వినడు ఈ దుర్మార్గుడు ఈ దుర్యోధనుడు, వాడు పుట్టినప్పటి నుంచి అపశకునాలి, మళ్ళీ అపశకునాలి అని లోపల గజగజలాడిపోయి అమ్మాయి ఇలా రా అన్నట్ట. వినయంగా నమస్కరించింది ఆవిడ. ఎన్ని పనులు చేసినా ఆవిడ తన సంస్కారం విడిచిపెట్టక నమస్కరించగానే అప్పుడు ఆయన, తల్లి నా కుమారులు చేసిన ఈ అపరాధాన్ని మన్నించు, నీ మరుదుల్ని కాపాడు, నీకేం కావాలో కోరుకో, మా వంశానికి నిజమైన లక్ష్మీ స్వరూపిణివి, లక్ష్మీ కళవినివి, కోరుకో నీకు వరం ఇస్తానన్నాడు. అప్పుడు ద్రౌపది, దదాసి చేత్ వరం మహ్యం శృణోమి వృణోమి భరతర్షభ సర్వధర్మానుగ శ్రీమాన్ అదాసోస్తు యుధిష్ఠిర. మహారాజా, నిండు సభలో అందరూ వింటూ ఉండగా నన్ను వరం కోరుకోమన్నారు, మీకు నాకు వరం ఇవ్వడం ఇష్టమైతే ఈ ధర్మరాజు గారిని ఈ క్షణమే దాస్యం నుంచి విముక్తుణ్ణి చెయ్యండి. మనకు మళ్ళీ అనుమానం రావాలి, ధర్మరాజుని మాత్రమే కోరుకుని తనని ఎందుకు కోరుకోలేదు? ఎప్పుడు కూడా భర్తలలో పెద్ద భర్తకి దాస్య విముక్తి అయితే భార్యకు కూడా ఆటోమేటిక్గా దాస్య విముక్తి, అదొక ధర్మం ఉన్నది. అందుకని ఆవిడ ఏమంది చాలా తెలివిగా, ధర్మరాజు గారిని విముక్తుణ్ణి చెయ్యండి అంది. సరస్వతి అలా పలికించింది. ధర్మరాజు ఆ మాట విని తలలో ఉంచుకున్నాడు. అంటే భార్య ద్వారా విముక్తుడు అవుతున్నానని ఆయనకు కూడా బాధ అనిపించింది. పాపం చివరికి ఎంత బతుకు బతికి ఆవిడ నేర్పించాం, ఆవిడ లేకపోతే దిక్కు లేకుండా అయ్యిందని. అప్పుడు ధృతరాష్ట్రుడు, చాలా ఉత్తమురాలివమ్మా, ఈ క్షణమే ధర్మరాజు గారు దాస్య విముక్తి పొందాడు, ఇంకో వరం కోరుకో అనగానే అలా అయితే చెబుతున్నాను, సరథౌ సధనుష్కౌచ భీమసేన ధనంజయౌ యమౌచ వరయే రాజన్ అదాసాన్ స్వవశానహం. నీ వశంలో ఉన్న, ఎందుకంటే ఈ జోదం జరుగుతున్నా ఈ రాజ్యం అంతా నీది గనక, ఈ రాజ్యంలో ఏ సంపదైనా నీదే గనక, ఇప్పుడు ప్రస్తుతం ఈ భీమసేనుడు ఈ అర్జునుడు ఈ నకుల సహదేవులు వీళ్ళంతా నీ బానిసల కింద లెక్క, ఈ నలుగురిని కూడా రథాలతో గుర్రాలతో పాటు వాళ్ళని కూడా దాస్యం నుంచి విముక్తులు చెయ్యి అనగానే, మరి నిన్ను కోరుకోలేదేమన్నాడు, నన్ను ఎప్పుడో విముక్తురాలు చేసినట్టే, ఎందుకంటే మా పెద్ద భర్త గారు ఉన్నారు కదా ధర్మరాజు గారు విముక్తుడు అవడంతో ఆయనతో పాటు నేను బయటకు వచ్చేసాను. ఒక ఆవిడ్ని విముక్తురాలు చేశామంటే మెళ్ళలో మంగళసూత్రంతో సహితంగా అని అర్థం. అలాగే ధర్మరాజు బయటకు వస్తే నేను వచ్చినట్టే అనగానే ఆయన మెచ్చుకుని, ఆహా ఏం జ్ఞానం తల్లి, నీ పాండిత్యం నీ ధర్మం మా దౌర్భాగ్యులకు ఉంటే దేశం బాగుపడేది అని ఉన్నమాట అనేశాడు ఆయన. ఇంకొక వరం కోరుకో, మూడో వరం ఇస్తానన్నాడు. అప్పుడు ద్రౌపది ఏమందో తెలుసా, ఏకమాహుర్వైశ్యవరం ద్వౌతు క్షత్రస్త్రియావరౌ తయోస్తు శూద్రో రాజేంద్ర త్రయస్తు శూద్రః రాజేంద్ర బ్రాహ్మణస్య శతం వరాః. ఈనాటి మన ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఓ రాజా, వైశ్యకన్యలు ఒక వరం కోరుకోవడానికి పనికొస్తారు, వారు ఎప్పుడూ కూడా ఇతరులకు వరాలు ఇవ్వడానికే పనికొస్తారట, కోరుకోమంటే ఒక్కటే కోరుకుంటారట. అంటే ఆ రోజుల్లో వైశ్యులకు వరాలు ఇచ్చే శక్తి ఇచ్చాడు ఈశ్వరుడు, అందుకని ఎప్పుడూ కూడా ఇతరులకి వాళ్ళు సంపదలు ఇస్తారు తప్ప కోరుకోరు. ఎవరైనా కోరుకోమంటే ఒక్క వరమే కోరుకునేవారట వాళ్ళు, అందుకని ఒక్క వరం వైశ్య స్త్రీ కోరుకోవచ్చు. క్షత్రియులు రెండు వరాలు కోరుకోవచ్చు. ఎంత గొప్పదండి ఆ రోజుల్లో ప్రథమ స్థానం వైశ్యులదట. ఇప్పటికి కూడా కొన్ని చోట్ల కోమటి బ్రాహ్మలు అనడం అనేది సంప్రదాయం ఉంది. అంటే ఆ రోజుల్లో వాళ్ళకి అంత గొప్ప ఉన్నత స్థానం ఉన్నదట, ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేనని గోవుల్ని వాళ్ళు సంరక్షించి లోకానికి అంత ఉపకారం చేశారు గనక. అంటే ఇదేదో పక్షపాతంతో చెప్పడం కాదు, వేదవ్యాసులు వారు ఏం రాసినా ధర్మం. ఆయన ఎప్పుడు ఏం రాసినా పక్షపాతం ఏ వ్యక్తి మీద ఏ కులం మీద లేదు, ఎందుకంటే అన్నిటికీ అతీతుడైన భగవంతుడైన. అప్పుడు ధర్మానికి పూర్తిగా వెన్నుదన్నుగా ఉన్నవాళ్ళు వాళ్ళు గనక. వైశ్య స్త్రీలకి ఒక వరమే కోరుకునే అధికారం ఉన్నది, క్షత్రియులకి రెండున్నది, ఇక శూద్రులకి మూడు కోరుకునే అధికారం ఉంది, ఆఖరిన బ్రాహ్మణులకు ఇచ్చారు నూరు వరాలు కోరుకునే అధికారం ఉన్నది, నేను క్షత్రియ స్త్రీని రెండు వరాల కంటే కోరుకోనంది. అప్పుడు ఆయన, నీ ధర్మానికి మెచ్చుకున్నాను, ఆహాహాహా ఇటువంటి ధర్మం ఇంకెక్కడా లేదు. తల్లి మీ రాజ్యం కూడా మీకు ఇచ్చేశాను, మీ రాజ్యం మీరు తీసుకుని శుభ్రంగా వెనక్కి వెళ్ళిపోండి అనగానే కర్ణుడు లేచి, నేను ముందే చెప్పానా ఈ పాండవులకి ఎంతసేపు పెళ్ళం వల్ల సంపాదనే తప్ప తమకంటూ ఏమీ లేదు, స్వయంవరంలో ద్రౌపది వచ్చింది రాజ్యం వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ద్రౌపది వల్లే రాజ్యం వచ్చింది, ఆడవాళ్ల వల్ల సంపాదన పొందేటటువంటి వాళ్ళు స్త్రీ వల్ల బ్రతికే వాళ్ళు కూడా మనుష్యులేనా అని చెప్పాడు. దాంతో భీముడు, అన్నయ్య ఎంత బ్రతుకు బ్రతికి సభలో ఈ నీచుడు ఈ రథం తోలుకునేటటువంటి ఒక డ్రైవరు కొడుకు కూడా చివరికి మనల్ని అవమానిస్తున్నాడు, ఎందుకు పౌరుషహీనమైన బ్రతుకు? చి, ఎంతకంటే ఆత్మహత్య చేసుకోవడం మంచిదన్నాడు. అనగానే ధర్మరాజు లేచి, ఏవో వాగుతూ ఉంటాయనుకో కుక్కలు, వాటిని పట్టించుకోకు, శాంతంగా ఉండునైనా. ఇప్పుడు ప్రస్తుతం తండ్రి గారు మనల్ని అనుగ్రహించాడు, ఇక్కడ అందరూ మన మీద సానుభూతి చూపిస్తున్నారు, ఇప్పుడు మనం ఎక్కువ మాట్లాడేమనుకో దానివల్ల మనకున్న పలుకుబడిపోతుంది అని కిక్కురు మనకుండా తండ్రికి నమస్కరించి ఏ బాధ మనస్సులో ఉన్నది బయటికి తెలియనివ్వకుండా తిరిగి ఇంద్రప్రస్థానికి వెళ్ళిపోయాడు. దాంతో మొదటి జోదం అలా సమాప్తమయ్యింది. ద్రౌపది ఆ జుట్టు అలాగే ఉంచుకుని బయటికి వెళ్ళిందిట. ఆవిడ మొట్టమొదట కట్టుకున్న వస్త్రం రజస్సులు అవ్వడం వల్ల రక్తంతో ఉంటే ఆ వస్త్రంతో ఇంటికి వెళ్ళింది కావాలని. ఆవిడ లోపల మాత్రం కొత్త కొత్త ఉడుకుతున్నా ఒక్కసారి క్షమించమన్నాడు కదా ధృతరాష్ట్రుడు, అందుకని ఆయన వాక్కుల వల్ల శాంతం పొందింది. ఇప్పుడు దుర్యోధనుడు, కర్ణ, శకుని సైంధవులతోటి పక్కకెళ్ళి, ఎంత కష్టపడ్డాం, ఎంత ప్రయత్నం చేశాం, ఇదంతా ఒక్క ముక్కతో మా నాన్నగారు వృధా చేసేశాడు. ఆడదొచ్చి కన్నీళ్లు పెట్టుకోగానే అందరూ కూడా ఏమిటో తెలియదు కానీ వాళ్ళ యొక్క మొత్తం మనస్సు, సంపద, కీర్తి అంతా పాండవులకే సమర్పించాలని కోరుతున్నారు. స్త్రీ ద్వారా అందరూ పాండవ పక్షపాతులు అయిపోయారు. సర్లే, ఏం చేస్తాం, ద్రౌపది అదృష్టం, వాళ్ళ అదృష్టం అలా ఉన్నది. ఇంకొక్కసారి మనం ఏదో రకంగా పాండవుల్ని నాశనం చెయ్యాలి అని కుతంత్రం పన్ని మళ్ళీ ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళారు. నాన్న, ఇంత తెలివి తక్కువ తండ్రివి, నువ్వు నాకు ఎక్కడి నుంచి వచ్చావో. ఈ పాట వాడు చాలా గొప్పగా అన్నాడండి. సాధారణంగా పనికిమాలిన కొడుకుని, ఒరే పనికిమాలిన కొడుక ఎలా పుట్టావురా అని తండ్రి అనాలి. వీడు ఏమన్నాడు తెలుసా, ఇంత పనికిమాలిన తండ్రివి, నాకెక్కడి నుంచి దాపురించావు తండ్రి, నాకు చాలా విచిత్రంగా ఉన్నది, వ్యర్థుడు అయిపోతున్నావు అనగానే, అలా అనకనైనా నీకేం కావాలంటే చేస్తున్నాను కదా అన్నాడు పాపం మళ్ళీ ధృతరాష్ట్రుడు. లేకపోతే మేము ఎంతో కష్టపడి యాతన పడి పాచికలు వేస్తే ఆ పాచికంతా నాశనం చేసావు, కష్టపడి వస్త్రాలు ఒలిచాం, ఆ పని పాడు చేసావు. ద్రౌపది యొక్క వస్త్రములు ఒలవాలనే మా కోరిక తీరకుండా పోయింది. ఇప్పుడేమో నువ్వేమో మళ్ళీ వాళ్ళకి రాజ్యం ఇచ్చి పంపించేశావు. మళ్ళీ మేము ఇంకొక ప్రణాళిక వేస్తున్నాం, ఈసారి వస్త్రాలు ఒలవం కానీ పాండవుల్ని అడవులు పాలు చేస్తాం, దీనివల్ల ఎవరికీ ఇబ్బంది ఉండదు. మరొక్కసారి జోదం ఆడదామంటే నాకెందుకో కొంచెం భయంగా ఉందిరా, భీముడి ప్రతిజ్ఞను తలుచుకుంటే భయం వేస్తుంది, అర్జునుడిని తలుచుకుంటే భయం వేస్తుంది, అన్నిటికీ మించి విదురాధులను తలుచుకుంటే భయం వేస్తుందంటే నీకేం ఆ భయం అక్కర్లా. నా పరాక్రమం, ఈ కర్ణుడి పరాక్రమం, ఈ శకుని యొక్క మాయాద్యోతం, ఇవన్నీ ఉండగా మనకు అపజయం ఉండదనగానే, సర్లే అయితే ఈసారి విదురుణ్ణి పంపిస్తే ఆయన వెళ్ళడు, ప్రాతికామిని పంపన్నట్ట. ఈసారి ప్రాతికామిని పంపారు. మళ్ళీ ధర్మరాజు తెలుసు ఆయనకి భవిష్యత్తు ఎలా ఉంటుందో, అయినా ధర్మానికి కట్టుబడి మళ్ళీ వచ్చాడు. ఈ పునర్ద్యోతంలో శకుని అన్నాడు, ఇప్పుడు రాజ్యాలు, స్త్రీలు, మీరు ఇలాంటి పందాలు వద్దు, ఒకే ఒక్క పందెం, ఒకే ఒక్క ఎత్తు వేద్దాం, నేను పాచికి విసురుతాను, అందులో ఎవరికి జయాపజయాలు వస్తాయో ఆ జయాపజయాలని మనం నిర్ణయించుకుందాం. దీనికి పందెం ఏమిటి, ఓడిపోయిన వాళ్ళు సకుటుంబంగా అంటే భార్యలతో సహితముగా, మీరైతే మీ ఐదుగురు ద్రౌపదీ సమేతంగా, అదే మా కౌరవులైతే దుర్యోధనుడు అతని భార్య, దుశ్శాసనుడు వాళ్ళ భార్య, వీళ్ళందరి సమేతంగా 12 ఏళ్ళు అడవిలో ఉండాలి, అరణ్యవాసం చెయ్యాలి. ఈ అరణ్యవాస కాలంలో నగరాల్లోకి వెళ్ళకూడదు. ఒక అడవి నుంచి ఇంకో చోటకి వెళ్ళేటప్పుడు నగర మార్గాలు కాకుండా పల్లె మార్గాలు గుండా వెళ్ళాలి. ఇంకా 1 ఏడాది పాటు అజ్ఞాతవాసం చెయ్యాలి. జ్ఞాతము అనగా తెలియుట, అజ్ఞాతము తెలియకుండా ఉండడం, అంటే ఆ ఏడాది మీరెవరో తెలియకూడదు. మిమ్మల్ని మేము గుర్తించడానికి ప్రయత్నించామనుకోండి, అప్పుడు మీరు మాకు దొరికారనుకోండి, అప్పుడు మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చెయ్యాలి. ఆ అజ్ఞాతవాస కాలంలో మీ గుట్టుని ఎవ్వరూ రట్టు చెయ్యకుండా మీరు ప్రయత్నపూర్వకంగా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి, ఇదే పందెం అన్నాడు. అలాగే ఆహ్వానింపబడ్డాక ఆహూతుండయ్యాక కాదనకూడదు, అలాగే కానివ్వండి అన్నాడు. శకుని ఒక పాచిక వేశాడు, ఇంకేముంది, ఒక్క దెబ్బకి ఓడిపోయారు వాళ్ళు. దాంతో పాండవులంతా పై బట్టలు అక్కడ పెట్టేసి అరణ్యవాసానికి బయలుదేరారు. వాళ్ళు అడవికి వెడుతూ ఉంటే హస్తినాపురవాసులంతా, ఈ పాపిష్టి రాజ్యంలో మేముండం, ఈ దుర్మార్గుడైన ధృతరాష్ట్రుడి దగ్గర, దుర్యోధనుడి దగ్గర మేముండం, లోభులు, నీచులు, దుర్మార్గులు, వాళ్ళని విడిచి మీతో అడవికి వస్తాం అని కూడా వెడుతూ ఉంటే ధర్మరాజు అన్నాడు, ఇది చాలా పొరపాటు, మేము అరణ్యవాసం చెయ్యాలి అని అంగీకరించి జ్యోతమాడం ఓడిపోయాం, అది మా ధర్మం. పౌరులను, ఇక్కడున్న గుర్రాలని, ఏనుగుల్ని, వీటన్నిటిని కూడా వీళ్ళ దగ్గర నుంచి పట్టుకుపోతే అప్పుడు మేము పందెంలో ఓడిపోయినట్టు అవ్వదు, వాళ్ళని మోసం చేసినట్టు అవుతుంది. మేం 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేస్తాం, విజయులమై తిరిగి రావాలని దీవించండి, వచ్చాక ఇప్పుడు చూపించే ప్రేమ అప్పుడు కూడా చూపించండి, ఎందుకంటే 12 ఏళ్ళు దాటిన తర్వాత ఎలా ఉంటుందో, ప్రభుత్వం కొంతకాలం మారిపోతే అప్పుడు అవతల వాళ్ళకి అనుకూలం అయిపోవచ్చు, కానీ ఈ 12 ఏళ్ల అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం అయ్యేదాకా మీ మనస్పూర్వకమైనటువంటి మనఃపూర్వకమైన దేవరలు మాకు ఇవ్వండి, మీ ప్రేమను అలాగే ఉంచండి అని అందరినీ అతి కష్టం మీద వెనక్కి మరల్చాడు. కొంతమంది మాత్రం పండితులైన బ్రాహ్మణులు, కొంతమంది ఆంతరంగికులు మాత్రం, మేము మీతో వస్తాం, మీరు పొమ్మన్న ప్రాణం తీసిన వెనక్కి వెళ్ళాం, మీరు ఎక్కడుంటే అక్కడే ఉంటాం, మేము బ్రహ్మచర్య దీక్షతో మీతో ఉంటాం అన్నారట. ఇప్పుడు ఈ పాండవులు అరణ్యవాసానికి వెళ్ళడం మొదలెట్టారు. అందులో ద్రౌపదీదేవి పరమ దుఃఖంతో మధ్య మధ్యలో ఇలా చూస్తూ చూస్తూ వెడుతూ ఉంటే చూస్తున్న పౌరులంతా ఏడ్చారు, పెళ్ళయిన తర్వాత ద్రౌపది ఎలా ఉంటుందో మేము ఎప్పుడు చూడలేదు, ఆవిడ ఇప్పుడు నడుచుకుంటూ తన వస్త్రానికి రక్తం అంటుండగా ఆ రక్తంతో కలిసి వెడుతున్నది, అంటే భవిష్యత్తులో ఈ కౌరవుల యొక్క సామ్రాజ్యం అంతా రక్తసిక్తం అవుతుందని తెలియజేస్తూ వెడుతోంది, ఈ పరమపతివ్రతకి చెయ్యరాని అపచారం చేశారు ఈ ధార్తరాష్ట్రులు అని పౌరులంతా శాపనార్థాలు పెట్టారట. ఇదంతా పాపం విదురుడు కూడా వచ్చి చూసి, నాయన ధర్మరాజా, మీరంటే ధర్మం ప్రకారంగా అరణ్యవాసం చెయ్యాలి, మీ అన్నదమ్ములు, మీ భార్య ద్రౌపది, మీకు మాత్రమే పందెం వర్తిస్తుంది, ఇంకా తక్కిన వాళ్ళకి ఇది వర్తించదు, మీ అమ్మ కూడా మీతో పాటు అరణ్యానికి వస్తానంటుంది, ఆమెను మాత్రం వనవాసం చేయడానికి నేను అంగీకరించను, మీ అమ్మ నాకు తల్లి, మా వదిన పాండురాజు గారి పత్ని, ఆవిడ నాంతఃపురంలో ఉంటుంది, మేము నెత్తి మీద పెట్టుకు చూస్తాం, ఆమెను సేవించే భాగ్యం నాకు అనగానే ధర్మరాజు అమ్మని పిలిచి, అమ్మ నువ్వు మాత్రం మాతో రావద్దు, ఆ అరణ్యంలో సుకుమారివైన నువ్వు బాధలు పడలేవు, విదురుడి యొక్క అంతఃపురంలో ఉండు అన్నాడు. అప్పుడు ఆవిడ ఏడుస్తూ ద్రౌపదిని పిలిచి, అమ్మా అరణ్యవాసానికి మిగతా కొడుకులు వెడితే నేను పెద్ద బాధపడను, కానీ సహదేవుడు ఉన్నాడే వాణ్ణి అడవికి పంపడం నాకు బెంగ, వాడు సుకుమారి, ఆకలి వేస్తే అన్నం పెట్టమని ఎప్పుడు అడిగేవాడు కాదు, వాడికి ఎప్పుడు ఆకలి అవుతుందో తెలుసుకుని నేనే అన్నం పెట్టేదాన్ని, నోట్లో వేలు పెడితే కొరకలేడు, అటువంటి ఈ కుర్రాణ్ణి నువ్వే జాగ్రత్తగా చూసుకోందిట, ధర్మరాజు గారిని అప్పగించలేదు, భీముడిని అప్పగించలేదు, ఆవిడ సహదేవుడిని మాత్రమే అప్పగించింది, అంటే చూడండి కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ అందులో చిన్నాడు కదా, అదేమిటో తెలియదు కానీ తల్లికి సహజంగా చిన్నపిల్లవాడి మీద ఎక్కువ ప్రేమ ఉంటుందిట, 100 మంది కొడుకులు ఉండనివ్వండి, వాడు చిన్నాడు కదరా, వాడంటే నాకు ఇష్టం రా అంటుందిట, పెద్దవాడు ఎప్పుడన్నా చిన్నవాడిని ఏదన్నట్టు రే చిన్నవాడు రా క్షమించురా అంటుంది, అంటే ఆ చిన్నవాడు అనే ఒక చిన్న మమకారం క్రమక్రమంగా తల్లిని అంతలా పట్టేస్తుంది అన్నమాట. దానికి తగినట్టే సహదేవుడు కొంచెం మొగమాటం కలిగినవాడు. అయితే ఇక్కడ కన్నతల్లి కాబట్టి ఆవిడ ఒక విషయం మర్చిపోయింది, ద్రౌపదికి సహదేవుడు భర్త, ఆయన నోట్లో వేలు పెడితే కొరకలేని వాడేం కాదు, తన భర్త ఎటువంటి వాడు, ఇన్నాళ్ళు కాపురం చేసిన వాడికి తెలియదా, అయినా తల్లి కాబట్టి మా అబ్బాయి నోట్లో వేలు పెడితే కొరకలేడందిట, ఇలా అప్పగించుతూ ఉంటే ఒక్కోసారి మనకు అనిపిస్తుంది అనమాట, ఆహా అటువంటి తల్లిని పొందినటువంటి పిల్లలు ఎంత అదృష్టవంతులు అని, వీళ్ళని జాగ్రత్తగా చూసుకో, ధర్మం కాచుకో అని దుఃఖిస్తూ, ఏనాడు ఏ యువతికి ఏ యుగంలోనూ కూడా ఇటువంటి అన్యాయం జరగలేదు, భగవంతుడు నిన్ను దీవిస్తాడు, తిరిగి నీకు వైభవం వస్తుంది అని కుంతి దీవించింది. ఈలోపు ధృతరాష్ట్రుడు విదురుణ్ణి సంజయుణ్ణి పిలిపించి, విదురా పాండవులు అరణ్యవాసానికి వెళుతున్నప్పుడు ఏవో రకరకాల చేష్టలు చేశారని కొందరు గూఢచారులు చెబుతున్నారు, ఎలా వెళ్లారు వాళ్ళు అడవికి అన్నట్ట, అన్నయ్యా వాళ్ళు ఎలా వెళ్లారో కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం అనమాట, అయితే చెబుతున్నా విను, ధర్మరాజు గారు అరణ్యవాసానికి వెళుతున్నప్పుడు తెల్లని గుడ్డతో ముఖాన్ని కప్పుకున్నాడు, భీముడు చేతులు ఇలా చాచి ఉబ్బిన కండలతో ఊపుకుంటూ వెళ్ళిపోయాడు, చేతులు ఊపుకుంటూ ఆ కండలు కూడా మధ్య మధ్యలో చూసుకుంటూ వెళ్ళాడు, అర్జునుడు చేతి నిండా ఇసుక తీసుకుని అటు ఇటు ఇసుక జల్లుకుంటూ పోతున్నాడు, నకులుడు ఒళ్ళంతా బూడిద పూసేసుకుని మట్టి పూసుకున్నాడు, సహదేవుడు నుదుటికి మాత్రం మట్టి రాసుకున్నాడు, ద్రౌపది రజస్వలగా ఉన్నది గనక ఆ ఎర్రని వస్త్రంతో రక్తంతో కూడిన వస్త్రంతో అటు ఇటు క్రోధంగా అంతఃపురాలకేసి చూస్తూ వెళ్ళింది, అనగానే ఏమై ఉంటుంది దీని అంతరార్థం అన్నాడు మళ్ళీ ఈ గుడ్డి ఆయన. అయితే చెబుతున్నాను విను, ధర్మరాజు ధర్మాత్ముడు, ఆయన ప్రస్తుతం చాలా దుఃఖంతో ఉన్నాడు, ఆ దుఃఖం క్రోధమయ్యింది, ఆయన కోపంతో ఉన్నప్పుడు మన నగరంకేసి చూస్తే నగరంలో అగ్గిని పుట్టి నగరం కాలి బూడిదైపోతుంది, ప్రజలంతా చచ్చిపోతారు, అందుకని వస్త్రం అడ్డంగా పెట్టుకున్నట్ట. నిజంగా ధర్మరాజు కోపం వస్తే అంత ప్రమాదం. అందుకే అలుగుటయే ఎరుంగని నేపథ్యం అక్కడ చెప్పారు. ఆయనకి రాదు కోపం అంతా. అంత కోపం వస్తే మాత్రం ఇంకా ఆ కళ్ళల్లో నుంచి అగ్నిజ్వాలలు పుడతాయట. అంత తీవ్రక్రోధం రావాలి. ఆ తీవ్రక్రోధం ఎందుకు వచ్చిందంటే ద్రౌపదీ వస్త్రాపహరణం, ఇప్పుడు అన్యాయంగా రాజ్యం లాక్కోవడం, ఈ రెండు కారణాల చేత ఆయనకి తీవ్రక్రోధం వచ్చింది. ఆ క్రోధం వల్ల ప్రజలు నాశనం కాకూడదని, ఆయన కంటిలో నుంచి అగ్ని వచ్చి ఈ నగరం మొత్తం కాలి బూడిదైపోకూడదని కంటికి అడ్డంగా ముఖానికి అడ్డంగా వస్త్రం కప్పుకుని తెల్లని వస్త్రం వెళ్ళిపోతున్నాడు. ఇంక భీముడు ఈ బాహుబలంతో ఈ కౌరవులు నూరుగుల యొక్క పీచిమడి చేస్తాను, దుశ్శాసనుడి రొమ్ము చీలుస్తాను, నా బాహుబలమే నాకు దిక్కు, దుర్యోధనుడి చంపుతాను అని హెచ్చరిస్తూ బాహువులు చూసుకుంటూ తన కండలు ప్రదర్శిస్తూ క్రోధి అయి వెళ్ళాడు. అర్జునుడు ఇసుక అటు ఇటు ఎందుకు తెల్లాడో తెలుసా? ఈ ఇసుక రేణువులు ఎంత దారుణంగా జల్లుతున్నానో, ఇసుక ఎప్పుడు దట్టంగా ఉంటుంది కదా, ఈ ఇసుక జల్లినంత తేలిగ్గా బాణవర్షం కురిపించి ఆ బాణవర్షంలో కౌరవ సైన్యాన్ని ముంచెత్తి నాశనం చేస్తాను అని శపథం చేస్తూ ఆయన వెళ్ళిపోతున్నట్ట. ఆలములో నా కౌరవ సేన అమ్ములవాన ముంచదనేనని ఇసుమును జల్లే వసవ్యసాచి. అందుకని ఇసుక జల్లుతున్నాడు. ఈ ఇసుక జల్లినట్టే కౌరవుల మీద బాణవర్షం జల్లుతాను, మొత్తం కౌరవ సైన్యాన్ని బాణాలతో నాశనం చేస్తానని శపథం చేస్తూ అర్జునుడు వెళ్ళాడు. చెప్పకుండా చెప్పాడు. ఇక నకులుడు చాలా అందగాడు. ఇంత అందగాడికి వనవాసం ఏమిటి అని ఎవరైనా ఆయన్ను చూసి జాలిపడతారని, పైగా ఆయన అందం బాహ్యంగా ప్రదర్శిస్తే చాలామంది ఆయన వెంటబడి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది, కొందరు స్త్రీలు. అందుకని ఏ స్త్రీ తనను ఆకర్షించకుండా, స్త్రీలకి తన రూపం అందంగా కనపడకుండా, పైగా తనలాంటి వాడు అడవి గడుతున్నాడని వాడు బాధపడకుండా ఉండడానికి ఒళ్ళంతా బూడిద పూసుకుని వికృతాకారంతో వెళ్ళాడు నకులుడు. ధర్మం కోసమట. నకులుడికి ఒక పెద్ద లక్షణం ఉందండో, ఆయన సాధారణంగా బయట తిరగడం. ఎందుకు తిరగడో తెలుసా? నకులుడు రాజవీధుల్లోనూ అక్కడా తిరిగితే కొంతమంది వికారం కలిగిన స్త్రీలు ఆయన చూసి వరించేవారట. ఆయన సౌందర్యం చూస్తే ఒక మాదిరి స్త్రీ, ఎంత గొప్ప అందగత్తేనా, మరీ పతివ్రతలు అయితే చెప్పలేం కానీ ఒక మాదిరి స్త్రీ అయితే అంత పాతివ్రత్య బలం లేనటువంటి స్త్రీలు ఆ సౌందర్యానికి లొంగిపోయి వెంటబడేవారట. అందుకని పరస్త్రీలను ఆకర్షించకూడదు, నా రూపం ఆకర్షిస్తోంది, అందుకని బయటకు వచ్చినప్పుడు నా రూపం ఆకర్షించకుండా ఉండాలనే ఉద్దేశంతో శిరస్త్రాణం కప్పుకుంటాడు ఆయన. ఈ శిరస్త్రాణం వల్ల ఆయన ముఖం ఎవరికీ కనబడదు. ముఖం కనబడకపోతే ఆడవాళ్ళు వెంటపడరు. ఇప్పుడేమో కిరీటాలు లేకుండా వెళ్ళాలి కదా, వస్త్రాలు లేకుండా వెడుతున్నారు కదా, ఏదో పైన కట్టుకున్న నార వస్త్రాలు తప్ప, జంక చర్మాలు తప్ప. అందుకని ఏం చేశాడు, ఒళ్ళంతా బూడిద పూసుకున్నాడు. ఇప్పుడు ఆ బూడిద వల్ల ఆయన అందం ఎవరికీ కనబడ్డల్లా. అందం కనబడకపోవటం వల్ల పరస్త్రీలు వెంటపడరు. అందుకని ధర్మమూర్తి అలా వెళ్ళాడు. ఇంకా సహదేవుడు, నా నుదుటి బూడిద రాసుకున్నాను, ఓరి అడ్డగాడిద శకుని, నేనెప్పుడో నీ తల నరికి నీ తలని భస్మం చేసి ఆ బూడిదని ఇలాగే ధరిస్తానరా అని శకుని మీద ప్రతిజ్ఞ చేస్తూ ఆయన వెళ్ళాడు సహదేవుడు. ఇంకా ద్రౌపది తన ఎర్రని వస్త్రాన్ని మధ్య మధ్యలో చూసుకుంటూ, బయట ఉన్న స్త్రీని ఎవరన్నా ఇలా ఈడుస్తారా, ఓ పాపిష్టి స్త్రీలారా, మీ అంతఃపురాలు రక్తశక్తాలు అవుతాయి, మీరందరూ విధవులు అవుతారు అని జుట్టు విరబోసుకుని ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఈ విధంగా వాళ్ళు ప్రదర్శించారనగానే ధృతరాష్ట్రుడు భయపడిపోయి, విదురా సంజయ, నా గుండె గావరా ఎత్తిపోతోంది, గుండెపోటు వస్తోంది, నేనేం చెయ్యను, నా కుమారులు మూర్ఖులు ఏం చెప్పినా వినడం లేదనగానే సంజయుడు లేచి, మహారాజా ఇప్పటికీ మించిపోయింది లేదు, వాళ్ళు ఇంకా పొలిమేర దగ్గరే ఉన్నారు, అడవిలోకి వెళ్ళలేదు. నువ్వు తలుచుకుంటే పూర్వం ద్రౌపదికి వరాలు ఇచ్చావే, అలాగే వాళ్ళని వెనక్కి పిలిచి మీ రాజ్యం మీకు ఇచ్చేస్తున్నానను, అప్పుడు వనవాసం ఉండదు, అజ్ఞాతవాసం ఉండదు, నీకు మనోభయం ఉండదు అనగానే, ఇదివరకైతే గాంధారి చెప్పింది గనక ద్రౌపదికి వరాలు ఇచ్చాడు, ఇప్పుడు సంజయుడు చెబితే ఏం బాగుంటుంది, నా కొడుకులు కష్టపడి జోదమాడారు, రాజ్యం లాక్కున్నారు, మళ్ళీ వాళ్ళని వెనక్కి పిలిచాననుకో నా కుమారులకి బాధ కలిగించినట్టే కదా. సర్లే, భావిగతి భావించలేం, ఎప్పుడేం జరుగుతుందో, ఎప్పటి నుంచి భయపడ్డం ఎందుకు అని సంజయుడిని తిరస్కరించాడు. అప్పుడు మళ్ళీ విదురుడు అన్నాడు, మహారాజా సంజయుడు ధర్మవేత్త, మహాత్ముడు, భగవంతుడైన కృష్ణుడి శక్తి ఎరిగినవాడు, వ్యాసశక్తి ఎరిగినవాడు, ఆయన వెనక్కి పిలిపించమంటున్నాడు, ఇప్పుడు కూడా నీకు ఇంకా అవకాశం ఉంది, కొంచెం ధర్మాన్ని మనస్సులో తలుచుకుని కొడుకుల మీద పక్షపాతం విడిచిపెట్టి పాండుపుత్రుల మీద ప్రేమ చూపించే వాళ్ళని వెనక్కి పిలువ అంటే కిక్కులు మనకుండా ఊరుకున్నట్ట. విదురా దీన్ని పక్కకు పెట్టు, తర్వాత చూద్దాంలే, అంతగా ముంచుకుని వస్తే అప్పుడు చూద్దాం అన్నట్ట. ఇతడు బాగుపడ్డాం అని విదురుడు తన దారి దారి వెళ్ళిపోయాడు. ఈ విధంగా ఎవరి వాళ్ళు అలా ఉండగా సింహాసనం మీద ఎవరు ఉంటే వారిని మాత్రం రక్షిస్తానని భీష్ముడికి ప్రతిజ్ఞ గనక భీష్ముడు పాండవులతో అడవి కడకుండా అక్కడే ఉండిపోయాడు. సింహాసనానికి నేను బానిసను అన్నాడు గనక. ద్రోణుడు పాండవులతో వెళ్ళిపోదాం అనుకుని కూడా ద్రుపదుడు గుర్తుకొచ్చాట. ఇక్కడ సభాపర్వంలో చిట్ట చివరిగా చెప్పిన మాట ఏమిటో తెలుసా, ద్రోణాచార్యుడికి అర్జునుడంటే ఎంతో ఇష్టం. అర్జునుడి కోసం వాళ్లతో అడవికి వెళ్ళిపోయి ఉంటే అసలు యుద్ధమే మారిపోయేది, కానీ ద్రుపదుడు గుర్తుకొచ్చాడు. ద్రుపదుడు నీ మామ, పైగా ఆ ద్రుపదుడు యజ్ఞగుండం నుంచి నా చావు కోసం దృష్టజ్యుమ్నుడి కన్నాడు, ఆ దృష్టజ్యుమ్నుడు నేనో తేలాలి, నీ దగ్గరికి ఎందుకు వస్తాను అని దుర్యోధనుడి దగ్గర ఉండిపోయాడు. అలా లొంగిపోయాడు ఆయన. అంటే ఎవరి విరోధాలు, ఎవరి పగలు, ఎవరి పంతాలు, ఎవరి పట్టింపులు, ఎవరి సౌఖ్యాలు వాడు చూసుకున్నారు. అందుకని బలాత్కారంగా అర్జునుడి మీద ప్రేమ చంపుకుని దుర్యోధనుడి దగ్గర ఉండిపోయాడు. అన్నిటికీ మించి అశ్వత్థామకి దుర్యోధనుడు అంటే ఇష్టం. అందుకని నాన్నగారు నాకు అర్జునుడు అంటే ద్వేషం, దుర్యోధనుడు అంటే ఇష్టం. నా కోసమైనా మీరు పాండవుల వైపు వెళ్ళద్దు, ఇక్కడే ఉండిపోండి అని కూడా అండం వల్ల కూడా అక్కడ ఉండిపోయాడు. ఈ విధంగా ద్రోణుడు భీష్ముడు అక్కడే ఉండిపోయారు. ధృతరాష్ట్రుడికి ఎప్పుడు చేదోడు వదోడు గనక విదురుడు అక్కడే ఉండిపోయాడు. సంజయుడు ఎప్పుడు ఓ పక్కన అంతఃపురంలోనూ ప్రవేశం ఉన్నటువంటి ఆంతరంగికుడు ధర్మాత్ముడు, దాంతోపాటు ధృతరాష్ట్రుడికి రథం నడిపేటటువంటి సూతుడు కూడా ఆయనే అవ్వడం వల్ల ఆయన కూడా అక్కడే ఉండిపోయాడు. ఈ విధంగా ఎవరికి వాళ్ళు అక్కడే ఉండిపోవడం వల్ల కేవలం పాండవులు ఐదుగురు కొంతమంది విప్రుల్ని ధర్మాత్ముల్ని వెంట పెట్టుకుని పౌరుల్ని వెనక్కి తిప్పి అరణ్యంలోకి వెళ్ళారు. కామ్యక వనము అనే ఒక వనం కేసి బయలుదేరారు. ఆ వనానికి వెళ్లే దారిలో కొంత దూరం వెళ్ళాక విప్రుల్ని, ఓ బ్రాహ్మణోత్తములారా, పౌరుల్ని వెనక్కి పంపాను, మీరు కూడా నాతో వస్తే ఎలాగా, మీకు అన్నం పెట్టలేనంటే మేము ఉపవాసమైనా ఉంటాం, నీతో వస్తాం, మమ్మల్ని వెనక్కి పంపొద్దన్నారట వాళ్ళు. సరే రెండని వాళ్లతో కలిసి కొన్ని రథాలు కొన్ని ఏనుగుల్ని మాత్రం వెంట పెట్టుకుని, అరణ్యవాసానికి రథాలు రాకూడదనే నియమం లేదు గనక అవసరమైన కొన్నింటిని వెంట పెట్టుకుని గంగానదీ తీరానికి వెళ్లారు. అక్కడ ప్రమాణం అని పేరు కలిగిన ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు కింద పూర్వం అగస్త్య మహర్షి 1000 ఏళ్లు తపస్సు చేశాడు. అగస్త్యుని తపశ్శక్తి వల్ల ఆ మర్రి చెట్టు ప్రతి వ్యక్తికి సొంత ఇల్లులాగా ఉండేదట. అంటే ఏమిటి, మర్రి చెట్టు కింద ఉన్నటువంటి వాళ్ళకి పైనుంచి సూర్యుడి యొక్క ఎండ పడాలి కదా, అలా పడదు. వర్షం పడితే చెట్టు కింద ఉన్నవాడికి ఆకుల్లోంచి నీళ్లు పడతాయి, కానీ అలా కాకుండా ఇప్పుడు మనం పెద్ద ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో ఆ మర్రి చెట్టు కింద ఉన్నటువంటి వాడికి కూడా అటువంటి సౌఖ్యం అగస్త్యుని తపశ్శక్తి వల్ల ఆ చెట్టు ఇచ్చేది. ఆ చెట్టు కింద ఉన్నవాడు ఇంట్లో ఉన్నట్టే ఉండేవాడు, ఎండ పడదు, వర్షం పడదు, చలి రాదు, హాయిగా గృహంలో ఉన్నట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు కింద పడుకున్న వాడిని పాములు తేళ్లు మొదలైన విషసర్పాలు విషజంతువులు ఏమీ చెయ్యవు, క్రూర మృగాలు మీదకి రావు. అందుకే ఆ రాత్రి ఆ బ్రాహ్మణోత్తములతో కలిసి ఆ ప్రమాణమనే మర్రి కింద హాయిగా గడిపారు. పగలు రాత్రి కూడా అక్కడే గడిపారు. అక్కడే మర్నాడు ఉదయమే లేచి బ్రాహ్మణోత్తములు వేదమంత్రములు చదువుతూ ఉండగా గంగానదిలో స్నానం చేశాక ధర్మరాజు గారు, నిన్నంతా నడిచి నడిచి చెట్టు దగ్గరికి వచ్చాం, కట్టిక ఉపవాసం ఉన్నాం, రాత్రి ఏమీ లేదు, ఇప్పుడు ఆహారం లేదు, నాకే తిండి లేక నా సోదరులతో అలవటించిపోతున్నాను, భీముడు వాడిపోయాడు, అయినా ద్రౌపదీదేవికి జరిగిన అవమానం తలుచుకుని 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 వీళ్ళంతా కుళ్ళిపోతున్నారు, కాబట్టి వీళ్ళు అన్నం తినలేకపోతున్నారు, భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు, నేను చిక్కిపోతున్నాను, ఈ పరిస్థితుల్లో దాదాపు 1000 మందికి పైగా మీరు బ్రాహ్మణోత్తములైతేనే, కొంతమంది సూతులు అంటే రథాన్ని నడిపే ఇంద్రసేనుడు లాంటి వాళ్ళైతేనే, భీముడి రథసారథి విశోకుడైతేనే వీళ్ళందరూ ఉన్నారు, కుల పురోహితుడు ఉన్నాడు, వీళ్ళందరినీ నేను ఎలా పోషించను, ఏదో ధౌమ్యుల వారంటే నాకు తప్పదు, మిగతా బ్రాహ్మణులంతా తిరిగి హస్తినాపురానికో ఇంద్రప్రస్థానికో వెళ్ళిపోకూడదా అంటే, అప్పుడు సౌనకుడిని ఆయన లేచి, మహారాజా మేమంతా నీకంటే బాగా ఆలోచించే వచ్చాం ఇక్కడికి, నువ్వెంత ఆలోచిస్తున్నావో మా పోషణ కోసం, మేము కూడా అంత ఆలోచన లేకుండా రాలేదు, మాకు మా శరీరము కంటే మా కుటుంబముల కంటే నీ మీదే ఎక్కువ అభిమానం, అందుకే నిన్ను అనుసరించి వచ్చాం, మనల్ని నమ్మి మనల్ని అనుసరించిన వాళ్ల యొక్క తిండి తెప్ప చూడాలని శాస్త్రం చెబుతున్నది, తిండి పెట్టలేనప్పుడు కనీసం వాళ్ళు వస్తూ ఉంటే రావద్దని మాత్రం అనకూడదు, మా పోషణ మేమే చూసుకుంటాం, కావాలంటే మీకు కూడా అన్నం పెడతాం. ఎంత గొప్ప మాట అన్నారండి వాళ్ళు, వాళ్ళు మహాత్ములంటే నీ పోషణ కూడా చూస్తాం కానీ మేము మీతో వస్తాం, నువ్వు మాత్రం శరీర బాధ మానస బాధ పొందకు, శారీర మానస మహాదారుణ దుఃఖముల చేసి తరిగి శరీరుల్ క్రూరతర బాధ పొందుదురు ఆ రెంటిని చెరుతురార్యుల మలిన బుద్ధుల్. ప్రతి వ్యక్తికి రెండు బాధలుంటాయి. ఒకటి శరీర బాధ, ఒకటి మానస బాధ. శరీరానికి ఎందుకు బాధ వస్తుంది? రోగం వల్ల, బాగా అలిసిపోవటం వల్ల, ఇష్టం లేనటువంటి నీచులని స్పృశించటం వల్ల, ఇష్టులకి దూరం అవ్వడం వల్ల, ఈ నాలుగు శరీర దుఃఖానికి మూలం. మన శరీరం వరకు దుఃఖం ఎందుకు వస్తుంది? ముందు రోగం. రోగం వస్తే మనిషి అలాగో కృంగిపోతాడు, కుసించిపోతాడు, వాడికి నీరసం వస్తుంది. తెగ తిరిగేశాడు, పనులు ఎక్కువ చేశాడు, నిద్ర లేదనుకోండి, అప్పుడు శరీరం అలసిపోతుంది. ఈ అలసట వల్ల శరీర దుఃఖం కలుగుతుంది. అనిష్ట సంస్పర్శనం, ఇష్టం లేని దౌర్భాగ్యుడితో స్నేహమో, వాడిని ముట్టుకోవడమో, వాడి పక్కన కూర్చుంటే కూడా మనకు రోగం వస్తుందిట. అవతల వాడితో మనకి విరోధం, ఆ విరోధిని చూసినప్పుడల్లా లోపల పళ్ళు పటపట కొరుకుతాం అనమాట. ఇంతెందుకు? నేను చూశాను ఒకసారి, ఇద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు, ఆ ఇద్దరు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఆ ప్రదక్షిణ చేసిన ఈ దరిద్రుడు నా ముందు ప్రదక్షిణ చేస్తున్నాడు, ఈ రెండోవాడు తప్పుకున్నాడు. అంటే గుళ్ళో కూడా ఆ దౌర్భాగ్యుడిని చూడటం ఇష్టం లేక, వాడి మీద ఇష్టం లేకపోవటం వల్ల ఈయనకి మానసికమైన బాధ కలిగిందనమాట. అంటే అనిష్ట సంస్పర్శనం అంత బాధ కలిగిస్తుందట, మన శరీరానికి రోగం ఇస్తుంది. అందుకే ఎవరికైనా మనతో విరోధం వస్తే ఆ వ్యక్తి ఉన్న చోటికి మనం వెళ్ళలేము. ఈ అనిష్ట సంస్పర్శనం ఒక ఎత్తు అయితే, అంటే ఇష్టం లేని వాడితో తిరగడం ఒక బాధ అయితే, ఇష్టులకి దూరంగా ఉంటే కూడా రోగం వస్తుంది. ఒక ఆయన ఉద్యోగరీత్యా ఎక్కడికో వెళ్ళాడు, వాళ్ళ ఆవిడేమో ఏలూరులో ఉంది, ఈయన గుంటూరులో ఉన్నాడు అనుకోండి, మా ఆవిడోయ్ మా ఆవిడని తీసుకొచ్చేదాకా గురువు గారు, నేను అన్నం తినలేను, నేను చపాతీ తినలేను అంటాడు. ఇష్టమైన భార్యకి దూరంగా ఉంటే ఈయనకి ఆకలి వెయ్యదు, దాహం వెయ్యదు, రోగం వస్తుందిట. అది ఇష్ట వివర్జనం. అలాగే భర్తకి భార్య, భార్యకి భర్త దూరం అయితే, ఇష్టులైతే, నేను చెప్పేది ఇష్టుల గురించిలేండి, భార్య మీద ప్రేమ ఉన్నవాడు భార్య లేకపోతే అన్నం సహించలేక ఏడుస్తాడు, భర్త మీద ప్రేమ ఉంటే హాయి బాబు మా ఆయన లేడు అనుకుంటుంది. అదే వీడు దౌర్భాగ్య భర్త అయితే, పోయాడండి బాబు వాడు దాని వాడు, వాడు పోయాడు ఎంత హాయిగా ఉందో అని గారెలు వేసుకుతున్నావాడిని చూశాను. ఒక ఊళ్ళో చూశాను, గారెలు వేసుకుంటుంది ఆవిడ. ఏమండి బాబాయ్ గారు లేరు కదా అంటే, ఆ బాబాయ్ లేడు కాబట్టి గారెలు వేసుకున్నాను, వాడు ఉంటే నన్ను తిన్నిస్తాట్రా, వాడు ఎప్పుడు పోతాడా, క్యాంపుకు పోతాడా అని చూస్తున్నానండి ఆవిడ. ఆయన అదృష్టం, ఆవిడ అదృష్టం ఆయన క్యాంపులు ఉద్యోగం. కాబట్టి ఎందుకు చెప్తానంటే, ఇష్టులైన వాళ్ళకి దూరం అయితే రోగం అలా పట్టుకుంటుంది. ఈ నాలుగు శరీర దుఃఖానికి మూలం. ఇంకా మానసిక దుఃఖం సాంగత్యం వల్ల పుడుతుంది. అంటే ఇతరులతో స్నేహం, ఆ స్నేహం దూరం అయితే మానసిక రోగం పుడుతుంది. ఆ స్నేహం ఎటువంటిదట? ఒక బాగా ఇష్టుడైన వ్యక్తిని దూరంగా ఎవరైనా తీసుకుపోతే, ఒక మిత్రుడు ఉన్నాడు వాడంటే మనకి ఇష్టం, వాడు లేకపోతే మానసిక తాపం కలుగుతుంది. కొడుకు ఉన్నాడు, ఆ కొడుకు దూరం అయితే తండ్రికి తల్లికి బాధ కలుగుతుంది. ఇల్లు అంటే చాలా ఇష్టం, ఒక ఆయన కష్టపడి అరండల్పేటలోనో బ్రాడీపేటలోనో లేకపోతే రైల్పేటలోనో ఇల్లు కట్టుకున్నాడు, సంపత్ నగర్లోనో, అదృష్టం బాగుండి. ఇప్పుడు అదృష్టం బాగుంటే కానీ కట్టుకోలేరు అలాంటి చోట. కష్టపడి ఇల్లు కట్టుకున్నాక ఇక వీడికి రోజు ఇల్లు అంటే పెచ్చనమాట. పద్మాకర్ గారు ఇల్లు చూశారు ఎలా కట్టానో, ఈశాన్యం బాగుందంటారా, ఎన్ని మొక్కలు వేసాను. ఇక రాగానే కొంతమంది అనమాట, ఎన్ని మొక్కలు వేసామో, ఇవేమో జామకాయలు, ఇవేమో మామిడి చెట్లు అని ఆ ఇళ్ళు ఆ చెట్లు ఆ తోట నుయ్యి చూసుకుంటూ మురిసిపోయి వచ్చిన వాడికి చూపించి చచ్చిన పురాణానికి కూడా కదలరు. ఇది కొంప పిచ్చ అంటారనమాట, గృహం మీద వ్యామోహం. ఈ గృహ వ్యామోహం కలిగిన వాడికి గృహానికి పొరపాటు దూరంగా వెళ్ళాడా అంటే, ఏ కోడలో లేకపోతే కొడుకో గురువుగారు ఉపన్యాసానికి తీసుకొచ్చారు, 2 గంటలు వాడి ఇంటికి దూరం అయ్యాడు, ఈ లోపల నా ఇల్లేమైపోయిందో, నా మామిడి చెట్టు ఏమైపోయిందో, నా పనస చెట్టు ఏమైందో అని పనస కోసం నస పెడతాడు ఈ తీసుకొచ్చిన వాడిని. ఆ గృహము మీద ఉన్న సాంగత్యం వల్ల, వ్యామోహం వల్ల గృహమునకు దూరం అయితే మానసిక వ్యాధి పట్టుకుంటుంది. ఈ విధంగా ఇళ్ళు, ధనం, పదవి ఇవన్నీ కూడా మనిషికి సాంగత్యం ద్వారా ఇటు సుఖము దుఃఖము ఇస్తాయి. బంధు మిత్ర ధన సంచయ స్నేహం విడిచిపెట్టాలి, అప్పుడేమవుతుంది, మానసికమైన దుఃఖం తొలగుతుంది. ధనం పోయిందనే బెంగ వల్ల నీకు మానసిక రోగం పట్టుకుంది. బంధువులకి పౌరులకి దూరం అవడం వల్ల శారీరక దుఃఖం పట్టుకుంది. నడిచిన అలసట వల్ల, నీకు తిండి లేకపోవటం వల్ల, ఇష్టులకి దూరం అవడం వల్ల, అనిష్టులతో తిరగడం వల్ల నీ శరీరాన్ని నువ్వు కృశింపజేసుకుంటున్నావు. ఈ శారీరక మానసిక రోగాలకు దూరంగా వెళ్ళు. అందుకే జ్ఞానులు సజ్జనులతో సాంగత్యం చెయ్యి, వస్తువుల మీద వ్యామోహం పెంచుకోవద్దన్నారు. ఇంద్రప్రస్థం మీద నీకున్న వ్యామోహం, హస్తిన మీద ఉన్న వ్యామోహం విడిచిపెట్టు. ధర్మాత్ముడవైన నీకు మేమందరం కూడా ఉంటాం. ఈ అరణ్యమే నీకు సామ్రాజ్యం. ధర్మమూర్తి అయిన కృష్ణుణ్ణి పూజించు, ప్రార్థించు. తద్వారా
మానసిక దుఃఖాన్ని తొలగించుకో. శరీరం మనస్సు మళ్ళీ స్వస్థతలోకి వస్తే నువ్వు గొప్పవాడు అవుతావు. డబ్బు లేదని ఎందుకయ్యా బాధపడతావు, రాజ్యం పోయిందని అన్నట్ట. అప్పుడు ధర్మరాజు, నేను నిజంగా డబ్బు కోసం రాజ్యం కోసం కాదు మహాత్మా, నార్థోపభోగ లిప్సార్థం ఇయం అర్థేప్సుతా మమ భరణార్థం తు విప్రాణం బ్రహ్మన్ కాంక్షే నలోభతః. నాకు లోభం వల్ల ఏడుపు రావడం లేదు, నాకెప్పుడు సంపదల మీద వ్యామోహం లేదు, ఏనాడు పదవీ వ్యామోహం లేదు, రాజ్యాకాంక్ష లేదు. కానీ ఉన్నదల్లా ఒకటే, ఇంతమంది బ్రాహ్మణులు ఇంతమంది పౌరులు నా మీద అభిమానంతో నన్ను నమ్ముకున్న కూడా వస్తున్నారు, వీళ్ళకి ఇంత అన్నం పెట్టలేకపోతున్నాను, కూడు గూడు నీడ ఈ మూడు ఇవ్వలేకపోతున్నాను, ఇన్ని మంచినీళ్ళు పోయలేకపోతున్నాను, అందుకని బాధ. ధనం ఎందుకంటావా, మీ అందరికీ వస్త్రాలుండవు, గృహం ఉండదు, తిండి ఉండదు, నా దగ్గరే ఉంటే అవి మీ అందరికీ ఇవ్వగలుగుతున్నాను, మీకు పెట్టగలుగుతున్నాను, ఎంతమందిని పోషించలేక ఏడుస్తున్నానగానే సందేహం లేదు. నీ మనస్సు మాకు తెలుసు, అయినా ధనంతో మమ్మల్ని పోషించాలనే బెంగక్కర్లేదనే విషయం చెప్పడానికి నేను ఇలా ధైర్యం చెప్పానగానే అప్పుడు ధౌమ్యుడు కేసు తిరిగాడు ధర్మరాజు. ఈ మహాత్ములేమో నన్ను వదలరు, నాకేమో వీళ్ళని పోషించడం ఎలా అనే బాధ వదలడంలా నన్ను, నాకేమో బాధ వీళ్ళకేమో నా మీద వ్యామోహం. ఓ కుల పురోహితుడా ధౌమ్యుడా నన్ను అనుగ్రహించు, వీళ్ళకి ఎలా అన్నం పెట్టను, వీళ్ళని ఎలా పోషించనన్నాడు ఆయన పాపం. అప్పుడు ఆయన, అదేం పెద్ద కష్టం కాదు, మీ వంశం వాళ్ళందరూ నీకు ఒక గొప్ప దారి చూపించారు, ఒకప్పుడు మీ వంశంలో యయాతి మహారాజు గారు సూర్యుడిని ఉపాసించి అందరికీ అన్నం పెట్టాడు, ఈ చరాచర జగత్తంతా సృష్టి ఆరంభకాలంలో తిండి లేక భూమి మీద గిజగిజలాడిపోతున్న కాలంలో సూర్యభగవాను అంతా ప్రార్థిస్తే సూర్యుడు ఉత్తరాయణంలో భూమి మీద ఉన్నటువంటి నీరంతా పైకి లాక్కున్నాడు కిరణములతో పీల్చి, దక్షిణాయనంలో వర్షం కురిపించాడు, అలా వర్షం నేల మీద పడగానే ఆ నేలని దున్నే ఒకనొక విధానాన్ని కర్షకుల ద్వారా చేయించాడు, అప్పుడు చంద్రుడు తన కిరణములతోటి తన వెన్నెలతోటి చెట్లని ఔషధులను ధాన్యాలని సృష్టించాడు. ఈ విధంగా చంద్రుడు ధాన్యములివ్వగా సూర్యుడు వర్షం కురిపించగా భూమిని రైతులు దున్నగా అప్పుడు భూమి మీద పంటలు రావడం మొదలయ్యింది, ఆ పంటలతో ప్రజలంతా భోజనాలు చేయడం మొదలుపెట్టారు. ఈ విధంగా సూర్యభగవానుడు ఆహారాన్నిచ్చి లోకాన్ని పోషించాడు. ఆ సూర్యుడి యొక్క 108 నామాలు నీకు ఇస్తాను. సూర్య అష్టోత్తర శతనామం, ఈ నామములు నీవు భక్తితోటి సూర్యుడి దగ్గరికి వెళ్ళి, ఉదయిస్తున్న సూర్యుడి దగ్గరికి వెళ్ళి ఈ గంగానదిలో ఉపాసన చేస్తే సూర్యుడు నిన్ను మెచ్చుకుంటాడు, అనుగ్రహిస్తాడు, ఆయన అనుగ్రహంతో అందరికీ ఇంత భోజనం పెట్టచ్చనగానే ఆ నామాలు ఇమ్మన్నట్ట. సూర్య అర్యమ భగహ త్వష్ట పోషార్క సవితారవి గభస్తిమానజ కాలో మృత్యు ధాత ప్రభాకరః. సూర్యుడు అర్యముడు భగుడు త్వష్ట పోష అర్కుడు సవిత రవి గభస్తిమాన్ అజుడు కాలుడు మృత్యువు ధాత ప్రభాకరుడు, ఈ విధంగా 108 నామాలు సూర్యుడి యొక్క 8 శతనామాలు ఈ అరణ్యపర్వంలో ఉన్నాయి. ఈ 108 నామాలు ఇచ్చి వీటితో సూర్యుడిని అర్చించు. ఎలా అర్చిస్తావు, సూర్యోదయానికి ముందు గంగలో స్నానం చెయ్యి, ఆ తడి బట్టలు తడి జుట్టుతోటే ఉదయిస్తున్న సూర్యుడికి ఎదురుగుండా నిలబడు, చేతిలోకి ఎర్రని పువ్వులో తెల్లని పువ్వులో తీసుకో, నీళ్లతో పాటు ఆ పువ్వుల్ని అర్ఘ్యంగా ఇచ్చేయి, ఇచ్చి నామాలు చదువు, తర్వాత చూసుకో అనగానే ఈయన వెళ్ళి ఎంతో భక్తితో ఉదయిస్తున్న సూర్యభగవాను అర్ఘ్యమిచ్చి పూజించి ఈ నామాలు చదివి మెప్పించాడు. నువ్వు త్రిమూర్తిత్మకుడివి, ఈ చరాచర జగత్తుకి నువ్వే విష్ణువి, నువ్వే సృష్టికర్తవి, నువ్వే పోషకుడివి, ప్రత్యక్ష నారాయణుడివి అని అద్భుతంగా స్తోత్రం చేశాడు ఆయన. ఈ 108 నామాలే కాకుండా ఇంకా సూర్యుడిని పరిపరి విధాలుగా స్తుతించాడనమాట. దానినే బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపాన్ని వినాయక చవితి అనుకుంటాను, ఆ సినిమాలో సముద్రాల వారు రాశారు వినాయక చతుర్థి అనే సినిమాలో. బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూప అనేటటువంటి ఒక అద్భుతమైన నామం ఈ భారతంలో అరణ్య పర్వంలోది. ఈ చదవగానే సూర్యభగవానుడు ఉదయిస్తున్నటువంటి ఆ భగవంతుడు ఎర్రని కిరణములతో కాంతితో ధర్మరాజు గారికి ఎదురుగుండా నిలబడ్డాడు. అంటే ఎక్కువ ఆలస్యం చేయకుండా ఏదో 10 ఏడాది ఉపాసన లేకుండా ఒక్కపూట కేవలం కించిత్ కాలం, అది కూడా అరుణోదయ వేళ, ఆయన చేసిన ప్రార్థనకి గురువు గారిచ్చినటువంటి ఆ మంత్ర నామాలకి లొంగి ప్రత్యక్షమై, నాయన ధర్మరాజ పరమధర్మమూర్తి నేను నిన్ను మెచ్చాను, ఇదిగో తీసుకో అని ఒక పాత్ర ఇచ్చాడు. ఏమిటా పాత్ర? గృహ్ణీష్వ పిఠరం తామ్రం మయా దత్తం నరాధిప యావద్వర్త్యతి పాంచాలీ యావద్వర్త్యతి పాంచాలీ పాత్రేణానేన సువ్రత. ఓ ధర్మరాజా, ఈ రాగి పాత్ర నీకు ఇస్తున్నాను, అంటే తామ్ర పాత్ర, రాగి పాత్ర, రాగితో తయారు చేయబడిన ఈ చిన్ని గిన్నె నీకు ఇస్తున్నాను, ఇది స్వీకరించు. ద్రౌపదికి దీనిని మూడు ఇటుకలతో తయారు చేసిన, రాళ్లతో తయారు చేసిన పొయ్యి మీద పెట్టి ఇన్ని నీళ్లు పోయమను, ఇంకేం అక్కర్లా, ఉత్తి నీళ్లు పోస్తే చాలు. ఈ రాగి పాత్ర పట్టుకెళ్ళి మూడు బండరాళ్లతోటి ఓ పొయ్యి తయారు చేసి, ఆ పొయ్యి ఎలా ఉండాలి, త్రికోణాకారంలో ఉండాలన్నమాట. ఇక్కడొక రాయి, ఇక్కడొక రాయి, ఇక్కడొక రాయి, ఇలా త్రికోణాకారంలో మూడు రాళ్లు పెట్టాలి. దానిమీద ఈ తామ్ర పాత్ర పెట్టాలి, అందులో కాసిన నీళ్లు పోసి కింద నిప్పు పెట్టమను. వెంటనే ఆ ఉడుకుతున్న నీళ్లలో నుంచి, పాత్రలో నుంచి ఏమడిగితే వచ్చేస్తాయి. అక్షయంగా సకలమైనటువంటి పదార్థాలు, పిండి వంటలన్నీ వస్తాయి, షడ్రుచులు వస్తాయి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏం కావాలంటే అవి ఇచ్చేస్తుంది ఇది. కానీ ఒక్కసారి ద్రౌపది భోంచేస్తే మళ్ళీ మర్నాడు సూర్యోదయం దాకా ఈ పాత్రలోంచి ఒక్క వస్తువు కూడా రాదు. పగలంతా ఎన్నైనా వస్తాయట, సాయంకాలమైనా వస్తాయి. ఎప్పటి వరకు? యావద్వర్త్స్యతి పాంచాలి, పాంచాలి భోజనం చెయ్యనంత వరకు ఈ గిన్నెలోంచి ఎన్నైనా వస్తాయి. ఏ పూటైనా ద్రౌపది భోంచేస్తే ఇక ఆ పూటగా ఇది పని చెయ్యదు. మళ్ళీ సూర్యోదయం అయ్యేదాకా ఇందులోంచి ఒక్క బియ్యపు గింజ రాదు, తోటకూర ముక్క రాదు, కనీసం పనికి వాళ్ళ కాకరకాయ ముక్క కూడా రాదు. ఈ విధంగా ద్రౌపది భోజనంతో సమాప్తం అనగానే, అంటే అన్ని పాప పరీక్ష అంతా ద్రౌపదికే. ద్రౌపది పగలంతా ఎవరన్నా వస్తారేమో అని ఎదురు చూడాలన్నమాట. అడవి కనుక రాత్రి చీకటి పడాక ఎవరు రారు కదా, అందుకే పాపం ఆవిడ ఏం చేసేది, రోజు సాయంత్రం దాకా ఏం తినేది కదటి పాపం. ఆవిడ మహాత్మురాలు కాబట్టి తట్టుకుంది, ఇంకొకళ్ళు ఎవళ్ళైనా అయితేనా దౌర్భాగ్యడం, మేము అడవి కడతామా అని బడితి పూజ చెయ్యరు. ఆ పుణ్యాత్మురాలు సాక్షాత్తు త్రిమూర్త్యాత్మక స్వరూపిణి కనుక ఆ గొప్ప ఇల్లాలి యొక్క కథని మనం వినగలుగుతున్నాం. ఈ పాత్ర ఇచ్చి, ఈ పాత్ర ఎంతకాలం ఉంటుంది నీ దగ్గర? అరణ్యవాసం 12 ఏళ్ళే. అరణ్యవాసం పూర్తయి నువ్వు అజ్ఞాతవాసానికి బయలుదేరిన తక్షణం ఈ గిన్నె మళ్ళీ నా దగ్గరకు వస్తుంది. అలా అరణ్యవాసం పూర్తయిన తర్వాత ఒక్క సెకను కూడా మీ దగ్గర ఉండదు ఇది. అజ్ఞాతవాసంలో ఇక ఆ తర్వాత పనిచేయదు, మళ్ళీ యావత్కాలం పనిచేస్తే కుదరదు. అందుకని తర్వాత కాలంలో మళ్ళీ మీరు వంటలు చేసుకోండి, హాయిగా మీ భోజనం మీరు చెయ్యండి అనగానే చాలు చాలండి, అరణ్యవాసమేగా నాకు కావాలి అని నమస్కరించాడు. సూర్యుడు అదృశ్యుడైపోయాడు. ఆ చక్కని మెరిసిపోతున్న రాగి పాత్ర పట్టుకొచ్చాడు ఆయన, ద్రౌపదికి ఇచ్చాడు. ఇంకేముంది, ద్రౌపది యథాప్రకారంగా పొయ్యి మీద పెట్టింది, అందులోంచి కొత్త కొత్త ఉడుకుతున్న నీళ్లలోంచి వరసగా రావడం మొదలుపెట్టాయట. మంచి ఘుమఘుమలాడిపోతున్న కందిపప్పు వచ్చింది, పెసరపప్పు వచ్చింది, గారెలు వచ్చాయి, బూరెలు వచ్చాయి, దద్దోజనం వచ్చింది, కట్టుపొంగలు వచ్చింది, మరీ పులుపు రొడ్డుగా అన్నటువంటి ఆవడలు వచ్చాయి, పులిహారు వచ్చింది, దద్దోజనం వచ్చింది, గోంగూర పచ్చడి వచ్చింది, దెబ్బకాయ పచ్చడి వచ్చింది, దెబ్బకాయ పచ్చడి వచ్చింది, ఇలా ఒకటే ఒకటి మంచి తెల్లనటువంటి అనేక రకాలైన పదార్థాలు. అన్నం కూడా అట, శాల్యన్నం వచ్చిందిట. శాలి అని పేరు కలిగిన బియ్యం ఉండేవి, సన్న బియ్యం, రుచి కలిగిన బియ్యం, ఏ ప్లాస్టిక్ బియ్యం కావవి, అటువంటి ఆ రుచి కలిగినటువంటి బియ్యంతో కూడిన అన్నం, పెరుగు, అన్ని ఒకటే ఒకటి పిండి వంటలు పత్రపాత్రి మధ్యములతో వచ్చేవిట. ఆకులు వచ్చేయన్నారండి, ఆకులతో సైతంగా వచ్చేసేవిట. దాంతో ద్రౌపది అందరికీ భోజనం పెడుతుంటే ధర్మరాజును నమ్ముకున్న వాళ్ళకి, ధర్మం నమ్ముకున్న వాళ్ళకి నట్టడవిలో కూడా భోజనం వస్తుందని మెచ్చుకున్నారు వాళ్ళు. చూసావా ధర్మరాజా, అందుకే నీ వెంట వచ్చాం. ఆ హస్తినాపురంలో ఇన్ని చక్కని భోజనాలు దొరుకుతాయా, దొరకవు కదా అని మెచ్చుకుని హాయిగా మొహమాటం లేకుండా తిన్నారు. ప్రతిరోజు అందరూ భోంచేశాక సహదేవుడికి, నకులుడికి, అర్జునుడికి, భీముడికి భోజనం పెట్టేది. ఆ వాళ్ళు కూడా తిన్నాక ఇంకా సూర్యుడు అస్తమించడానికి ఒక జాము ఉందనగా, ఇంచుమించు ఒక గంట ఉందనగా, అప్పుడు ధర్మరాజు తినేవట. ఆ విధమైన పవిత్ర అన్నాన్ని విఘసము అంటారు. అందరూ అతిథులు తిన్నాక మిగిలినటువంటి ఆ పవిత్రాన్నాన్ని ఆయన తిన్నాడు. ధర్మరాజు తిన్నాక ఇంకా సూర్యుడు అస్తమించే ముందు అడవుల్లోకి ఎవరు రారు ఆ నమ్మకం కొద్దీ. అప్పుడు మళ్ళీ సూర్యుడు అస్తమించాక అన్నం తినకూడదు కనుక కొంచెం అస్తమానానికి ఇంచుమించు ఒక అరగంట ముందు ద్రౌపది భోంచేసి గిన్నె శుభ్రంగా తోమి బోర్లించేది ఆశ్రమంలో.
ఇంకంతే, ఆ గిన్నెకి ఏ ప్రభావం ఉండదు, అది ఉత్తి రాగి గిన్నె. సంత మార్కెట్లో అమ్మితే పావలా కూడా రాదు అటువంటి గిన్నె అన్నమాట. మళ్ళీ మర్నాడు సూర్యోదయంతో దానికి మహిమ వచ్చేదిట. ఈ విధంగా ద్రౌపది ఒంటిపూట భోజనం చేస్తూ అందరికీ భోజనం పెట్టేది. ఆ అడవిలో ఉన్నంతకాలం వాళ్ళంతా కూడా పగటిపూట ఒక పూట భోజనమే చేశారులేండి. అయితే ఒకటి, అన్ని పిండి వంటలతో ఏడాదికి సరిపడ ఒకేసారి తిన్నవాళ్ళు కూడా ఉన్నారని హాస్యం ఆడాడు ధర్మరాజు గారు. ధర్మరాజు కాదు, వేదవ్యాసులు వారు అంత బాగా భోజనం చేశారు. అంత భోజనం చేశాక ఇక మళ్ళీ రెండో పూట తినవలసిన అవసరం ఉండేది కదట. ఎవరైనా కొంతమంది ఉండొచ్చు, అందులో ఉన్న బూరు నాలుగు పక్కన దాచుకుంటే సాయంత్రం తినచ్చు మళ్ళీ రాత్రి పూట. ఎవడి బాధలు వాడుకుంటాయి కదా, హాయిగా మొత్తం మీద విందు భోజనం సాగింది వాళ్ళకి. ఈలోపు ఇక్కడ హస్తినలో విదురుడు ధృతరాష్ట్రుడి దగ్గరకు వచ్చాడు. మహారాజా, ఇప్పటికైనా మించిపోయింది లేదు, నా మాట విను, పాండవులు అరణ్యాల్లో అలమటించిపోతున్నారు, వాళ్ల దుఃఖం నీ వంశాన్ని నాశనం చేస్తుందనగానే ఎందుకు వచ్చిందో ధృతరాష్ట్రుడికి తెక్కొచ్చేసింది, ఆగ్రహం కలిగింది. నేను నిన్ను చాలా కాలం నుంచి చూస్తున్నాను, ఎప్పుడు చూసినా పాండవులు ధర్మాత్ములు, పాండవులు ఉత్తములు, కౌరవులంతా నీచులంటావు, నా కొడుకుల్ని తిడతావు, తిండి మా దగ్గర తిని వాళ్ళని పొగుడుతావు, నువ్వు నీలాంటి నీచుల్ని నమ్మకూడదు. పక్కలో బల్లెను పెట్టుకున్నట్టుగా, పక్కలో పామును పెట్టుకున్నట్టుగా, పామున్న ఇంటిలో నివసించినట్టుగా నిన్ను పెట్టుకుని నివసిస్తున్నాను. నీకంతగా పాండవులంటే ఇష్టమైతే అక్కడికే పో అన్నట. ఈ ఆజ్ఞ నువ్వు ఎప్పుడిస్తావా అని ఎదురు చూస్తున్నాను. నిర్దాక్షిణ్యంగా తిట్టిన తిట్టు తిట్టకుండా నన్ను తిట్టి పొమ్మన్నవుగా పాండవుల దగ్గరికి పోతున్నాను అని ఆ క్షణమే ఒక రథం తీసుకుని విదురుడు వెళ్ళిపోయాడు. విదురుడు మధ్యాహ్న సమయానికల్లా పాండవుల దగ్గరికి వస్తూ ఉంటే దూరం నుంచి వస్తున్న విదురుడి రథాన్ని చూచిన ధర్మరాజు అనుకున్నట్ట, విదురుడు ధర్మాత్ముడు సందేహం లేదు, కానీ ధృతరాష్ట్రుడు అంటే బాగా ఇష్టం, ధృతరాష్ట్రుడు ఏం చెబితే అది చేస్తాడు. ధృతరాష్ట్రుడు ఈ విదురుణ్ణి మన దగ్గరికి ఎందుకు పంపింటాడు? ఇంకా మన దగ్గర కొన్ని రథాలు, కొన్ని ఏనుగులు, కొన్ని గుర్రాలు, మన సారథులు మిగిలారుగా, ఇవి కూడా పట్టుకుపోదామనే. ధృతరాష్ట్రుడి యొక్క బుద్ధి ఎలా ఉంటుందో తెలియదు. లేక మళ్ళీ ఇంకో పందెం వడ్డి, తద్వారా ఈ గాంధీవం గద ఇవి కూడా పట్టుకుపోదాం అనుకుంటున్నాడా? మన ఆయుధాలు, మన రథాలు పట్టుకుపోవడానిక? దానికోసమైతే విదురుణ్ణి పంపవలసిన అవసరం లేదు, ఈ విదురుడు మహాత్ముడు కదా అన్నట్టు భీముడితో. అంటే ధర్మరాజు కూడా ఆ స్థితిలో అనుమానం వచ్చింది. పాపం విదురుణ్ణి అనుమానించకూడదు అనుకున్నప్పటికీ ధృతరాష్ట్రుడి యొక్క ప్రవర్తన వల్ల అనుమానం వచ్చింది. ఈలోపు విదురుడు రాగానే భక్తితో నమస్కరించి కూర్చోబెట్టి ద్రౌపదీదేవి పెట్టినటువంటి ఆ పంచభక్ష పరమాన్నాలు ఆయనకి ఆహారంగా ఇచ్చి తిన్నాక, అప్పుడు మహాత్మా నీవు వచ్చిన పనేమిటి, అరణ్యంలో ఉన్న మమ్మల్ని ఏ వంకతో చూడ్డానికి వచ్చావన్నాడు. నాయన, నేను జరిగిందంతా చెబుతున్నా విను, మీ పెదనాన్నకి మీకు అన్యాయం చేయొద్దని చెప్పాను, నన్ను నోటికొచ్చినట్టు తిట్టాడు, ఇంత దారుణమైన తిట్లు ఎవరు తిట్టరు, ఆ తిట్లు నా నోటితో కూడా పలకలేను, చివరికి తిట్టి నీచాతి నీచమైన హేయమైన పలుకులు పలికి మీ దగ్గరికి పొమ్మన్నాడు. నా మనస్సుకి ఇంతకాలానికి చాలా నొప్పి కలిగింది, మనస్సు విరిగిపోయింది, అందుకే మీ దగ్గరికి వచ్చేశాను. ఈ లోకంలో మంచి చెప్తే ఎవడూ వినడు, చెడ్డ తీయగా ఉంటుంది. కర్ణుడు, శకుని వీళ్ల మాటలు ప్రస్తుతం అమృతంలా అనిపిస్తున్నాయి ధృతరాష్ట్రుడికి, కానీ అవి ప్రమాదం. నా మాటలు ప్రస్తుతానికి కటువుగా ఉన్నా భవిష్యత్తుకు పనికొస్తాయి. నా మాటలు ఎక్కడంలా, మంచి చెప్పేవాడు ఉండడు, చెబితే వినేవాడు ఉండడు. కార్యగతుల తెర్రగు కలరూపు చెప్పిన అధికమ్మతులు దాని నాదరింతురు, అల్పకార్య బుద్ధులగు వారలకు నది విరస కారణం భూభిషమ పోలే. జ్ఞానం కలిగిన వాళ్ళు ఇది మంచి ఇది చెడ్డ, దీనివల్ల నీకు లాభం దీనివల్ల నష్టం అని చెబితే, వాళ్ళు జ్ఞానులు గనక, చాలా తెలివైన వాళ్ళు గనక విని అందులో ఉన్న మంచి చెడ్డని బుర్రకెక్కించుకుంటారు, మంచిని ఆచరణలో పెడతారు, చెడ్డైతే ఆ చెడ్డని విసర్జిస్తారు, చెడు విసర్జిస్తారు. అదే అల్పకార్య బుద్ధులు, నీచులు, అజ్ఞానులు భవిష్యత్తు తెలియక మంచిని విషం కింద భావిస్తారు, చెడ్డని అమృతం అనుకుంటారు. ఈ ఇచ్చకాలు చెప్పేవాళ్ళు ఉంటారే పక్కన, దొంగ పొగడ్తలు పొగిడేవాళ్ళు, అటువంటి ముఖస్థుతులు నమ్మి పాడైపోతారు. ఇప్పుడు ప్రస్తుతం ధార్తరాష్ట్రులు అలా ఉన్నారు, అందుకే ఇక్కడికి వచ్చేశాను అని అక్కడ ఉండిపోయాట. ఏకదాటిన 13 రోజులు ఉండిపోయాడు. ఈలోపు అక్కడ ధృతరాష్ట్రుడు రోజు రాత్రి బెంగే, మహాత్ముణ్ణి, నాకు ధైర్యం చెప్పేవాణ్ణి, ధర్మం చెప్పేవాణ్ణి, కష్టకాలంలో నా ప్రాణానికి హాయిని చేకూర్చే సోదరుణ్ణి, విదురుణ్ణి, ధర్మమూర్తిని గెంటానని ఏడవడం మొదలెట్టేట. అంటే ఎదురుగుండా ఉంటే కోపం, వెళ్ళిపోతే తట్టుకోలేడు, ఆయన లేకపోతే తనకు శుభం ఉండదని తెలుసు. అందుకనే వెంటనే మళ్ళీ సంజయుడిని పిలిచి, సంజయ నేను పిలిచానని మళ్ళీ విదురుడిని ఇక్కడికి తీసుకురా అనగానే సంజయుడు మళ్ళీ వచ్చాడు. రాగానే ధర్మరాజు, సంజయుడు చెప్పింది నిజమే, అక్కడ పెదనాన్నగారిని ఎవరు చూస్తారు, మేమిక్కడ ఎలాగైనా ఈ బ్రాహ్మణుల యొక్క అనుగ్రహంతో సుఖంగానే ఉంటాం, కానీ పాపం నీచులైన కొడుకుల యొక్క సంపర్కంతో ధృతరాష్ట్రుడు చాలా బాధపడుతున్నాడు, పాండురాజు పోయాక ఆయనే మాకు తండ్రి, ఆయన్ని దగ్గరుండి నువ్వే చూసుకో, వార్ధక్యంలో ఆ అంధునికి దుఃఖం లేకుండా నువ్వు చెయ్యి. మేము దుర్యోధనాదుల యొక్క అపచారాలు దృష్టిలో పెట్టుకుని పెదనాన్నగారికి ఏనాడు మేము కష్టం కలగాలని కోరుకోం, ఆయన చూసుకో, ఇంత మంచివాడండి ధర్మరాజు, జాగ్రత్తగా చూసుకోమని విదురుడిని పంపాడు. విదురుడు కూడా రావడంతో కాళ్ళకి దండం పెట్టి, అన్నయ్య నిన్ను విడిచిపెట్టినందుకు క్షమించు, నువ్వు అన్న మాటలకి బాధపడ్డే వెళ్ళాను, కానీ నువ్వు ప్రభువువి, ధర్మాత్ముడివి, అన్నవి, అన్నగారు తిడితే తమ్ముడు బాధపడాలా, ఏదో పొరపాటును వెళ్ళానంటే లేదు నాయన తప్పు నాది అని క్షమించమని కౌగిలించుకున్నట్ట, గాఢంగా కౌగిలించుకుని, నువ్వు మాత్రం నేను ఏమన్నా తొందరపడి నన్ను విడిచిపెట్టకు, నువ్వే నాకు కళ్ళు, నువ్వే నా అవయవాలు, నువ్వే నా ప్రాణం అన్నాడు. మళ్ళీ ఈ విధంగా తిరిగి విదురుడు వచ్చాడు. ఇప్పుడు విదురుడి రాకతోటి దుర్యోధనుడు మళ్ళీ శంకించాడు, ఈ దౌర్భాగ్యుడు వచ్చాడు రా, మళ్ళీ వెనక్కి తిరిగి పోయాడు అనుకున్నాం, మళ్ళీ వచ్చి నాన్నగారి పక్కన చేరాడు, చెవులో ఏం చెబుతాడో, నాన్నగారు వాళ్ళని పిలిపిస్తాడేమో, వాళ్ళు వెనక్కి వస్తారేమో అంటే శకుని అన్నాడు, వాళ్ళు రారు, నాకు నమ్మకం. ఏమిటో తెలుసా, మేము ప్రతిజ్ఞ చేశాం 12 ఏళ్ళు అడవిలో ఉంటాం, 1 ఏడు అజ్ఞాతవాసంలో ఉంటాం అని పాండవులు వెళ్లేటప్పుడు గట్టిగా చెప్పారు. అజ్ఞాతవాసం అరణ్యవాసం పూర్తి కాకుండా పాండవులు మిగతా వాళ్ళు వస్తామన్నా ధర్మరాజు రానివ్వడు. కాబట్టి దుర్యోధన, నువ్వు ఈ 13 ఏళ్ళు బెంగపెట్టుకోవలసిన అవసరం లేదన్నట్ట. ఏమో ఎందుకు వచ్చింది, అడవిలో వాళ్ళకి సైన్యం లేదు గనక ఇప్పుడే వీళ్ళు చంపేస్తే మంచిది కదా అన్నాడు కర్ణుడు. దాంతో వీళ్ళు సైన్యాన్ని చేకూర్చుకుని యుద్ధానికి బయలుదేరారు. నిజంగా అప్పుడే యుద్ధం జరిగిపోయేది. ఇంతలో సరిగ్గా సమయానికి వేదవ్యాస మహర్షి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై, ఆగు దుర్యోధన ఆగు అని ఆపి, ధృతరాష్ట్ర మహారాజా, పుట్టినప్పటి నుంచి కళ్ళు లేవు అని నీ మీద నేను ఎంతో సానుభూతి చూపిస్తున్నాను, ఇప్పుడు మళ్ళీ మనస్సు అనే నేత్రాన్ని కూడా, మనోనేత్రాన్ని కూడా మూసేసుకున్నావా, అంటే మానసికంగా కూడా గుడ్డివాడి అయిపోయావా, ఈ దౌర్భాగ్యుడు దుర్యోధనుడు సైన్యాన్ని వెంట పెట్టుకుని పాండవుల మీదకి యుద్ధానికి వెడుతున్నాడు, వెళ్లడం అధర్మం, ఒకవేళ వెళ్ళినా అర్జునుడు తన బాణాగ్రిజ్వాలతో పూర్ణాహుతి చేస్తాడు, నీ కొడుకుల్ని ఎప్పుడు అప్పడాల పిండి కింద నొక్కేద్దామని భీముడు చూస్తున్నాడు. భీముడికి 100 మంది కూడా దొరికారా, ఇక వాడు పూరి పిండి చపాతీ పిండి కొడతారు చూసారా బయట, అలా మర్దనా చేస్తాడు జాగ్రత్త అని హెచ్చరించగానే వెంటనే ధృతరాష్ట్రుడు, నా కొడుకులకి ఎంత చెప్పినా వినిపించుకోవటం లేదండి బాబు తండ్రి గారు, మరి వ్యాసుడే గారికి తండ్రి, అందుకని తండ్రి నన్ను క్షమించి ఈ దౌర్భాగ్యునికి ధర్మాన్ని బోధించు, నువ్వు చెబితే అయినా విని మారతారేమో అంటే నేను వీళ్ళకి చెప్పను, వీళ్ళు వినరు, నా పరువు పోగొట్టుకోను, కానీ వీళ్ళకి ధర్మబోధ చేయడానికి మైత్రేయుణ్ణి పంపుతున్నాను, మహామహర్షి ఆయన చాలా గొప్పవాడు ఆయన ధర్మమూర్తి అని వెంటనే మైత్రేయ అనగానే మైత్రేయుడు వచ్చాడు. ఈ దుర్యోధనుడికి, ఈ తక్కినటువంటి వాళ్ళకి, ఈ ధృతరాష్ట్రుడికి కర్తవ్య బోధ చెయ్యి, ధర్మాన్ని బోధించు అని వ్యాసుడు అంతర్హితుడైపోయాడు. అప్పుడు మైత్రేయుడు వచ్చి, నాయనా నీకు ఎన్నోసార్లు చెప్పి చూశాం మేమంతా, వ్యాసుడు ఇప్పుడు మళ్ళీ నన్ను ఇక్కడికి పంపాడు, ఈ ద్యోతం మీ వంశనాశనానికి వచ్చింది, ధర్మశాస్త్ర ప్రకారంగా ద్యోతంలో నీవు చేసిన పని చేసిన వాడు ఎవడైనా దుర్మరణం పాలవుతాడు, అంటే ద్రౌపది యొక్క వస్త్రాపహరణం వల్ల నీవు నీ తమ్ముడు ఇద్దరికీ కూడా ఎవ్వరూ ఊహించని దుర్మరణం వస్తోంది, నా మాట విను, పాండవుల్ని వెనక్కి పిలిపిస్తే మీ వంశం సుఖంగా ఉంటుందనగానే పక్కపక్క నవ్వి వికటాట్టహాసం చేసి తొడల్లా తరుచుకుని, ఏమయ్యా మూర్ఖుడా, ఈ తొడలు సామాన్యమైనవా, ఇలా తొడ తరిచానంటే ఆ శబ్దానికి పాండవులు చచ్చిపోతారన్నట్టు వాడు, తొడల్ని పళ్ళును కొట్టుకుంటే అందులోంచి శబ్దం పుడుతుందిట, ఆ శబ్దానికి పాండవులు చచ్చిపోతారు అనగానే పళ్ళు పటపట కొరికి, నీ తొడలు తరుచుకుంటే వచ్చే శబ్దానికి పాండవులు చావర్రా, నీకే చావు వస్తుంది, ఇదే నీకు నా శాపం, భీముడు భయంకరమైన గదాదండం విసరగా ఆ గదాదండం వల్ల నీ తొడలు మొత్తం నుగ్గైపోయి పిండైపోయి ఎముకలు విరిగిపోయి నువ్వు దుర్మరణం పాలైపో అని చెప్పించగానే వణికిపోయినటువంటి ఈ ధృతరాష్ట్రుడు, అయ్య బాబా అంత ఘోరమైన శాపం ఇస్తారా, నా కొడుకు మూర్ఖుడే, మీరేదో ధర్మబోధ చేస్తారనుకుని మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను, మీరు ధర్మం మాట పక్కన పెట్టి నా కొడుక్కి శాపం ఇచ్చారేమిటంటే నా శాపం తప్పదు, అడవిలో నిన్నగాక మొన్న భీముడు కిమ్మీరుడనే వాడిని చీల్చి చెండాడాడు. ఆ కిమ్మీరుడు వంటి పరాక్రమవంతుణ్ణి చంపినటువంటి భీముడికి ఈ దుర్యోధనుడి తొడలో లెక్క, సందేహం లేదు. ఈ దుర్యోధనుడికి తొడలు విరిగి కింద కూలబడి చావడం అనేది ఖాయం. కానీ నేను చెప్పినట్టు చేస్తే నువ్వు కోరినట్టు శాపాన్ని ఉపసంహరిస్తాను. ఈ క్షణమే నీ కొడుకు వెళ్ళి పాండవులకి క్షమార్పణ చెప్పి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇస్తానని వెనక్కి రమ్మని పిలవమను. వాళ్ళు వచ్చారా సరే, రాకపోయినా ఆ తర్వాతైనా అయిపోయాక రాజ్యం ఇస్తానని వాళ్ళకి వాగ్దానం చెయ్యమను. పాండవులతో ఇతడు సంధి చేసుకున్నాడా, నా శాపం ఆ క్షణమే పోతుంది. కానీ నేను చెప్పినట్టుగా వీడు పాండవుల దగ్గరికి వెళ్ళి సంధి చేసుకోకపోతే ఇంక వీడిని ఎవరూ కాపాడరు, వీడి తొడలు విరుగుతాయనగానే అమ్మయ్యా ఆ మాత్రం నాకు ఉపశమనం చేశారు, నా కొడుకుని పంపిస్తాను, పాండవుల్ని వెనక్కి తెప్పిస్తాను. కానీ నాకు ఒక అనుమానం, కిమ్మీరుడనేవాడిని ఎవండో భీముడు అడవిలో చంపాడన్నారే, ఆ వధ ఎలా జరిగిందన్నాడు వాడి ధృతరాష్ట్రుడు. ఈ కష్టంలో కూడా వాళ్ళకి తెలుసుకోవాలని వాడి భయం వాడిది. అప్పుడు అన్నాడైనా, విదురుడు అక్కడే ఉన్నాడు. అప్పుడు నేను ఆ కథను చెప్పను, నాకు ఈ దుర్యోధనుడు మొహం చూస్తుంటే పురాణం చెప్పబుద్ధి ఇయడం లేదు, దౌర్భాగ్యుడు వాడు. అందుకని నేను వెళ్ళిపోతున్నాను, విదురా ఆ కిమ్మీర వధ నువ్వు చెప్పనగానే మైత్రేయుడు అలా వెళ్ళిపోగానే అప్పుడు విదురుడు లేచి కిమ్మీరుడు అనేటటువంటి వాడి వధ చెబుతున్నాను. పాండవులు అడవిలోకి వెళ్ళారు, పట్టుమని 10 రోజులు అయ్యిందో లేదో ఆ సమయంలో ఓ భయంకర రాక్షసుడు పాండవులు కామ్యకవనానికి వెడుతూ ఉంటే ఆ మార్గంలో ఎదురయ్యాడు. ఆ సమయంలో నువ్వు నన్ను తిట్టావని నేను కూడా పాండవుల దగ్గరే ఉన్నాను, పాండవులతో కలిసి స్నానానికి వెడుతున్నాను నేను. అప్పుడు 9 తాడిచెట్ల ప్రమాణం ఉన్నటువంటి ఒక భయంకర రాక్షసుడు హూహా అని అరుచుకుంటూ అనేక మాయలు పన్నాడు. అప్పుడు మహాత్ముడు ధౌమ్యుడు ఆ మాయలకి తన మంత్రాలతో ప్రతిక్రియ చేశాడు. దానివల్ల రాక్షసుడు మాయలు ఎవరిని ఏమీ చేయలేకపోయాయి. అప్పుడు ధర్మరాజు, ఓరి దుర్మార్గుడు, నువ్వెవరువురా అని అడిగితే, నేనా బకాసురుడికి సోదరుణ్ణి, కిమ్మీరుణ్ణి. బకాసురుడు మా పెద్దన్నయ్య, నేను చిన్నన్నయ్య, అందరిలోకి చిన్నవాణ్ణి. హిడింబాసురుడికి మిత్రుణ్ణి, మీరెవరనగానే అప్పుడు ధర్మరాజు నవ్వి, ఓరి నువ్వుట్రా బకసోదరా, నీకు తెలియదా నువ్వన్న ఆ బకాసురుణ్ణి, నీ స్నేహితుడు హిడింబాసురుణ్ణి వెన్ను విరిచి చంపినటువంటి వీరుడు ఈ భీముడు మా తమ్ముడు. నేను ధర్మరాజుని, ఈయన భీముడు, ఆయన అర్జునుడు, వాళ్ళు నకుల సహదేవులు, ఈవిడ మా భార్య, ఈయన పురోహితుడు, వీళ్ళంతా సౌనకాది మహర్షులు అనగానే వాడు వికటాట్టహాసం చేసి, వీడా భీముడంటే వీడి కోసమే ఈ వనమంతా గాలిస్తున్నాను, ఈ మధ్యనే మీరు అడవికి వచ్చారని ఈ అడవిలో భీముడున్నాడని నాకెవరో చెప్పారులండి, ఆ గూఢచారుల ద్వారా విన్నాను. ఎవరేమిటి, దుర్యోధనుడు యొక్క అనుచరులు చెప్పారట వాడికి వెళ్ళి, భీముడు వచ్చాడు అని మింగై, నువ్వు బకాసురుడి తమ్ముడివి, ఆ బకాసురుడిని భీముడు చంపాడన్నట్ట, అందుకని దూతల యొక్క మాట విన్నవాడు భీముడి కోసం వెతుక్కొస్తున్నాడు. ఇప్పుడు భీముడు చూచామన్నాడు, ఈ భీముడి కోసమే వెతుకుతున్నాను, నేను లేను గనక ఏకచక్రపురంలో మా అన్నయ్య బకాసురుణ్ణి నువ్వు చంపావు, నేను లేను గనక హిడింబాసురుణ్ణి అడవిలో చంపావు, ఒరే ఇప్పుడు నేను వచ్చాను, వాళ్ళకంటే బాగా పొడుగు ఒడ్డు కలిగిన వాడిని, బలవంతుణ్ణి, వాళ్ళకంటే ఎక్కువ తిండి తింటాను, రారా అన్నట్ట. దాంతో భీముడు ఘోర యుద్ధం చేశాడు. ఇద్దరూ కాసేపు చెట్లు పిక్కుని కొట్టుకున్నారు, రాళ్లతో కొట్టుకున్నారు, కొండరాళ్లు విరిగాయి, పిండైపోయాయి, చెట్లు తుక్కైపోయాయి. ఆ తర్వాత మల్ల యుద్ధం చేశారట. ఆ మల్ల యుద్ధంలో అమాంతంగా కిమ్మీరుణ్ణి 2 చేతులతో ఎత్తుకుని, వాడి బలం తగ్గిపోయిందని కనిపెట్టిన భీముడు 2 చేతులతో పైకెత్తి 100 మార్లు గిర్ర 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 తిప్పి నేల మీద పారేసి వాడిని తిరగేసి, ఆ తర్వాత వాడి వెన్ను మీద మోకాలు పెట్టి 2 చేతులు వెనక్కి పెట్టి పెళ్ళును విరగొట్టేశాడు. ఈ విధంగా ఎండిపోయిన కట్టి విరిచినట్టుగా, రావి చితుకులు విరిచినట్టుగా వాడి నడుం విరిచి, వెన్ను విరిచి వాడిని తుక్కు చేసి అవతలు పారేసి ఆ వనాన్ని నిష్కంటకం చేశాడు. దానితో కిమ్మీరుడి యొక్క అనుచరులంతా కకావికలై పారిపోయారు. వాడి రక్తం ఆ ప్రాంతమంతా ధారగా ఏరై ప్రవహించింది. దాంతో ఆ ప్రాంతంలో ఉన్న సరస్సులు కూడా కలుషితమైపోయాయి. ఈ విధంగా ఘోర యుద్ధం చేసి కిమ్మీరుణ్ణి సంహరించాడు భీముడు అనగానే ధృతరాష్ట్రుడు వణికిపోయి, బకాసురుడే బలవంతుడు, ఆ బకాసురుడి కంటే 10 రెట్లు బలం కలిగిన కిమ్మీరుణ్ణి అవలేలగా 100 మార్లు తిప్పి వెన్ను విరిచి చంపాడా భీముడు, ఆ వీరుడితో నా కొడుకు తగాదా పడ్డా, ఒరే కుమార భీముడితో వైరం మరిచిపోరా అంటే ఊరుకోనన్నాను, అన్ని ఇలాంటి కబుర్లు చెబుతావు, మల్ల యుద్ధం చేస్తే కదా భీముడితో భయం, నా దగ్గర గదాయుద్ధం, నేను చేసేది గదతో యుద్ధం, గదాయుద్ధంలో నాకెవరూ సాటి లేరు అని తిరస్కరించి వెళ్ళిపోయాట. అంటే ధృతరాష్ట్రుడికి అప్పటికప్పుడు భయం కలుగుతూనే ఉంది, అయినా మళ్లీ ధైర్యం. ఈ విధంగా కామ్యక వనంలో చాలా కాలం పాటు పాండవులు హాయిగా సుఖంగా ఉన్నారు. సరిగ్గా ఆ సమయానికి వాళ్లను చూడ్డానికి శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదుణ్ణి, కొంతమంది పాంచాలురుని, కొంతమంది యాదవుల్ని వెంటబెట్టుకురాగానే
ధర్మరాజు స్వాగతం చెప్పాడు, కృష్ణుడు ఆయన్ని స్తోత్రం చేశాడు. ఈ అర్జునుడు కృష్ణుడు చేసే స్తోత్ర విధానాలతో మళ్ళీ రేపు రోజు 6:30 కలుసుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.